దీని మీద ఆత్మ పొందాలి. గమ్ములూరు గ్రామంలో సూనారాయణరాజు గారి జ్ఞాపకార్థం వారి కుమారులచే నిర్మించబడినటువంటి కళ్యాణ మండపం, ఇక్కడ కళ్యాణ మండపంలో ఒక సభ ఏర్పాటు చేయాలని గుమ్మడి గ్రామస్తులు ఆహ్వానించడం మనం ఇక్కడికి రావటం జరిగింది. అది సందర్భం. అయితే ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఇంకా జడుస్తున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి అంటే మదర్ పెళ్లి మనం చేయకూడదమ్మా ఇక్కడ. అలా అది అంతా ఏం భయపడక్కర్లేదు. ఎవరికైనా ముహూర్తాలు పెట్టుకుంటే ఈ గుమ్మడూరు వారు కానీ ఈ ప్రాంతం వారు కానీ వీరు సౌకర్యం కోసం ఈ పెళ్లి ఈ మందిరం ఏర్పాటు చేశారు. ముందు పెళ్లి మనం ఈ హాల్ ఈ కళ్యాణ మండపంలో చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందని కొంతమంది భయపడుతున్నారు. అది వీరికి సెంటిమెంట్ లేదు. భయపడక్కర్లేదు. ఎవరైనా హాయిగా చేసుకోవచ్చు. అలాగే కొన్ని తోడూరులో టీటీడీ కళ్యాణ మండపం కట్టారు. అక్కడే పెళ్లి జరగటం లేదు. కొంతమందికి భయం పట్టుకుంటుంది. అయితే అలాగే ఇక్కడ ఏం జడవక్కర్లేదు. పోడూరు విషయంలో జడవక్కర్లేదు. ఇక్కడ గుమ్మలూరులో కూడా జడవక్కర్లేదు. ఎవరైనా ముహూర్తాలు పెట్టుకుంటే ఏమి మీకు కీడేం జరగదు. సందేహాలు ఏం పెట్టుకోవద్దు. కీడేం జరగదు. ఎవరైనా ముహూర్తాలు పెట్టుకుంటే అంత ఆరోగ్యంగానే ఉంటుంది, అంత భవిష్యత్తు ఉజ్వలంగానే ఉంటుంది. ఇక్కడ వివాహాలు చేసుకోవచ్చు. ఇక్కడ గ్రామస్తుల కోసం ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల కోసం ఇక్కడ సుమారు 16 లక్షలు వెచ్చించి ఈ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. భయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఈ భయాలు ఏమిటి? ఈ ఇష్టాలు అయిష్టాలు భయాలు. మదర్ పెళ్లి మనం ఇక్కడ చేస్తే మనకేమైనా చెడ్డ వస్తున్నాయి మనం. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఈ దేహంతో తాదాత్యం పొందటం వల్ల మనం ఆ చావు వచ్చినప్పుడు భయం ఎలాగొస్తుందో మన మనస్సుతో తాదాత్యం పొందటం లోపల మనస్సు ఈ దేహము నేను దేహము నాదని చెప్పి ఈ వస్తుంది కదా. ఆ మనస్సుతో తాదాత్యం పొందటం వల్ల భయం వస్తుంది. ఇష్టాలు వస్తాయి, అయిష్టాలు వస్తాయి, ఉద్రేకాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. ఈ ఉద్రేకాలు ఇష్టాలు అయిష్టాలు రాగాలు ద్వేషాలు శరీరంలో ఉండవు, మనస్సులో ఉంటాయి. ఆ శరీరం మనం ఎలా కాదు, ఆ మనస్సు కూడా మనం కాదు. ఆ మనస్సుతో తాదాత్యం పొందటం వల్ల ఇవన్నీ ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. చేతితో చేసే కర్మ విషయంలో మాట్లాడే మనకు వచ్చే మనసులోకి వచ్చే ఆలోచన విషయంలో మనం మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే జీవుడికి లోపల శరీరం చనిపోవటం, శరీరం చనిపోవటం ఎంత కాదు, మళ్ళీ ఈ జీవుడికి కొత్త శరీరం రావటం కూడా అంతే అంతేనేదం. ఇది ఎంత నిజమో అది అంతేనేదం. అనేక మంది శరీరాలు చనిపోవటం చూస్తున్నాం. మళ్ళీ వాళ్ళందరికీ కొత్త శరీరాలు వస్తాయి. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. ఇదొక పెద్ద సముద్రం. ఇది సంసార సముద్రం అనండి, లేదా అవిద్యా సముద్రం అండి, ఏదో పెద్ద సముద్రం. ఎవడో ఈశ్వర కరుణ గురు కటాక్షం ఈశ్వరుని కటాక్షం ఉన్న వాడికైనా ఈ సముద్రంలోంచి బయటకు రాలేడు. అందులో ఆచార్యులు వారు చెప్పారు, ఈ మూడు వాసం ఉన్నవాడు ఈ సముద్రంలోంచి బయటకు రాలేడు. ఒక సాధన చేసినా రాలేడు. ఒకటి లోకవాసన. లోకవాసన అంటే మనం ఈ లోకంలో పెద్ద గౌరవాలు సంపాదించాలి, గొప్పలు తెచ్చుకోవాలి, ఇక వాళ్ళు ఏదో గొప్పగా ఉంటున్నారు మనం కూడా అలాగ ఉందాం. అనుకరణ. మనిషి తన మనిషికి ఆత్మవిశ్వాసం ముఖ్యం. తన నిదానంలో తన మనిషి ఉండాలి. ఎవరో వాళ్ళు అలా ఉంటున్నారో మనం కూడా అలా ఉండాలి అనుకుంటే అది పిరికి వాళ్ళ లక్షణం. అనుకరణ పనికిరాదు. అనుకరణ పనికిరాదు. ఈ లోకవాసన వాడు ఈ లోకవాసన ఉన్నవాడికి అసలు ఆడి పునర్జన్మ స్థితిని పునర్జన్మ లేని స్థితిని పొందలేడు. లోకవాసన ఉన్నవాడికి మనస్సుకి లోచూపు కలగదు, అంతర్దృష్టి కూడా కలగదు. వాళ్ళు అలా ఉంటున్నారు మనం అలా ఉంటున్నాం, ఇక వాళ్ళు అటువంటి బట్టలు వేసుకుంటున్నారు మనం కూడా ఇటువంటి బట్టలు వేసుకుందాం. లోకంలో కొంతమంది లోకంలో లోకం లౌకికులు ఎలా అనుసరిస్తున్నారు మనం కూడా అలా అనుసరిందాం అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. మనసు బాహ్యముఖానికి వెళ్తా ఉంటుంది. వాడికి సొంత ఆలోచన ఉండదు, సొంత నిర్ణయం ఉండదు, వాడికి గమ్యం ఉండదు. ఆ లోకవాసన ఉన్న వాళ్ళని లోకం విడిచిపెట్టండి. ఒక మనిషికి లోక విశ్వాసం లోకవాసన ఎక్కువ ఉందంటే వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేదని అర్థం. అలాగే దేహవాసన, కొంతమంది 24 గంటలు ఈ దేహాన్ని సుఖపెట్టేయటం కోసం చూస్తారు, ఇంకో పని పాటు లేదు. వాళ్ళ దేహం సుఖంగా ఉండాలి, దేహం కంఫర్ట్గా ఉండాలి అంటే 24 గంటలు వాళ్ళ ఆలోచనలు దేహం చుట్టూరు తిరుగుతూ ఉంటారు. కొంతమందరి పెళ్లి కూర్చుంటే వాడి శరీరం కూడా చెప్తారు మనకు. అదే అంటే దేహానికి సంబంధించిన విషయాలు, ఆ దేహం ఆరోగ్యంగా ఉండాలని, ఆ దేహం సుఖంగా ఉండాలని, ఆ దేహాన్ని ఎక్కువ సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత దేహం కూడా తలంపు ఒక తలంపు అని తెలియదు. ఆ దేహం కూడా ఒక తలంపే. మన గాఢ నిద్రలో దేహానికి సంబంధించినటువంటి వాసన లేదు, లోకానికి సంబంధించినటువంటి వాసన లేదు, శాస్త్రానికి సంబంధించినటువంటి వాసన లేదు, దేవతలని ఇటువంటి ఏం వాసన లేదు, ఈ దేవుడని ఆ దేవుడని దేవతలకు సంబంధించిన వాసన కూడా గాఢ నిద్రలో లేదు. ఇవన్నీ తలంపులు. అంటే మన మనస్సు కర్మ చేస్తుంది ఈ శరీరాన్ని. అలా మన అన్నం తింటే ఎందుకంటే ఈ శరీరం నిలబెట్టడం కోసం. శరీరం ఎందుకు నిలబడాలంటే కొన్ని అనుభవాలు సంపాదించడానికి, కొన్ని ట్రైనింగ్ పని. శరీరం లేకుండా మనకు ట్రైనింగ్ అవ్వలేదు. ట్రైనింగ్ అయ్యేది మనస్సే, కానీ శరీరం లేకుండా మనస్సు ట్రైనింగ్ అవ్వలేదు. అంటే శరీరం మనకు అవసరం. శరీరం అంతే, మనం ట్రైనింగ్ పొందడానికే శరీరం అవసరం. మనం పని మనస్సుతోడు చేస్తాం, శరీరాన్ని మురికే శరీరం ద్వారా మైండ్ పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మాది ఫలానా దేహానికి, ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా ప్రాంతం, నేను మంచివాడిని లేకపోతే నేను చెడ్డవాడిని, లేకపోతే నేను గొప్పవాడిని నేను తక్కువవాడిని, మరి ఇవన్నీ తెల్లవాడిని నేను నల్లవాడిని నేను ధనవంతుని పేదవాడిని, ఇటువంటి తలంపులన్నీ ఎందుకు వస్తాయంటే నేను మనస్సు నేననుకోవటం వల్ల, మనస్సు నాదనుకోవటం వల్ల, మైండ్ ఈజ్ మైండ్ అనుకోవడం, మైండ్ ఈజ్ నాట్ మైండ్ అనుకుంటే పర్వాలేదు, మైండ్ ఈజ్ మైండ్ అనుకోవటం వల్ల, మనస్సు నేను కాదనుకుంటే పర్లేదు, నేను అనుకునే అలవాటు మనస్సు నేను కాదు. ఆ అలవాటు అనేక జన్మల నుంచి వస్తుంది. అంటే ఒక అలవాటు అయిపోయింది, అది నిజం కాదు, అది ఒక అలవాటు. అది అలవాటు యొక్క మైండ్ ఈజ్ నాట్ మైండ్ అనుకుంటే మనకు చాలా సమస్యల పరిష్కారం అయిపోతుంది. మైండ్ ఈజ్ మైండ్ అనుకోవటం వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయి, మైండ్ ఈజ్ నాట్ మైండ్ అనుకోవటం వల్ల చాలా సమస్యలు తగ్గిపోతాయి. తర్వాత మనం ఇష్టాయిష్టాలు మనిషిని బంధించి జీవుడు కర్మ చేస్తాడు. ఆ కర్మ వాడిని వెంటాడుతున్నంత కాలం శరీరాలు వస్తాడు. మనం ఏదైనా పని చేసామనుకోండి, మన రాగద్వేషాలు తగ్గించేలా ఉండాలి ఆ పని. మనం పనిచే మనం ఏదైనా మంచి పని చేస్తే మనకున్న ఉద్రేకం తగ్గాలి, ఆవేశం తగ్గాలి. లోపల కర్మవాసన శరీరంలో ఉండవు, మనస్సులో ఉంటాయి. ఆ కర్మవాసనలోంచి జీవుడు ఆ వాసనలోంచి బయటపడే వరకు శరీరాలు వస్తాయి. అది మళ్ళీ శరీరంతో పని చేస్తాడు, మళ్ళీ కర్మవాసన చుట్టుకుంటే మళ్ళీ పని చేస్తూ ఉంటాడు. అంచేది కర్మ ఖర్చు అయ్యే వరకు, 100కు 100 పోట్ల ఆ కర్మ ఖర్చు అయ్యే వరకు వాడికి శరీరం రావటం మానదు. శరీరం చనిపోతుంది కానీ ఆ కర్మవాసన మనంత కాదు, వాడికి మళ్ళీ కొత్త శరీరం వస్తూ ఉంటుంది. అది చట్టం. అంటే ప్రారంభం ప్రకారం దేహానికి ఏది జరగాలి జరిగిపోతూ ఉంటుంది. ఈ దేహం ఎప్పుడు మరణించాలి, ఎప్పుడు ఏది ఆ దేహానికి అనుభవం రావాలని అని బాహ్య పరిస్థితిని బట్టి బాహ్యంగా చూస్తే అలా జరిగిపోతా ఉంటున్నాం. కానీ మనం దాంతో ఆ సంఘటనతో తాదాప్యం పొందకపోతే మనకు దుఃఖం రాదు. ఇప్పుడు బాహ్యంగా మనకు ఒకసారి అదృష్టం వెంటాడుతుంది. ఇది గురించి సాధన అంటే ఇదే. బాహ్యంగా ఒకసారి మనం అదృష్టం వెంటాడుతూ ఉంటుంది, ఒకసారి దురదృష్టం వెంటాడుతూ ఉండొచ్చు. ఆ అదృష్టంతో తాదాప్యం పొందకూడదు, దురదృష్టంతో తాదాప్యం పొందమనుకోండి. మనం అలా ప్రాక్టీస్ మైండ్ అలా ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి, కర్మవాసన అనేది రాలిపోతాయి. కొత్త వాసన రావు, పాత వాసనలు అనేవి పోతాయి. శరీరం ఏక ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది బాహ్యంగా. దాంతో మనం తాదాత్మ్యం పొందకూడదు. ఆ ప్రతి సంఘటన లోపలికి తీసుకోకూడదు, అందులో వికారం పొందకూడదు మనం. అంటే దాని ఏమి రియాక్షన్ లేకుండా ఉంటాం అనుకోండి, సంతోషం వచ్చినా ఉద్రేకపడకుండా, దుఃఖం వస్తే పుంగిపోకుండా మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటాం అనుకోండి, మన కర్మ వాసన తగ్గిపోతుంది. పాత వాసన పోతే కొత్త వాసన రావు, కొత్త టెండెన్సీస్ రావు. భగవంతుడు గుళ్ళో ఉన్న భగవంతుడు మనం చూడటం, నిజమైన భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు. కానీ ఇక్కడున్న భగవంతుని చూడటం అంటే మనకి ఇష్టం ఉండలేదు, గుళ్ళో ఉన్న దేవుణ్ణి చూడటం ఇష్టం. ఇంచేత ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి మనస్సు కల్పించింది, అది మన దేహాన్ని మనస్సు కల్పించింది, ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి మనస్సు కల్పించింది, ఆ గుడి మనస్సును కల్పించింది. అంటే ఆ దేవుడంటే మనస్సు ఏదైతే కల్పించిందో అదే అంటే ఇష్టం. కానీ మనస్సుకి లోపల ఉంది, మనస్సుకి ఆధారంగా ఉండి మనసుకి లోపల ఉన్న ఈశ్వరుడు ఒకడున్నాడు. ఇప్పుడు గుళ్ళో ఉన్న దేవుడు కూడా నిజమే, మన దేహం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, పుణ్యపాపాలు ఎంత నిజమో, గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే నిజం. నగ్న సత్యం కాదు, అన్నీ పాక్షిక సత్యాలే కానీ పూర్ణ సత్యాలు కాదు. పూర్ణ సత్యం ఎక్కడ ఉంది? కానీ మన భక్తుల్లో కూడా జనరల్గా లోకంలో ఉన్న భక్తుల్లో కూడా సత్యాన్వేషకులు తక్కువ మనం ఉంటారు, సత్యం హృదయంలో ఉంది. అది దాన్ని తెలుసుకో, సత్యాన్ని తెలుసుకునే వరకు మనం బంధం నుంచి బయటపడలేం, అశాంతిలోంచి బయటపడలేం, దుఃఖంలోంచి బయటపడలేం. మీకు అన్ని విధాలా బాగుంది అనుకోండి, ఈ బాల్ ఎప్పుడు నిలబడదు, కాల ప్రవాహంలో రెప్ప వాల్చి రెప్ప తెలిచి రెప్ప వాల్చి రెప్పులు అన్నీ పోతాయి, కాల ప్రవాహంలో అన్నీ పోతాయి. అదృష్టం పోతుంది, దురదృష్టం పోతుంది. కానీ ఆ టైంకి ఒకటే నిజం మనకి అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు కాలరూపంలో ఉన్నాడు, ఏడు మన శరీరాలు బాగున్నాయి, ఇంకా 10 రోజులు నాకు ఎలా ఉంటాయి చెప్పాలి. భగవంతుడు కాలస్వరూపమే, ఆ కాలం వచ్చినప్పటికి అది జరిగిపోతూ ఉంటుంది, మరణం కూడా అంతే, ఆ కాలం వచ్చినప్పుడు అది జరిగిపోతూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే, మనం ఏదో కులంతో, ఏదో సాంప్రదాయంతో, ఏదో ఒక మతంతో, ఏదో ఒక ప్రాంతంతో, వీళ్ళు శత్రువులని, వీళ్ళు మిత్రులని, వీళ్ళు నా వాళ్ళని, వాళ్ళు పరాయి వాళ్ళని, ఇటువంటి బాహ్యంగా భేదాలు పెట్టుకుని ఆగిపోతున్నాం అనుకోండి, మన సత్యాన్వేషకులు కాదు. సత్యాన్వేషకుడికి సత్యం తెలియబడుతుంది కానీ మనకి తెలియబడదు. ఈ సాంప్రదాయాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. కులాలు మనసులో ఉన్నాయి. మతాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. లోపల చైతన్యానికి మతాలకి కులాలకి ప్రాంతాలకి ఏం సంబంధాలు? అయితే ఈశ్వరుడు సత్యరూపంగా మన హృదయంలో ఉన్నాడు. ఆ సత్యం తాలూకు అనుభవం మనకు వచ్చే వరకు మనకు పునర్జన్మలు వస్తూ ఉంటాయి, శరీరాలను మోస్తూ ఉండవలసింది. మళ్ళీ ఆ దుఃఖాలు, ఈ పంచ దుఃఖాలు కూడా వచ్చేస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు బాగా పాండిత్యం ఉందనుకోండి, బాగా గౌరవం ఉందనుకోండి, బాగా లేకపోతే ఐశ్వర్యం ఉందనుకోండి, లేకపోతే అధికారం ఉందనుకోండి, ఏమీ ప్రయోజనం లేదు, మీకు దుఃఖం వస్తుంటే. మీకు 90 సుఖాలు ఉన్నాయనుకోండి, అది దుఃఖం వచ్చేస్తా అనుకోండి, ఏం ప్రయోజనం లేదు. మీ డబ్బు మీకు దుఃఖాన్ని ఆప్ చేయలేదు, మీ చదువు కూడా మీ దుఃఖాన్ని ఆప్ చేయలేదు. దుఃఖం లేని వస్తువు ఒకటి ఉంది హృదయంలో, ఆ దుఃఖం స్పర్శ లేని వస్తువు, దుఃఖం ఎలా ఉంటుందో తెలియని వస్తువు, ద్వితీయం లేని వస్తువు హృదయంలో ఒకటి ఉంది. దాని తాలూకు నీకు అనుభవంలోకి వచ్చే వరకు ప్రతి జన్మలో కూడా, ప్రతి జన్మలో నిన్ను దుఃఖం ఏదో రూపంలో వెంటాడుతుంది. విడిచిపెట్టు, దుఃఖం విడిచిపెట్టు. అంటే నీ హృదయంలోని నిజం నీకు తెలియబడే వరకు ప్రతి జన్మలోనే ఏదో రకంగా నేను దుఃఖం వెంటాడుతుంటాడు. ఈశ్వరుడికి ఒక పేరు ఉంది, భగవంతుడికి ఒక పేరు ఉంది. ఇది మీకు అర్థమైతే ఇప్పుడే దుఃఖం తగ్గిపోతుంది. ఆ గోడ దాటి మీరు రోడ్డు మీద కూడా వెళ్ళక్కర్లేదు. ఆ గోడ దాటి మీకు రోడ్డు మీదకి వెళ్ళకుండా ఇప్పుడే మీకు దుఃఖం ఆరిపోతుంది. మీకు 100 రకాల దుఃఖాలంటే 100 రకాలు, ఇప్పుడు దుఃఖానికి కారణం ఏంటి? మీకేదో దుఃఖం వస్తుంది, అది దానికి ఏదో కారణం ఉంటుంది. అందరి దుఃఖాలకి ఒకటే కారణం ఉండదు, అందరి శరీరాలకి ఒకటే జబ్బు రాదు. అలాగే దుఃఖానికి మీకు మీకు దుఃఖం వస్తుంది, దానికి ఒక కారణం, ఇంకోరకు దుఃఖం వస్తా అంటే ఇంకో కారణం, ఇంకో కారణం రావచ్చు. కొంతమందికి ఆర్థికంగా ఇబ్బంది పడటం వల్ల రావచ్చు, కొంతమందికి ఇంట్లో పేచీల వల్ల రావచ్చు, కొంతమందికి మరొక రకమైన కష్టాల వల్ల రావచ్చు, కొంతమందికి ఇంట్లో హింసావాదులు ఉంటే వాడి వల్ల వస్తూ ఉండొచ్చు. రకరకాల కారణాల వల్ల వస్తాయి, అయితే గాలి వల్ల వస్తాయి, భూకంపాల వల్ల వస్తాయి, ప్రకృతి వల్ల వస్తాయి, ఏ రకంగా రానివ్వండి. దుఃఖాలకు రావడం, దుఃఖం రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇంట్లో ఉండే ఇబ్బందుల వల్ల కూడా కొంతమంది దుఃఖం రావచ్చు. ఎన్నో కారణాలు ఉంటాయి దుఃఖం రావడానికి. ఒకటి కారణం జరిగింది, మీ ఇంట్లో ఏదైనా జరిగినా, మీ శరీరానికి ఏది జరిగినా వేరండి, లేకపోతే మీ దేహ ప్రారంభం ఏది జరిగినా ఏదో కారణం ఉంటుంది దానికి. అన్సీన్ అని అనుకోలేదు, అది మీ కారణం మీ చెవులకు కనపడదు, కళ్ళకు కనపడదు. మీకు ఎవరికైనా అశాంతి వస్తుందనుకోండి, దానికి ఏదో కారణం ఉంటుంది, దానికి ఏదో ఆ కారణం మీకు కనపడదు. ఏంటి అశాంతిగా ఉంటుంది, అశాంతిగా ఉంది అనుకుంటారు. కానీ నేను చాలా మంది పెద్ద పెద్దవాళ్ళని కూడా చూశాను, అలాంటే ఏం చేత 10 రోజుల నుంచి నాకు అశాంతిగా ఉంటుంది అంటారు. అలాగా నిజంగా దానికి ఏదో కారణం ఉంటుంది, అశాంతికి ఏదో కారణం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్తే అర్థం, 100,000 కారణాలు ఉన్నాయనుకోండి అశాంతి, ఈ అన్ని కారణాలకి ఒక కారణం ఉండాలి ఈశ్వరుడు. సర్వకారణాలకి కారణం ఉంటుంది, సర్వకారణాలకి కారణం ఉంటుంది, అన్ని కారణాలకు ఒక కారణం ఉంది, ఒకటే కారణం ఉంది, ఆ కారణం ఈశ్వరుడు. అంచేత శాస్త్రం ఏం చెప్పి, సర్వకారణములకు కారణమైన వాడు ఈశ్వరుడు. ఇంచేత వాడికి తెలియకుండా మీకేది రాదు, అశాంతి వచ్చినా, దుఃఖం వచ్చినా, అదృష్టం వచ్చినా, దురదృష్టం వచ్చినా వాడికి తెలియకుండా ఏది రాదు. అక్కడ ఆ సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుంటే మీకు దుఃఖం నశిస్తుంది. తర్వాత మనకు అలవాటు లేకపోవటం వల్ల ఏంటి, గుళ్ళో దేవుని చూస్తున్నాం, మన హృదయంలో దేవుని చూడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మన మనస్సే కారణం. ఇక్కడ ఇక్కడ దేవుడు లేడని చెప్తున్నది, అక్కడ దేవుడు ఉన్నాడని చెప్తుంది గుళ్ళో. ఇంకా ఆ దేవుడి వల్ల ఈ మనస్సుకు ప్రమాదం లేదు, ఈ లోపల ఉన్న దేవుడి వల్ల దానికి ప్రమాదం ఉంది. ఈ లోపల ఉన్న దేవుడిని తెలుసుకున్నది లేకుండా పత్తా లేకుండా పోతుంది. అసలు లోపలికి వెళ్తాం దానికి ఇష్టం ఉండదు, గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేయించమంటే చేస్తుంది, ఏదైనా కోరికలు కోరుకోమంటే కోరుకుంటుంది. లోపలికి వెళ్తాం దానికి ఇష్టం ఉండదు, అలవాటు లేక. మన గుళ్ళోకి వెళ్తాం అలవాటు ఉంది, కానీ మన హృదయంలోకి వెళ్తాం మనకు అలవాటు లేదు. ఇంద్రియాలను కానీ మనస్సును కానీ హృదయాభిముఖంగా పంపించడానికి ఒక అలవాటు లేదు, దానికి ఒక ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ మనకు లేదు, అంచే చిక్కులు పడుతున్నాం. అసలు హృదయాభిముఖంగా మన మనస్సు ఇంద్రియాలను అటు పంపించగలిగితే అప్పుడు భగవంతుడు చెప్పిన మాటలు మనకు బాగా అర్థమవుతాయి. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, చైతన్యం అంటే మహాసముద్రం లాంటిది, లోపల ఉంది, బయట ఉంది, అంతటం. దానికి చాలు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుకి ఎలా ఉంటుందో తెలియదు, అది మహాసముద్రం లాంటిది. అది ఉప్పు సముద్రం కాదు, శాంతి సముద్రం, ఆనంద సముద్రం. అది ఉప్పు సముద్రం కాదు, పాల సముద్రం కాదు, శాంతి సముద్రం. మన చేతిలో చిన్న చెంచాడు ఆ సముద్రంలో అంతా సముద్రం. అది ఆ సముద్రం నీరే మన చేతుడు చెంచాడు నీళ్ళలో పట్టుకున్నాం. ఆ మహాసముద్రంలో మన మనస్సుకే బుడగ ఓ చెంచాడు నీళ్ళు. ఆ చెంచాల నీళ్లు దాన్ని సపరేట్గా ఉంచుకోవాలనుందండి, ఆ సముద్రంలో నీరు తినేది ఏమి లేదు. మన ఆ చెంచాల నీరు అలా ఇసిరేసామనుకున్న సముద్రంలో మనకి చైతన్యం వస్తారు. ఇది ఆ చెంచాల విసరలేకపోతుంది, మన అహంకారం చెంచాలని ఈ సాధనలన్నీ అంతుకోవచ్చు. మన హృదయంలో ఉన్నది మహాసముద్రం ఉంది, అక్కడ ఆనంద సముద్రం. ఓ మన అది సముద్రమే. మన చేతిలో ఈ మనస్సు అనేది ఓ చెంచాలో కొంచెం నీరు వేసుకుంటే ఎలా ఉంటుందో, ఈ నీరు ఆ నీరు ఒకటే, కానీ ఈ చెంచాలో నీరు తీసుకెళ్లి సముద్రంలో కలపలేకపోతున్నాం అంచే దుఃఖం మనలోంటాడు. తను ఏమి లేదు, మన మనస్సు కూడా చైతన్యం వరకు బుడగలాంటిది, మన మనస్సు కూడా చైతన్యమే, ఇంకా బుడగ లాంటిది. ఆ బుడగ పగిలిపోతే ఏమిటి, దాన్ని పగలనే ఉంటుంది ఆ బుడగల మనం అంతే. ఇంకోటి మన వ్యక్తి భావన పెంచుకోవాలంటే మనకి జ్ఞానం అలా కలుగుతుంది. పునర్జన్మ కారణం కర్మ, పునర్జన్మ కారణం కర్మ. వాడు గౌరవం పెంచుకోవాలను, వ్యక్తి భావన పెంచుకోవాలను, మన వల్ల ఇంత పని అయిందను, ఏదో అయిందను, దేహ వాసన పెంచుకోవడానికి, లోక వాసన పెంచుకోవడానికి, లేకపోతే నేను బాగా చెబుతున్నాను సర్దిస్తున్నాను అనుకోవటం, ఇటువంటి వాసన పని చేసి ఇటువంటి వాసన పెట్టుకుంటే పునర్జన్మ విడిచిపెట్ట, ఆ మనిషిని కోటి జన్మలు ఎత్తినా అజ్ఞానం విడిచిపెట్టాడు. అది మనం చేతితోటి చేసే పని వల్ల కానీ, మన మనసులోకి వచ్చే తలంపు వల్ల కానీ, నోటితోటి మాట్లాడే మాట వల్ల కానీ మనకి దేహభావాన్ని పెరగకూడదు. మీకు తొంభై ఆచార్యుల వారు అన్నారు ఒక చోట, ఒకటి దేహవాసన, మనం దేహవాసన పెంచుకుంటే వెళ్ళకూడదు. ప్రతి వాడు చందాలకు వచ్చినప్పుడు ముందేమంటాడంటే, నీ పేరు ఎక్కడ వేస్తామని చందా ఇవ్వండి అంటాడు. ఏం చేద్దాం, వీడి పేరు రాయబోతాడు సందా ఇప్పుడు అని వాళ్ళకి వచ్చి వాళ్ళకి తెలుసు. వీడికి మబ్బులు, ఈ దేహం ఒకటి, శరీర రూపం ఒకటి, పేరు ఒకటి, మబ్బులు. ఈ మబ్బులు చుట్టూ ఆకాశంలో మబ్బులు ఎక్కువ ఉంటే సూర్యుడు ఎలా కనపడ్డో, మనం కూడా ఈ మబ్బుల చుట్టూ తిరుగుతుంటే లోపల నా వస్తువు కోటి జన్మలకు కూడా దొరకదు. మీరు సాధన చేసినా దొరకదు. గానిగది అనుకుంటుంది అట్లా చుట్టూరు తిరుగుతుంది గానిగది, అబ్బా చాలా దూరం వచ్చేసాం ఈ పాటికి రాజమండ్రి వచ్చేసాం అనుకుంటుంది అట్లా. ఆ గంటలు ఇప్పిస్తే అక్కడ ఉంటుంది మనం చేసే సాధన అటువంటి. ఇప్పుడు దేహవాసన పెంచుకుని, లోకవాసన పెంచుకుని, శాస్త్ర వాసన పెంచుకుని, ఇంకా మన సాధన చేసి వాసనలు తగ్గించుకోవాలి. సాధన చేసి వాసనలు పెంచుకుంటే అంటే నీకు జ్ఞానం ఎలా కలుగుతుంది, ఆత్మసుఖాన్ని ఎలా పొందుతాము? పని నేను చేస్తాను, నువ్వు నన్ను గౌరవించాలి. పని నేను చేస్తాను, నిన్ను గౌరవించాలి. ఇదేను నువ్వు, నువ్వెవరు, నేనెవరు, అసలు నాకు ఈ పని చేసి శక్తి ఎవరు ఇచ్చారు? ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరికైనా తెలివితేటలు ఉన్నాయనుకోండి, అనుకోండి, లేదా ధనం ఉందనుకోండి, లేదా అధికారం ఉందనుకోండి, ఏ మంత్రి పదవి ఏదైనా ఉందనుకోండి, లేదా ఇంకో గౌరవం, ఇవన్నీ భగవంతుడు ఇస్తే మీకు వచ్చినాయి. మీ సొంతం అంటే ఏమి లేదు ఇక్కడ. భగవంతుడు ఇచ్చి మనం సొంతం అనుకోవడం పాడైపోతున్నాం అంతే. భగవంతుడు ఇచ్చినే మనం సొంతం అనుకుని మనం పాడైపోతున్నాం. భగవంతుడు మనకి ఇచ్చిందే భగవంతుడికి ఇచ్చి నేను ఇచ్చాను అనుకుంటున్నాం, అంటే దేహవాసన పెంచుకుంటున్నాం. మనదంటే ఏమి లేదు ఇక్కడ. అసలు అంటే కర్మవాసన ఇంటికి చుట్టుకుంటే అంటే మనకు కర్మవాసన ఉన్నంత కాదు, ఈ దేహం ముసలిదైనా చచ్చిపోయిన ప్రయోజనం లేదు, కొత్త దేహం వచ్చేస్తుంది. ఆ కర్మవాసన దేహాన్ని అంటిపెట్టుకున్నాడు, జీవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటాయి. దేహాన్ని అంటిపెట్టుకుంటే శ్మశానం కాలిపోతాయి. ఆచార్యులు వారు ఇక్కడ చెప్పారు, ఒకటి దేహవాసన, రెండు లోకవాసన, మూడు శాస్త్రవాసన. నేను పండితుడిని, నేను పాండిత్యం అనే గ్రంథాలు రాశాను, అనేక సభల్లో మాట్లాడాను, ఇది ఒక రకమైన వాసన. ఈ వాసన కూడా మనిషిని బంధిస్తుంది. అంటే ఆ జీవుడి వాసనని చెప్పు, దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన, మరొక టెండెన్సీ, మరొక టెండెన్సీ ఏం చేస్తాయంటే, ఇప్పుడు మనం కట్టాడికి ఒక గేదెని గొలుసులు పెట్టి కట్టేసామనుకోని కర్రలేదు. అలాగే కర్మవాసనలు ఏం చేస్తాయంటే, దేహానికి కట్టేసి ఉంచుతుంది ఈ దేహాన్ని. ఇంకా దేహ ఈ దేహంలోంచి మనం బయటకు కదలలేదు. దేహం చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటాం, దేహానికి ఏదైనా లాభం వస్తే సంతోషిస్తాం, నష్టం వస్తే దుఃఖపడతాం. అలా కర్మవాసన ఈ దేహ భావాన్ని విడిచిపెట్టి ఇవ్వబడదు. అంటే దీనికి విరుగుడిగా, దీనికి విరుగుడిగా జీవుడు నేను దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు. మొత్తం శరీరంలో ఎన్ని ప్రాణాలు ఉన్నాయో అన్ని పోవాలి, ఈ జీవుడి శరీరాన్ని విడిచిపెట్టాలి, ఈ జీవుడు ఈ శరీరంలో ఎన్ని వాసనలు అన్ని వాసనలు బయటికి తప్పుకోవాలి, ఈ ప్రాణాలన్నీ బయటికి తప్పుకుంటేనే కదా శరీరం క్షేమం అవ్వదు, అప్పుడు కానీ వాడిని వలకట్లోకి తీసుకెళ్తారు. వచ్చి ప్రాణం ఆడి ప్రాణం కాను గుంజుకుంటా ఉంటాడు, లోపల వాసన శరీరాన్ని విడిచిపెట్ట ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి వాసనలు ఇష్టపడవు, ప్రాణాలు ఇష్టపడవు, శరీరాన్ని విడిచిపెట్టి అలవాటు అయిపోయి ఉన్నాం, విడిచిపెట్టవు. ఇవన్నీ గుంజుకుని గుంజుకుని ప్రాణం పోయేటప్పుడు బాధపడతాం. ఇవన్నీ పోతే బయటకు పోతే కానీ శరీరం క్షేమం అవ్వదు, అప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి తగలగటానికి వీలు పడవు. అసలు మనకి ఇష్టాలు ఇష్టాలు ఎందుకు వస్తున్నాయి? మనం చేసే పనులు బట్టి వస్తుంది. అందుకని మనకి ఇష్టం అయిష్టం ఎందుకు వస్తుంది? అసలు మనం చేసే పనులు బట్టి కొంతమందికి అది మాట వినకుండా ఉద్రేకపడతా ఉంటారు. మనం చెప్పేది ఏంటో సబ్జెక్ట్ అర్థం చేసుకోకుండానే ఉద్రేకపడతాం, ఆవేశపడతాం, ఉద్రేకపడతాం. ఇష్టం అయిష్టం ఎందుకు ఇష్టాలు అయిష్టాలు, పని ఎందుకు ఇష్టాలు అయిష్టాలు, ఇదంతా మనస్సు కల్పితం. అంటే మనం చేసే కర్మ, మనం చేసేది సత్కర్మ ఉండాలి, అది నిష్కామంగా చేయాలి. అంటే ఈ కర్మ వాసన ఎలా తగ్గుతాయంటే, మనం దేహయాత్ర ఉంది, మనకి దేహానికి పొట్ట ఒకటి ఉంది, ఆ పొట్టకు సంబంధించిన పనులు ఏదో మనం చేసుకుంటూ మిగతా టైం కొంత స్వార్థం లేకుండా పని చేస్తుంటే నెమ్మదిగా కర్మ వాసన తగ్గటం ప్రారంభమవుతుంది. నువ్వు స్వార్థం లేకుండా పని చేస్తానంటే ఈశ్వరుడు నమ్మడం, అవి ఎందుకు చేస్తున్నావు చూస్తాను. సర్వసాక్షి అంతర్జామి, సర్వసాక్షి అంతర్జామి. నీ తలంపు వచ్చాక నీ మెదడుగా తెలుస్తుంది, నీకు తలంపు రాకముందు కూడా నీ మనస్సులో మెదడు ఏం చేస్తుందంటే, మనస్సు ఏం చేస్తుందంటే మెదడు ద్వారా పనిచేస్తుంది, మనస్సు మెదడు ద్వారా పనిచేస్తుంది. నీకు ఆ వాసన మెదడులోకి వచ్చాక తెలుస్తుంది, నీ లోపల ఉన్న అంతర్యామికి ఆ తలంపు మెదడులోకి రాకుండా కూడా తెలుస్తుంది. వాడి దేవుడు నీ లోపల ఉన్న వాసన నీకు మెదడులోకి వచ్చాక తెలుస్తుంది, దేవుడికి నీ మెదడులోకి రాకముందు కూడా తెలుస్తుంది. యేసుక్రీస్తుని 30 రూపాయలు లాంచం పుచ్చుకుని పట్టించారు ఆ రోజుల్లో సిలువేయటానికి. యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉండేవారు, అందులో ఒకరికి డబ్బు అంటే బాగా ఇష్టం. మామూలు యేసుక్రీస్తు కూడా తిరుగుతున్నాడు, ఒక డబ్బు అంటే బాగా ఇష్టం. అప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడని వెతికేటప్పుడు, మా గురువు గారు పలానా చోట ఉన్నారు, ఆడు ఎంత చేస్తాడికి 1 లక్ష కాదు 30 రూపాయలు లాంచం ఇచ్చారు. 30 రూపాయలు ఆడికి డబ్బు టెండెన్సీ ఉంది, డబ్బు అంటే ఒక ఇష్టం ఉంది, అది కూడా ఒక వాసనే, అది కూడా వాసనే. సరే మా గురువు గారు పలానా చోట ఉన్నారు, మీరు సిలువేయాలంటే అక్కడ దాక్కున్నారు తీసుకెళ్ళి సిలువేయండి అని చెప్పాడు. ఈ మాట యేసుక్రీస్తు 4 రోజుల ముందు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు అని అంటున్నాడు అతను. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, 4 రోజుల్లో నువ్వు 30 రూపాయల లంచానికి దాన్ని పట్టించి నువ్వు సిలువేయిస్తావు అన్నాడు. వాడు దేవుడు, వాడికి తెలియదు, అడిగి డబ్బు వాసన లేదనుకుంటున్నాడు, డబ్బు చూపించడం వాసన, ఆ లోపల వాసన బయటకు వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుంది, వాడికి ఆ డబ్బు వాసన ఉందని ఆడికి జరిగింది. ఒక 4 రోజుల్లో యేసుక్రీస్తు నన్ను నా పట్టించి 30 రూపాయలు, మళ్ళీ 30 లక్షలకు కాదు 30 రూపాయలకు నన్ను పట్టించి నన్ను సిలువే ఇస్తావు నువ్వు. ఆ నోరే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటుంది, ఈ నోరే మళ్ళీ ఈ మనస్సే 4 రోజుల్లో 30 రూపాయలు లంచానికి నువ్వు లొంగిపోతావు అంటాడు వాడిని. అలా జరిగింది కూడా 4 రోజులు. అంటే నీకు నీకు మెదడులోకి వచ్చాక తెలుస్తుంది ఆ తలంపు ఏంటో, నీకు రాకుండా తెలుస్తుంది. ఏదో గౌరవాల కోసం పనిచేసి, స్వార్థాల కోసం పనిచేసి మేము ఏదో నిష్కామ కర్మ చేస్తామంటే ప్రజలు నమ్ముతారు, కానీ దేవుడు నమ్మడు. ప్రజలు నమ్మచ్చు, దేవుడు నమ్మడు. ఎందుకు చేస్తున్నావు? నేను మాట మాట్లాడుతున్నాను అనుకుని ఈ మాటకు కూడా సాక్షిగా ఉంటాడు. ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి, ఆ పనికి కూడా సాక్షిగా ఉంటాడు. అంటే మనుష్యయజ్ఞం, మనుష్యయజ్ఞం అంటే అర్థం ఏంటంటే నీ పని అయితే నువ్వు చూసుకో, నీ పొట్ట మీద నువ్వు నీ పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడకు, నీకు బానిసత్వం వస్తుంది. నీ పొట్టకు సంబంధించి అందరికి పని చూసుకుని తోటి మానవులకి యజ్ఞ రూపంలో వచ్చాయి. యజ్ఞ రూపంలో అంటే కించిచ్చు కూడా స్వార్థం లేకుండా వచ్చాయి. ఈ పక్కన నీ చదివితే వీళ్ళు మనకు ఓట్లేస్తారేమో, ఈ పక్కన కాలువ చదివితే వీళ్ళు మనం ఓట్లేస్తారో ఆలోచించి అది స్వార్థం, అది నిష్ఠ, అది మనుష్య యజ్ఞం అవదు. అంటే అవసరాన్ని బట్టి చేయటం అది, అది మనుష్య యజ్ఞం. అక్కడ పని 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 కోసం చేస్తే అది మనుష్య యజ్ఞం. పని పని కోసం చేస్తే అది మనుష్య యజ్ఞం. అంతేకాదు పని గౌరవం కోసం చేస్తే అది యజ్ఞం కాదు. అంటే నేను ఎందుకు చెబుతున్నాను, కర్మవాసన ఎలా అయితే నశిస్తాయి, యజ్ఞభావంతో చేస్తే కర్మవాసన నశిస్తుంది. నీ పని నువ్వు చూసుకో, నీ కుటుంబాన్ని ఏం పాడు చేసుకోకుండా కొంత మనుష్య యజ్ఞం చెయ్యి, కొంత బ్రహ్మయజ్ఞం చెయ్యి. బ్రహ్మయజ్ఞం అంటే నీకు తెలిసిన మంచి మాట, నీకు తెలిసిన, నీకు తెలిసిన మంచి మాట పక్కవాడికి చెప్పు. నీకు ఏదైనా ఒక మంచి మాట చెప్పాను తెలుసు అనుకో, వాడు ఏదైనా అశాంతిగా ఉన్నాడనుకో, ఈ మాట చెప్తాడు బాగుపడతాడు అనుకో, స్వార్థం లేకుండా ఆ మాట చెప్పు, అది బ్రహ్మ యజ్ఞం. అంటే నీ స్వార్థం లేకుండా ఏ పని చేస్తున్నది యజ్ఞం? అంటే దేహవాసన కోసమో లోకవాసన కోసమో నేనింత పండితుడని చెప్పుకోవడం పక్కన పెట్టి పని పని కోసం చేస్తే యజ్ఞం, పితృయజ్ఞం. ఇదే పూర్వీకులు ఏదో మనకు కొంత సంపాదించి ఇస్తున్నారు. పూర్వీకులు ఏదో మనకి సంపాదించి ఇచ్చారు, ఆ సంపాదించినట్లు మనం కొత్తగా సంపాదించలేకపోయినా వాళ్ళు సంపాదించేదో నేస్తున్నాం మనం. కనీసం సంవత్సరం వాళ్ళు చచ్చిపోయే రోజున జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఉండి కొంప ఆడలే, మన బట్టలు ఆడలే, మన సంపాదించ లేదు, పాడు లేదు. కొత్తగా సంపాదించిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు అనుకోండి. జనరల్గా పూర్వీకులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఇంట్లో మనం ఉంటున్నాం. వాళ్ళు మనం ఏదో కష్టపడి పెంచారు, ఏదో చదువు చెప్పించారు, ఇంకోటి చెప్పి ఇంకోటి చెప్పి, వాళ్ళు కనీసం పూర్వం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుని, మన చచ్చిపోయే రోజున జ్ఞాపకం పెట్టుకోవాలి. కొంతమంది ఆ పూర్వీకులు చచ్చిపోయిన రోజున కూడా జ్ఞాపకం ఉండదు కొంతమంది. ఆ రోజున సంవత్సరానికి ఒక రోజున జ్ఞాపకం పెట్టుకోవడానికి వాళ్ళకి అట్టి కొంపలు ఉంటూ మళ్ళీ వాళ్ళకి నామాలు పెట్టాం. వాళ్ళకి మళ్ళీ ఏదో నా బొట్లు పెట్టాం, వాళ్ళు గౌరవించడం లేదు కదా, మళ్ళీ అగౌరవపరచడం. అది హృదయపూర్వకంగా వాళ్ళు వాళ్ళు చిన్న మీకు మీరు చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఎంత కష్టపడితేనే కదా అందరం పెద్దవాళ్ళని. వాళ్ళు ఎంతో కొంత కష్ట, మన పూర్వీకులు ఎంతో కొంత కష్టపడితేనే కానీ మనం పెద్దవాళ్ళు అయ్యాము. మనం ఏదైనా మాటలు చదువుకున్నా అంటే వాళ్ళు చదువు చెప్పిస్తేనే కానీ మనం పెద్దవాళ్ళు. అంచేత ఆ పితృదేవతను కూడా మనం మర్చిపోకూడదు. అంటే ఇలా ఎందుకు చెబుతానంటే వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, మన పితృదేవతల పట్ల. పొంది రోజు జ్ఞాపకం పెట్టుకోకపోయినా సంవత్సరానికి ఒకరోజు జ్ఞాపకం పెట్టుకోవడానికి అభ్యంతరం ఏముంది? ఆ రోజున కూడా మేము బిజీగా ఉన్నామంటే అర్థం ఏంటి? ఒకసారి రమణ మహర్షి గారిని ఎవరో వచ్చి అడిగారు, ఏమంటే మా నాన్నగారు చచ్చిపోయారు సర్జరీ పెట్టమంటారా అని. భగవాన్ అన్నారు, నువ్వే ఏడుస్తున్నావు కదంటారా, మా నాన్న మా నాన్ననే ఆ నా ఉందని చెప్పి తద్దినం పెట్టు, ఆ నా పోతే తద్దినం అక్కర్లేదన్నారు. నువ్వే చెబుతున్నావు కదా మా నాన్న మా నాన్న మా నాన్ననే, ఆ నేను ఉండ కదా నీకు, ఆ నేను పోతే నీకు తగ్గినాడు అక్కర్లేకుండా వాళ్ళు తరిస్తారు. నీలో కనుక నేను పోతే నువ్వు మహాసముద్రుడే నీకు, నువ్వు వాళ్ళు అసలు నువ్వు పెట్టే తగ్జ్ఞాలు లేకుండా వాళ్ళు తరిస్తారు. నువ్వే అంటున్నావు కదా మా నాన్న మా నాన్న, ఆ నేను ఉంది కాబట్టి తగ్జ్ఞం పెట్టు, ఆ నేను లేకపోతే ఏం అక్కర్లేదు అన్నాడు. ఆ నేను నిజంగా పోయింది కనుకో తద్దినాలతో సంబంధం లేదు, వాళ్ళు మామూలుగా తరిస్తారు. నువ్వు ఆ కుటుంబంలో జన్మించేది సార్ చాలు, కానీ నువ్వు అంటున్నావు కదా మా నాన్న అంటున్నావు కదా, నేనుంది కాబట్టి పెట్టా, నేను లేకపోతే ఏం అక్కర్లేదు. అయ్యో మరి చేసే పని విషయంలో, మాట విషయంలో, వచ్చే తలంపుల విషయంలో ఇవన్నీ బహు జాగ్రత్తగా ఉండాలి, లేదా కర్మవాసనలు చుట్టుకుంటాయి. ఆ కర్మవాసనలు పెరుగుతున్నాయనుకోండి, ఇంక శరీరం ఈ శరీరం కాదు, ఈ శరీరం ముసలిదైతే చనిపోతుంది, ఇంకో శరీరాన్ని పట్టుకుంటుంది. ఆ శరీరాన్ని పట్టుకుని మళ్ళీ గొలుసులు కట్టేసినట్టు ఉంటుంది ఆ శరీరాన్ని పట్టుకుని. అదేవిటి అంచేది మనం చేసేది కూడా మనల్ని మనం వంచన చేసుకోకూడదు. నిష్కామకర్మ చేయకుండా నిష్కామకర్మ చేస్తున్నారంటే ఏంటి, సత్కర్మ చేయకుండా సత్కర్మ చేస్తున్నాం అనుకోవటం ఏంటి. యజ్ఞభావం పని, యజ్ఞభావం లోపల స్వార్థం పెట్టుకుని పని చేస్తూ యజ్ఞభావంతో పని చేస్తున్నామంటే ఏంటి. స్వార్థం అంటే నువ్వు గౌరవం ఆశించిన స్వార్థమే, నువ్వు పని పని కోసం చేస్తే అది యజ్ఞం, పని పని కోసం కాకుండా ఏదో మనసులో పెట్టుకుని చేస్తావు అనుకో, అది ఇంక యజ్ఞం అవ్వదు. అది అంచేత ఆ మహాసముద్రంలో మన చిన్న చెంచని ఇలా విడిచిపెట్టలేకపోతుంది. అంచేత ఇలా ఉంది అలా పడ చెంచని అలా పడలేకపోతుంది. ఈ బుడగను అలా విడిచిపెట్టలేకపోతున్నాను. ఇంకా బుడగ మనకు బంగారం కింద కనిపిస్తుంది, అది బుడగే, అది మనకు బంగారం కింద కనిపిస్తుంది, అది బంగారం కాకపోయినా అంటే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. అంటే మీకు ఏ సంఘటన జరిగినా ఈశ్వరుడు అంటే ఎవరు, సర్వకారణములకు కారణం. ఈశ్వరుడు అంటే ఎవరు, సర్వకారణములకు కారణం. వాడికి తెలియకుండా మీ ఇంట్లో ఏది జరగదు, మీ ఇంట్లో కానీ మీ లేకపోతే పరిసరాల్లో కానీ మీ ప్రారంభంలో కానీ వాడికి తెలియకుండా ఏది జరగటానికి జరగదు కూడా. సర్వకారణములకు కారణం వాడు, వాడిని దృష్టిలో పెట్టుకోండి. వాడు ఎక్కడో ఉంటాడనుకో, దంతర్యామిగా ఉన్నాడు లోపల. మన రూలర్ ఆడు వాడే, మన రూలర్ వాడు, మన మన కంట్రోలర్ వాడు, మన హస్బెండ్ వాడు. నీకు ఏదైనా ఒక టెండెన్సీ అడ్డస్తానా, కొన్ని సత్యాన్వేషణకు రాబోలేదు. మన జీవిత విధానం కూడా చెరులో నీళ్ళు, కాలంలో నీళ్ళే కానీ నదిలో నీళ్ళే ఉండాలి, కానీ మన జీవిత విధానం చెరులో నీళ్ళే ఉండకూడదు. నదిలో నీరు ఎలా ప్రవహిస్తూ ఉంటుంది అలాగే మన జీవితం ఎలా ప్రవహించుకుంటూ వెళ్ళాలి. పని చేస్తూ పని ప్రవహి యజ్ఞభావంతో పని చేస్తూ అలా ప్రవహిస్తూ ఉండాలి, కానీ చెరులో నీళ్ళే ఉండకూడదు, మన నదిలో నీళ్ళే ఉండాలి. పద్దెనిమిది పురాణాలు సారం చెప్పాడు వేదవ్యాసుడు. 18 పురాణాలు రాసినటువంటి వేదవ్యాసుడు పురాణాల్లోని సారమంతా 2 వాక్యాల్లో చెప్పేస్తున్నానికి మీకు ఈ 18 పురాణాలు మీరు చదవక్కర్లేదన్నాడు వ్యాసుడు. 18 పురాణాల్లో ఉన్న సారం 2 వాక్యాల్లో చెప్తున్నానికి 18 పురాణాలు మీరు చదవక్కర్లేదు అన్నాడు. చాలా వండర్ఫుల్గా చెప్పాడు, ఇంకేం చదవక్కర్లేదన్నాడు. 18 పురాణాల్లో నేను రాసింది సెంట్రల్ థీమ్, అది మెయిన్ ఐడియా. అది నాకు ఏది మంచిదని అనుకుంటాను, నాకు ఏది మంచిదని అనుకుంటాను అది కూడా ఇతరులకు కూడా మంచిది, నాకు ఏది చెడ్డదని అనుకుంటాను అది ఇతరులకు కూడా చెడ్డది. ఇతరులు నా పట్ల ఎలా ప్రవర్తించాలని అనుకుంటానో నేను ఇతరుల పట్ల అలా ప్రవర్తించాలి. పద్దెనిమిది పురాణాల్లోనే సారం ఇదే, ఆ రాసినానే చెప్పాడు. పద్దెనిమిది పురాణాలు మహాపురాణాలు రాసినటువంటి వ్యాసుడు ఇంకే అన్నాడు, పద్దెనిమిది పురాణాల్లో మీరు పైనుంచి కిందకి చదివినా కింద నుంచి పైకి చదివినా ఇది అన్నాడు. నాకేది మంచిదని అనుకుంటాను అది అందరికీ మంచిది, నాకేది చెడ్డదని అనుకుంటున్నాను అది అందరికీ చెడ్డది. ఇతరులు నా పట్ల ఎలా ప్రవర్తించాలని అనుకుంటున్నాను ఇతరుల పట్ల నేను కూడా అలా ప్రవర్తించాలి. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే అందరూ వాళ్ళని గౌరవించాలనుకుంటారు, వీళ్ళు మటుకు ఇతరులను అగౌరవంగా చూస్తూ ఉంటారు. అది పాడి బుద్ధి, అది నీచాతి నీచమైన బుద్ధి. ఇతరులు ఏమో అందరినీ ఆయన గౌరవించాలనుకుంటారు, వీళ్ళ మటుకు గౌరవంగా చూడరు అగౌరవంగా చూస్తారు. అది వ్యాసుడు చెప్పాడు. ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటున్నావో అలాగే ఇతరుల పట్ల ప్రవర్తించడం. నీకు ఏది మంచిది అనుకుంటున్నావు ఇతరులకు కూడా అదే మంచిది. నీకు చెడ్డైనప్పుడు ఇతరులకు అది మంచి ఎలా పోతుంది? నీకు ఏది చెడ్డదనుకుంటున్నావు అది కూడా ఇతరులకు చెడ్డది. ఎండ్రి నీకెంత చెడ్డో ఇంకో మిగతా వాళ్ళకు కూడా అంతే చెడ్డ. ఈ పద్దెనిమిది పురాణాల్లో ఉన్న సారమని వ్యాసుడు చెప్పాడు. అంటే నీ ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు, నీకు అభ్యాసం లేక నీకు తెలియటం లేదు. అభ్యాసం లేక అంటే నీకు భగవంతుడు ఏం చేశాడు, సృష్టిలో ఏమైందంటే మన ఇంద్రియాలు మన మనస్సు బాహ్యముఖానికి అలవాటు అయిపోయింది. ఆ గోడ మీద ఏదో బొమ్మ కనిపిస్తుంది సినిమాకి వెళ్ళిపోదాం అనుకుంటాం. ఇదివరకు టీవీలు ఉండి రేడియోలు ఉండి, ఆ రేడియోలకి కళ్ళకి పని ఉండేది కదా, చెవులకే పని ఉండేది. ఇదివరకు టీవీలు లేవు రేడియోలు, చెవుతో వినేస్తే వదిలేసేవాళ్ళం. ఇప్పుడు టీవీలు వచ్చినాయి, కళ్ళకి పని చెవులకు పని. ఇంకా రేడియో పని, రేడియో మీరు రేడియో ఎంత అంటే మనం కళ్ళకి పని చెవితోటి వదిలేయచ్చు. టీవీ అలా కాదు, చెవుడికి పని కళ్ళకి పని, అలా అంటిపెట్టిపోవటం మనం ఇంకో ఆలోచన రాదు. చాలామంది సాధకులు భక్తులు ఈ చదువుకుని పిల్లలు టీవీలలో చాలామంది పాడైపోతున్నారు, చదువుకునే విద్యార్థులు కూడా చాలామంది టీవీల వల్ల పాడైపోతున్నారు, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. పైగా ఏంటి ఆ టీవీలో సినిమాలే, ఆ టీవీలో ఏంటంటే ఉదయం మొదలు సాయం దాకా సినిమాలే. ఆ సినిమా ఎందుకు తీస్తాడు? తీసుకోవాలి డబ్బు కోసం తీస్తాడు. ఆ టీవీ మేనేజర్ ఆ టీవీ కంపెనీలు ఎందుకు చేస్తే పొద్దున్న సాయంత్రం సినిమాలు ఎక్కువ మంది చూడాలి, వాళ్ళకి ఎక్కువ మంది డబ్బు రావాలి. అది మీకు అర్థమవటలేదు. మనం బాగుపడటం కోసం ఎవడో సినిమా తీయడు, మనం బాగుపడటం కోసం ఎవడైనా సినిమా తీసాడంటే వాడికి ఏమీ తెలియదు, వాడు వివేకహీనుడు, వివేక శూన్యుడు. సినిమా తీసుడు ఎవడైనా డబ్బు కోసం సినిమా తీస్తాడు, మన కోసం వాడు తీయడు. మనం బాగుపడటం కోసం వాడి సినిమా తీస్తే మనం బాగుపడతాం, కానీ మనం బాగుపడటం కోసం వాడి సినిమా తీయడు. ఈ మధ్యన అక్కినే నాగేశ్వరరావు మన విశాఖపట్నం ఒక మాట చెప్పాడు ఆయన. మన ఈ మధ్యన 10 రోజుల కింద ఎక్కడికి విశాఖపట్నం వస్తుంది, 47 సినిమాల్లో ఉన్నాడు. ఆయన ఎన్టీ రామారావు గారు కలిసి పనిచేశారు, 40 సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను చాలామంది ప్రొడ్యూసర్ని చూశాను, చాలామంది డైరెక్టర్ని చూశాను ఈ 40 సంవత్సరాల జీవితంలో, ప్రజల బాగుపడటం కోసం సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఒక్కడు లేడు అన్నాడు. విశాఖపట్నం మొన్న వారం రోజుల కింద విశాఖపట్నంలో చెప్పి నిన్న విశాఖపట్నంతో వచ్చాను. 40 సంవత్సరాలు నేను సినీ ఫీల్డ్లో ఉన్నాను, ప్రజల బాగుపడటం కోసం ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ సినిమా తీయలేదు. వాళ్ళు సంపాదన దృష్టిలో పెట్టుకునే సినిమా చేస్తున్నారు, కానీ ప్రజలను ఎడ్యుకేట్ చేద్దామని, ప్రజలను బాగు చేద్దామని ఇంతవరకు నా 40 సంవత్సరాల జీవితంలో ఒక ప్రొడ్యూసర్ నేను చూడలేదు అన్నాడు అంటే అక్కినే నాగేశ్వరరావు మొన్న, నిన్న కాక మొన్న విశాఖపట్నం. ఆయనకి ఎవరో సన్మానం చేస్తే సన్మాన సభలో ఈ మాట చెప్పాడు. వాళ్ళు మన ఇంద్రియాలను ప్రకోపపరుస్తారు, మన మనస్సును ఉద్రేకపరుస్తారు, మన మన బుద్ధికి సరైన ఆలోచనలు రానివ్వరు. బాహ్యమైన ఆకర్షణ పెంచేస్తా, అసలు లోకంలో ఉన్న ఆకర్షణలే తట్టుకోలేకపోతున్నాం, మళ్ళీ ఆకర్షణ పెంచటం అయింది. మరి రమణ మహర్షి పేరు మీద డ్యాన్సులు, రామకృష్ణ పరమహంస మీద డ్యాన్సులు, భద్రాచల రామదాస్ పేరు మీద డ్యాన్సులు, అసలు సహజంగానే మన మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, సహజంగానే మన ఇంద్రియాలు బాహ్యముఖానికి వెళ్ళిపోతున్నాయి. బాహ్యముఖం ఇంకా ఇంకా సినిమాలు చూసి ఇంకా బాహ్యముఖాన్ని పెంచుకుంటుంటే, అసలు ప్రకృతి రీత్యానే ఈ బాహ్యముఖానికి ఉన్నాయి ఇంద్రియాలు మనస్సును, ఇంకా ఇక్కడ బాహ్యముఖాన్ని పెంచుకుంటాండి, పైగా డబ్బు ఖర్చు పెట్టి. అంటే మీ సొంత ఆలోచన లేకపోతే మీరు బాగుపడరు, గుర్తుపెట్టుకోండి. ఏ మనిషి అయినా వాడి మీద వాడికి విశ్వాసం లేకపోతే, వాడి సొంత ఆలోచన కనుక వాడికి లేకపోతే వాడు బాగుపడతాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనుకోవటం మీకు అనవసరం. దానివల్ల మీకు అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. మీ బాగేదో మీరు చూసుకోండి, మీ పని ఏదో మీరు చూసుకోండి. మీ నిదానంలో అన్ని దానాల కంటే నిదానం గొప్పది, మీ నిదానంలో మీరు ఉండండి, మీరు తరించడం చూసుకోండి. ఇప్పుడు మీరు చనిపోయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ స్నేహితులు కానీ సమాజం ఒక్కడు రాడు మీ కూడా. అదొకటే మీరు గుర్తుపెట్టుకోండి, మన శరీరం చనిపోయాక జీవుడు ప్రయాణం చేసేటప్పుడు ప్రాణాలన్నీ శరీరాన్ని విడిచిపెట్టాక ఈ కర్మ శరీరం, ఈ కర్మ వాసనతో నిండిన జీవుడు ప్రయాణం చేసేటప్పుడు మనం కూడా ఒక్కడు రాడు. ఒక్కడు రాడు కదా, కదా అంధకారం. అసలు విపరీతమైన కట్టిక చీకట్లో ప్రయాణం చేయవలసి ఉంటుంది చనిపోయాక మనం. డార్కెస్ట్ నైట్స్, అవి మిమ్మల్ని పిలిస్తే ఒకవేళ ఇంట్లో వాళ్ళు మీరు జ్ఞాపకం వస్తారనుకోండి, అవి పిలిస్తాడు పలకడం వాళ్ళు రారు. మీరు చనిపోయిన మరుసటి రోజునే వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇంకా మీరు పిలిస్తే వాళ్ళు ఏం పలుకుతారు. మీకు ఇంట్లో వాళ్ళు పిలిచే అలవాటు ఉంటుంది కదా, మీకు ఏదైనా బాధ వస్తేనే చచ్చిపోయే కూడా పిలుస్తాడు, పిలిస్తాడు పలకడు కదా. నేను చెప్పిన అని కథలు అనుకోకుండా, ఇప్పుడు జరగబోయేది మన శరీరం చనిపోయాక మనం ప్రయాణం చేసే విషయాలు డార్కెస్ట్ నైట్స్లోని తెలవలసి ఉంటుంది మనం. డార్కెస్ట్ నైట్స్ అది దారి కనప ఒక గంట ఒక గంట పవర్ ఆగిపోతేనే మనం కంగారు పడిపోతున్నాం. ఎప్పుడు ఒక గంట సేపు పవర్ ఆగిపోతే మనం కంగారు పడిపోతున్నాం. ఈ మధ్య నాగపూర్లో 10 రోజులు ఉండి వచ్చాను నేను. నాగపూర్లో కరెంట్ ఆగదు, అసలు పవర్ ఆగదు. జిన్నూరు వచ్చాను, జిన్నూరు వచ్చి రాత్రి కాడే జిన్నూరులో కరెంట్ పోతుంది 5-6 గంటలు. ఎనిమిది అసలు ఎప్పుడు పోతున్నారో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అభివృద్ధి అది అన్నమాట, అలా కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అప్పుడు అది సరిగ్గా నేను నాగపూర్లో అలవాటు పడున్నాను కదండి, మనం మరణించాక జరిగే పరిస్థితి. రాత్రి 2 గంటలకు నాకు మెలకు వచ్చింది, పవర్ లేదు, కటిక చీకటి, పవర్ లేదు. జిన్నూరు అలవాటు పోయి నాగపూర్ అలవాటు పడ్డాను కదండి. వాడి పేరు సుధీర్ ఏదో ఉందండి నాగపూర్, సురేష్, 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 సురేష్ అంటుందండి. అంటే మెలకుల డ్రీముల స్వప్నం కదా, మెలకు వచ్చేసింది నాకు. మెలకు వచ్చేసి సురేష్ ఏంటి కరెంట్ లేదని సురేష్ కరెంట్ పోరు అక్కడ ఏంటి కరెంట్ సురేష్ సురేష్ అంటున్నాను. మా ఇంట్లో ఉన్నారు సురేష్ నాగపూర్లో ఉన్నారు, ఎక్కడికి ఎలా వస్తాడు సురేష్ అన్నారు. అప్పుడు అప్పుడు తెలిసిన నాకు మనం జిన్నూరులో ఉన్నాం. సురేష్ ఎక్కడ వస్తాడండి, సురేష్ నాగపూర్లో ఉన్నాడు. సురేష్ జిన్నూరు వస్తుంది, నాగపూర్ నుంచి జిన్నూరు రాడు, నేను సచ్చాక సురేష్ ఎలా వస్తాడు. అంటే ఆ సురేష్ ఏంటి ఎంత చీకటిగా ఉందని అడుగుదాము సురేష్ని. ఆ సురేష్ ఎక్కడికి వస్తాడు, సురేష్ ఇక్కడ ఉంటే కదా జిన్నూరులోని. నేను నాగపూర్లో ఉన్నాను అనుకుంటున్నాను, అంటే నా మనస్సు నాగపూర్లో ఉంది, శరీరం జిన్నూరులో ఉంది. నాగపూర్లో ఉన్నాడు జిన్నూరు రాని సురేష్ చచ్చిపోయి కూడా ఎలా వస్తాడు. డార్కెస్ట్ నైట్స్లో తెలవలసి ఉంటుంది. మీ తర్వాత ఏ విషయం గురించి మీరు అవినయం తెచ్చుకోవద్దు, గర్వం తెచ్చుకోవద్దు. మీకు ఇచ్చిన భగవంతులను గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు తెలివితేటలు ఇచ్చిన మీ సొంతం కాదు, ఒకవేళ ఏ గిఫ్ట్ ఏది ఏదైనా సొంతం కాదు మీకు. మీరు వర్తమాన కాలాన్ని రేపు 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 గురించి వాయిదాలు వేసుకోవద్దు. మీరు వర్తమాన కాలంలో సజీవంగా ఉండండి, వర్తమాన కాలాన్ని బాగా ఉపయోగించుకోండి. మనం ఏ రోజు అన్నాం ఆ రోజే తింటున్నాం, రేపు తింటాం అనుకోకు. అలాగే సాధన కూడా ఏ రోజు సాధన ఆ రోజే చేసుకోవాలి. సాధన విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కృష్ణుడు చివరి రోజుల్లో ఉద్ధవుడికి చెప్పాడు, భగవద్గీత అర్జునుడికి చెప్పాడు, ఉద్ధవుడికి చెప్పాడు 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 ఎంతో చెప్పాడు. చెప్పన్నాడు, నేను నీకు చాలా విషయాలు చెప్పాను ఉద్ధవ. ఆఖరి అంటే లాస్ట్ వర్డ్ అండ్ ఫైనల్ వర్డ్ అల్టిమేట్ వర్డ్, లాస్ట్ వర్డ్ ఫైనల్ వర్డ్ అల్టిమేట్ ఉద్ధవగీత చెప్పి చివరిలో అంటాడు. ఎవడు ఉద్ధవుడు కృష్ణుడు అంటాడు, నీకు చాలా విషయాలు చెప్తాను, నీకు ఎన్ని విషయాలు. హోలీ కంపెనీ, సత్సాంగత్యం, సజ్జన సాంగత్యం, ఋషుల యొక్క కంపెనీ, మహర్షుల యొక్క కంపెనీ, యోగుల యొక్క, దానికి నిత్యకి సాధన లేదు ఉద్ధవ. ఇంకా డిస్పర్స్ అయిపోగా ఉన్నాడు కృష్ణుడు. నా శరీరం ఎందుకు వచ్చిందంటే కొన్ని శరీరాలను బయటకు పంపేయటానికి వచ్చింది, ఇప్పుడు ఈ శరీరాన్ని కూడా నేను తీసేసుకుంటాను. నువ్వు మటుకు బదరి ఎడుపు, ఇక్కడ ఉండొద్దు. ఈ లోక కంటకల మధ్య నువ్వు ఉండొద్దు, నువ్వు బాగుపడాలంటే బదరి ఎడుపు. ఇప్పుడు అంచేది మీరు బదరి వెళ్ళి బదరి నారాయణ గుళ్ళో చూస్తే ఉద్దోడు ఉంటాడు అక్కడ. కృష్ణుడు కావాలని ద్వారక నుంచి పంపేశాడు. నేను ఎవరినైతే ఈ లోక కంటకను పంపేశాను, ఇంకా నా దేహంతో పనిలేదు, నా దేహం కూడా నేను తీసేసుకుంటాను ఉద్దవ, నువ్వు మటుకు వెళ్ళిపో ఉద్దవుడు అక్కడ అక్కడ నారాయణ ఎక్కడ బదరి వెళ్ళిపో అంటే బదరి నారాయణ గుళ్ళోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు కూడా ఉద్దవుడు ఉన్నాడు అక్కడ. అంటే సబ్జెక్టు చెప్పి చెప్పి గుడ్డివాడు గుడ్డివాడికి దారి ఏం చూపిస్తాడు. గుడ్డివాడు ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తాడంటే అది ఎంతో కొంత ట్రూత్ని రియలైజ్ చేసిన వాడికి, ఆ గుడ్నెస్ ఉన్నవాడికి, ఆ ప్రాపర్ బిహేవియర్ ఉన్నవాడికి, ఆ బిహేవియర్ ప్యాటర్న్ అంటే ట్రూత్ బౌండ్ స్టోర్లు అటు అటు అది సత్యాముఖ ఉదయాన్ముఖంగా ప్రయాణం చేసేవాడి దగ్గర, ఆ రియలైజ్ మహర్షుల దగ్గర, మహాయోగుల దగ్గర, సత్పురుషుల దగ్గర, సజ్జనుల దగ్గర, ఏ పని చేసినా యజ్ఞభావంతో పనిచేసేవాడి దగ్గర అటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తాయి. పనిచేసి నీ సాధన తోటి నీ అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటారు చూడండి, నీ సాధన తక్కువైనా అత్యంత ఉత్కృష్టమైన ఉదాత్తమైన లాభాన్ని ఇప్పుడే ఈ శరీరం ఉండగానే ఈ లోకంలో పొందుతావు. ఓ నీ కంపెనీకి సత్పురుషుల సహవాసానికి మించిన సాధన లేదు ఉద్దవ అంటాడు. ఇట్ ఈస్ ఫైనల్ వర్డ్, లాస్ట్ వర్డ్ అండ్ అల్టిమేట్ వర్డ్. ఓలీ కంపెనీ దొరకటం కష్టం. అంటే ఏ వస్తువు తాను అనుభవిస్తున్నాడు, ఏ వస్తువుని తాను ఎంజాయ్ చేస్తున్నాడు, వాడి తాలూకు సహవాసం నీకు వాడి వైబ్రేషన్స్ పనిచేసి నీకు దారి కనిపిస్తుంది, తరించే మార్గం నీకు కనిపిస్తుంది వద్దవా. ఈ రాష్ట్రం ఉద్యోగీతలో ఫైనల్గా చెప్తాడు భగవంతుడి వాసుదేవుడు. తర్వాత మనకి ఏదైనా కష్టాలు వస్తాయనుకోండి, బాధలు వస్తాయనుకోండి, అవి ఊరికే పంపడు కావాలని ఈశ్వరుడు పంపుతాడు. ఎందుకంటే వాటి వల్ల కొన్ని పాఠాలు నేర్చుకోవాలి మనం. భగవంతుడు మనకంటే ఇష్టం లేక పంపడం, దానివల్ల కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. అది వర్డ్స్ వర్త్ అంటాడు, నీ జీవితంలో జరిగిపోయిన విషయాల గురించి బాధపడకు, అందులో పాఠాలు ఉంటే నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకో. పాఠాలు నేర్చుకుని ఆ పాఠాలు నేర్చుకున్న పాఠాలను అనుసరించి వర్తమాన కాలాన్ని జీవించు. వర్తమాన కాలాన్ని అలా జీవిస్తే భవిష్యత్ కాలం బంగారం అవుతుంది. వర్తమాన కాలాన్ని నువ్వు సజీవంగా జీవిస్తే, దాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బంగారం అవుతుంది, నీ మనస్సు బంగారం అవుతుంది. అంతేకాని చేతిలో ఉన్న వర్తమాన కాలాన్ని వదిలేసి భవిష్యత్తు గురించి గాలిమాళ్ళు కట్టొద్దు. నువ్వు టేక్ కేర్ ది ప్రజెంట్, ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇంకా కొంతమందికి దురహంకారం ఎలా ఉంటుందంటే వాళ్ళతోటి స్నేహం మరీ ప్రమాదం. ఏమంటే తూర్పుని సూర్యుడు ఉదయిస్తున్నాడు, మీరు బతుకున్న మళ్ళీ ఉదయిస్తున్నాడు, మీరు చచ్చిపోతాడు ఉదయించడంటే నిజం కాబోచ్చు అనుకుని మనుషులు కూడా ఉన్నారు. తూర్పుని సూర్యుడు ఉదయిస్తున్నాడు, మీరు బతుకున్న మనం ఉదయిస్తున్నాడు, మీరు చచ్చిపోతే ఇంక తూర్పుని సూర్యుడు ఉదయించడంటే నిజం కాబోసు అనుకుని అంత దురహంకారులు ఉన్నారు. ఇప్పుడు భగవంతు ఇక్కడ లేడనుకోకుండా మీరు ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. మన దేహం కంటే, మన మనస్సు కంటే, మన చేత చూడబడుతున్న వస్తుజాలం కంటే నగ్న సత్యుడు ఉన్నాడు. 100% ట్రూత్. భగవంతుడు ఉన్నాడు, కానీ మనకు అలవాట్ల యొక్క వేగం వల్ల, మన మనస్సు ఇంద్రియాలు బాహ్య ప్రవృత్తికి అలవాటు పడిపోవటం వల్ల, అంటే మనకు లోపల చూపు లేకపోవటం వల్ల, ట్రైనింగ్ లేకపోవటం వల్ల, ఇక్కడ వస్తువు మనకు ప్యూరిటీ లేకపోవటం వల్ల, రవ్వంత ముళ్ళంత చింతాకంత కూడా స్వార్థంలోంచి బయటకు రాలేకపోవటం వల్ల ఇక్కడ వస్తువు తెలియటం లేదు. మాట్లాడితే స్వార్థం, చూస్తే స్వార్థం, చిన్న పని చేస్తే స్వార్థం, పని లేకుండా స్వార్థం లేకుండా చూపు లేదు, స్వార్థం లేకుండా మాట్లాడలేదు, స్వార్థం లేకుండా నడకలేదు, స్వార్థం లేకుండా ప్రయాణం లేదు. వాడు స్వార్థం లేకుండా ఏ మాట మాట్లాడడు, ఒక విషయం ఆలోచించడు, ఒక పని చేయడు. వాడికి ఇస్తాడు, వాడికి ఇస్తే ఎలా గోచరిస్తాడు? అది కర్మవాసన పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా అనేక దేహాలు అలా అట్టి పెట్టుకుంటే కర్మ కోసం అసలు. ఇంకోటండి, మీరు భౌతికంగా ఎవరికి సహాయం చేయక్కర్లేదు. మీ స్వార్థం మీరు మర్చిపోయి ఎవరికైనా ఒక మంచి మాట చెప్పారా మీ జీవితంలో? భౌతికంగా మీరు ఎవరు సహాయం చేయక్కర్లేదు. మీ స్వార్థాన్ని వదిలేసి ఎవటివాడు మంచి కోసం, వాడు బాగుపడటం కోసం ఒక మంచి మాట మీ జీవితంలో ఎప్పుడైనా చెప్పారా? ఆ భగవాన్ చెప్తున్నా, ఉన్నది మనస్సే, ఉన్నది మనస్సే. ఈ మనసు వచ్చాక శరీరం వస్తుంది, మనసు వచ్చాక శరీరం వస్తుంది, మనసు వచ్చాక మంచి చెడ్డలు వస్తున్నాయి, లాభ నష్టాలు, ఈ దుఃఖాలు ద్వంద్వాలు ఇవన్నీ వస్తున్నాయి. మనసు వచ్చాక వస్తున్నాయి, ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, గాఢ నిద్ర అవస్థ, ఇవన్నీ చైతన్యానికి సంబంధం లేదు. లోపల సద్వస్తుక, లోపల బంగారానికి ఏమి సంబంధం లేదు. ఈ చావు పుట్టుకలు కానీ, ఈ లాభ నష్టాలు కానీ, ఈ కష్ట సుఖాలు కానీ అక్కడ దాకా ఎందుకు? 24 గంటలు నువ్వు చేసి పని ఏంటి? కానీ చెప్పి జాగ్రత్త అవస్థలో ఉంటున్నావు, కొంతసేపు స్వప్నావస్థలో ఉంటున్నావు, రాత్రులు 5 గంటలు 6 గంటలు నిద్రపోతున్నావు. ఇదే కదా నువ్వు చేసే పనులు? జాగ్రత్త అవస్థలో నీ స్వార్థం కోసం ఏదో నీ తిప్పలు పడుతున్నావు. ఇంకా ఈ జాగ్రత్త అవస్థలో నీకు నెరవేరన్న కోరికలు ఉంటే ఆ స్వప్నావస్థలో ఎలా నెరవేర్చుకుందామని అయ్యేమో మళ్ళీ ఈ వాసన కోరికల కింద స్వప్నావస్థలో వస్తాయి. ఇంకా సరిగ్గా గాఢ నిద్రలో పడి ఉంటున్నావు, ఈ 3 అవస్థలు నువ్వు చూస్తున్నావు. ఈ 3 అవస్థలు మనసుకు సంబంధించినవి, బుద్ధికి సంబంధించినవి, నీ అహంకారానికి సంబంధించినవి. అసలు లోపల సద్వస్తువుకి అవస్థలకి ఏమి సంబంధం లేదు. విషమంత సంబంధం లేదు, చింతకి అంత సంబంధం లేదు. లోపల చైతన్యానికి, జాగ్రత్త అవస్థకి, స్వప్నావస్థకి, నిద్రావస్థకి ఏమి సంబంధం? నీ బుద్ధికి సంబంధించిన అవస్థలు, నీ మనసుకు సంబంధించిన అవస్థలు. అందుకని లోపల చైతన్యానికి దీనికి ఏమి సంబంధం లేదు. చూడబడేవి మారతాయి, కానీ చూచేవాడు మారడు. లోపల సాక్షిగా చూచేవాడు ఏం మారడు. చూడబడే శరీరాలు మారతాయి, చూడబడే జన్మలు మారతాయి, చూడబడే కష్ట సుఖాలు మారతాయి, లాభ నష్టాలు మారతాయి, పరిసరాలు మారతాయి, సమాజం మారుతూ ఉంటుంది, సైన్స్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది. చూడబడేది, నీ చేత చూడబడేది మారచ్చు, లోపల సాక్షిగా ఉన్నాడు మారడు. ఈ మనసు వచ్చాక దేహం వస్తుంది. గాఢ నిద్రలో నీకు దేహం సమస్య లేదు. గాఢ నిద్రలో నీ శరీరం మీద పాము పాకేలా నీకేమి తెలియదు. మనసు వచ్చాక దేహం వస్తుంది, మనసు వచ్చాక లోకం వస్తుంది, మనసు వచ్చాక దేవుడు ఉన్నాడా లేడనే సమస్య వస్తుంది, పుణ్యమని పాపం అని ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? మనస్సులోనే ఉన్నాయి. పుణ్యం ఉంది, పాపం ఉంది, పరలోకం ఉంది. మనస్సు ఉంటే పరలోకం ఉంది, పునర్జన్మ ఉంది, పూర్వజన్మ ఉంది. మనస్సు ఉంటే అన్నీ ఉన్నాయి, మనసు లేకపోతే ఏది లేదు. ఆ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడైతే దేవుడు ఉన్నాడు, ఎక్కడైతే ప్రభువు ఉన్నాడు, ఎక్కడైతే వాసుదేవుడు ఉన్నాడు, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడు, ఆ మనస్సు అక్కడి నుంచి వస్తుంది. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడి నుంచి మనస్సు వస్తుంది. ఆయన మనస్సుని నువ్వు ధ్యానం చెయ్యి, సత్కర్మ చెయ్యి, నిష్కర్మ కర్మ చెయ్యి, మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి దాన్ని ఉపసంహరిస్తే అక్కడ దాన్ని ఉంచగలిగితే అది కరిగిపోతుంది. అది కరిగిపోతే నువ్వు పోవు, మనసు పోతే నువ్వు పోవు. నువ్వు ఏదిగా ఉన్నావు దాని తాలూకు ఇరుకు నీకు వస్తుంది. మన అహంకారాన్ని ఎవడు ఇడిచిపెట్టడం చాలా కష్టం. ఎందుకు ఇడిచిపెట్టంటే అదే వాడు అనుకోవడం. అహంభావన ఎవడు ఇడిచిపెట్టడానికి ఇష్టపడ్డం, చేతిలో బంగారం ఇవ్వడానికి ఇష్టపడతాడు, కానీ అహంభావన ఇడిచిపెట్టడానికి ఇష్టపడ్డ అది వాడే అనుకోవటం, వాడు ఇవ్వడం. అంటే అందులో అంత స్వీట్గా ఉంటుంది మనకు, అది తెలియకపోవటం వల్ల, తెలియని తన వల్ల అంత స్వీట్గా ఉంటుంది అది. చెప్పినాక ఎవరికి భగవాన్ దగ్గరికి ఇద్దరు పార్సీ వనతులు వచ్చారు. భగవాన్ ఏదో అడుగుతున్నారు, ఎప్పుడు కూడా అడిగినప్పుడు కూడా తెలుసుకోవాలని కాంక్షితుడు అడగాలని కానీ హేళన కూడా అడగకూడదు. మన గురువుల దగ్గర ఏదైనా అడిగేటప్పుడు తెలుసుకోవాలని బుద్ధితోడు అడగాల, కానీ హేళన కోసం ఏది అడగకూడదు. ఆ ఇద్దరు వనితులు వచ్చి అడిగింది ఏంటంటే, మాకు లోపల ఆత్మ ఉందని ఏదో స్ఫురిస్తుంది మాకు, దానికి మనసుకి దానికి అహంకారానికి సంబంధం లేదని కూడా తెలుస్తుంది. ఈ దేహము నేను అనే తలంపుకి లోపల వస్తువుకి తెలుస్తూ వస్తువు ఉందని తెలుస్తుంది. దేహము నేననే తలంపు లేనప్పుడు కూడా లోపల వస్తువు స్ఫురిస్తాం, గాఢ నిద్రలో ఉంది కదా. గాఢ నిద్రలో మనకి దేహము నేననే తలంపు లేదు. గాఢ నిద్రలో మనకు దేహము నేను అనే తలంపు ఏమి లేదు, కనుక మనం ఉన్నాం. దేహము నేననేది ఒక తలంపు, ఆ తలంపు గాఢ నిద్రలో లేదు. అయినప్పుడు అక్కడ మనం ఉన్నాం, అది మాకు తెలుస్తుంది. గాఢ నిద్రలో ఉన్న స్థితి మాకు తెలుస్తుంది. మాకు తెలిసింది ఏదో గ్రంథాలు చదివి సిద్ధాంతాలు తెలుసుకున్నాం, కానీ అనుభవంలోకి రావటం లేదు. అంటే మా తెలివితోటి ఏదైతే అర్థం చేసుకో, ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ అంటారు, మా తెలివితోటి ఏదైతే అర్థం చేసుకుంటున్నాం, కానీ అది అనుభవంలోకి రావటం లేదు. అనుభవంలోకి ఈ కర్మసూత్రాలు అనుభవంలోకి రానివ్వు. నువ్వు ఎప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు బతుకుతుంటే ఆ లోపల ఉన్న వస్తువు నీకు ఎలా ఎరుకులోకి వస్తుంది? అది నీ తెలివితేటలకు ఒక ఆర్గట్టి కాదు. అది నీ తెలివితేట, నీ తెలివితేట తెలియబడేది కాదు. అవి ఇంద్రియాలు వెళ్ళి, మనస్సు వెళ్ళి, తెలివి వెళ్ళింది, బుద్ధి వెళ్ళింది, అన్ని వెళ్ళి, మేధావులు కూడా వెళ్ళారు. ఎవరు కదా అందలేదు? ఇంద్రియాలు వెనక్కి వచ్చేసింది, మనస్సు వెనక్కి వచ్చేసింది, బుద్ధి వెనక్కి వచ్చేసింది. అది దాన్ని సమీపించలేక అది ఏం చేది? ఇంద్రియాలకు కానీ, మనస్సుకు కానీ, బుద్ధికి కానీ అందేది కాదు. నీ తెలివితేటలకు అందేది కాదు. ఏం చేది? నీ తెలివితేటలకు ఆబ్జెక్ట్ కాదు. నీ తెలివితేటల చేత తెలుసు తెలియబడేది కాదండి. మీరు తెలివితేటలు ఉండొచ్చు, అంటే మీ తెలివితేటల చేత తెలియబడేది కాదండి. అంటే పరమ పవిత్రుడికి కాని వాడికి, పరమ పవిత్రుడికి కాని వాడికి అది ఎరుకులోకి రాదు. పరమ పవిత్రుడు ఎవడై ఎవడ మనస్సు అయితే పరమ పవిత్రం కాదు, ఆ వస్తువు కూడా ఎరుకులోకి రాదు. అది దేహం కంటే ఇంద్రియముల గొప్పది, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే చైతన్యం గొప్పది. అవి వీటి వల్ల అందేది కాదు, అది వీటి వల్ల ఇంద్రియముల వల్ల కానీ, దేహం వల్ల కానీ, మనస్సు వల్ల కానీ నీ బుద్ధి అందేది కాదు. ఎక్కడైతే మనస్సు అణుగుతుందో, ఎక్కడైతే బుద్ధి అణుగుతుందో, అక్కడ అది ఎరుకులోకి వస్తుంది. కానీ బుద్ధికి మటుకు ఆధ్యత కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎక్కడైతే మనస్సు అణుగుతుందో, ఎక్కడైతే బుద్ధి అణుగుతుందో, ఎక్కడైతే ఇంద్రియాలు నిర్మలంగా ఉంటాయో, ఇంద్రియాలు ప్రశాంతంగా ఉంటాయో, ఎక్కడైతే ఇంద్రియాలకు లోచూపు కలుగుతుందో, ఎక్కడైతే మనస్సుకు లోచూపు కలుగుతుందో, ఎక్కడైతే బుద్ధికి లోచూపు కలుగుతుందో, అది దానంతరం ఎరుకులోకి వస్తుంది. కానీ ఇది తెలుసుకునేది కాదు. మనస్సు చేతి తెలియబడుతుంది, మనస్సు అణిగిన చోట అది ఎరుకులోకి వస్తుంది. ఉపనిషత్తులు ఒక మాట చెప్పాడు, ఏంటంటే అది ఎవడికి తెలియ ఆత్మ అంటే ఈశ్వరుడు చైతన్యము, అది ఎవరికి తెలియబడాలనుకుంటుంది వారికి మాత్రమే తెలియబడుతుంది. నువ్వు అనుకుంటే సరిపోదు. ఏ మనిషికి ఆ మనిషి నేను చాలా మంచివాడు అనుకుంటాడు, ప్రతివాడు నేను మంచివాడు అనుకున్నవాడు. నీకు నువ్వు సరి, నువ్వు నీకు నీకు సరి, నేను నువ్వు మంచివాడు నువ్వు అనుకుంటే చాలు కదా, ఈశ్వరుడు అనుకోవాలి కదా లోపల అంతర్యామి. అప్పుడు ఇది చెప్తాడు వాడు, ఎవడికైతే అది తెలియబడాలనుకుంటుందో ఆ వాడికే తెలియబడుతున్నది, వాడికే ఎరుకులోకి వస్తుంది. ఇంకా నువ్వు బాహ్యమైన బాహ్యమైన ప్రక్రియలు చేయటం వల్ల తెలియబడదు నీకు. ఆత్మకి చైతన్యానికి మనస్సుకి సంబంధం లేదని తెలుస్తుంది నాకు, ఇంకే తెలుస్తుంది. కానీ ఇంట్రడక్షన్ అండర్స్టాండింగ్ కానీ ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను, అది నాకు అనుభవంలోకి రావటం లేదు. అంటే అభ్యాసం ఎలా చేస్తే, అంటే ఎలా ప్రాక్టీస్ చేస్తే లోపల ఉన్న వస్తువు ఎరుకులోకి వస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఏది ఉందో మన హృదయంలో కూడా అదే ఉంది, అందులో తేడా ఏమి లేదు. అక్కడ వాసనాక్షయం ఏంది, మనకు వాసనాక్షయం అవ్వలేదు, అంచేది మనకు ఎరుకులోకి రావటం లేదు. అక్కడ ఎరుకులోకి వచ్చింది. రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక వాక్యం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ప్రతి మనిషి నేను 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 అంటాడు, ప్రతి మనిషి అంటాడు. ఏమని? నేను 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 అంటాడు. నేను ఏమంటాడు? నేను 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 అంటాడు కదా ప్రతి మనిషి. ఆ జ్ఞానం అంటే ఏమీ లేదు, ఆ నేను నేను కాదని తెలుసుకోవటం జ్ఞానం. ప్రతి మనిషి నేను 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 అంటాడు. ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావు, ఆ నేను ఆ నేను ఆ నే ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, నువ్వు చైతన్యాన్ని మనస్సు అనుకుంటున్నావు. మీకు అర్థమవుతుంది? ఉన్నది ఒకటంటే ఒకటే, ఉన్నది ఒకటంటే ఒకటే. నువ్వు చైతన్యాన్ని దేహం అనుకుంటున్నావు, చైతన్యాన్ని మనస్సు అనుకుంటున్నావు, చైతన్యాన్ని ప్రపంచం అనుకుంటున్నావు. నువ్వు తాణ్ణి తాణ్ణి పాము అనుకుంటున్నావు, తాణ్ణి పాము అనుకుంటున్నావు. కానీ నువ్వు పాము అనుకున్నప్పుడు అది తాడే, తాడనుకున్నప్పుడు తాడే. ఆ తాడనుకున్నప్పుడు అది తాడే, కానీ తాడు నువ్వు పాము అనుకున్నప్పుడు నీకు భయం వేస్తాను. అంతే, పాము ఎక్కడి నుంచే వచ్చిందే, పాము ఎక్కడి నుంచి రాలేదు. ఉనికి నీ పాము ఎక్కడి నుంచి రాలేదు, పొడి తాడులో కల్పించబడిందే, కల్పించబడలేదు. ఉనికి నీకు ఎక్స్పీరియన్స్ అలా కనిపిస్తాను. తాడు బాగా అర్థం చేసుకోండి, తాడు నీకు పాములా కనిపిస్తాను. పాము నిజంగా వచ్చిందా రాలేదు, పొడి తాడులో పాము ఉందా లేదు. ఉనికి నీకు తాడే పాములాగా, తాడులాగా, ఆ పాడులాగా, పాములాగా కనిపిస్తాను అంతే. అది నీకు తాడు తాడుగా నీకు అర్థమైంది అనుకో, ఇంకా పాము లేదు. అదే ఉదయంలోనూ నిజం, నీకు నిజంగా ఈ నేను నేననేది పాములాంటిది. ఇదేమి విషపూరితం. మనం నేను నేను అంటాం చూడండి, పాములంటది అయ్యా అది లేదు అసలు. లోపల నీకు బంగారం లోపల ఉంది, ఆ బంగారమే బంగారంగా కనిపించకపోవటం వల్ల ఈ నేను కనిపిస్తుంది. నీకు బంగారం బంగారం కనిపించేవాడికి ఈ నేనే లేదు అసలు. ఈ సాధన అబద్ధం, ఇది ఉందనుకోవటం అబద్ధం, పోయిందనుకోవటం అబద్ధం. నేనేదో కష్టపడితే సాధన చేశాను అనుకోవటం అబద్ధం, పోయిందనుకోవటం అబద్ధం. ఇప్పుడు నీకు తాడి తాడిగా కనిపించింది అనుకో, అసలు పాము లేదనే సంగతి నీకు తెలుస్తుంది. అయ్యే తాడిగా పాము ఉందని, తాడు పాముగా కనిపించినంత కాదు నీకు భయం వేస్తుంది. ఆ తాడు తాడిగా కనిపించాక నీకు భయ కారణం ఉండదు. అయ్యే అనవసరంగా తెలియకపోవటం వల్ల భయపడ్డాను అనుకుంటావు నువ్వు, అనిపించే దుఃఖం కూడా తెలియకపోవటం వల్ల దుఃఖపడటం. తెలుసు నాకు తెలుస్తుంది, తెలియక దుఃఖపడ్డాను నేను. ఆ తాడు పాముగా కనిపిస్తున్నంత కాదు నీకు భయం వేస్తుంది. ఆ తాడు తాడిగా కనిపించాక అప్పుడు తెలుస్తుంది తెలియక భయపడ్డానని. ఇది కూడా అంతే. తర్వాత ఇప్పుడు వరకు మీరు ఏదైనా దుఃఖం అనిపిస్తున్నారనుకోండి, జ్ఞానం వచ్చిందనుకోండి, జ్ఞానం అంటే ఉన్న వస్తువు ఉన్నట్టు ఎరుకులోకి వచ్చిందనుకోండి, అనవసరంగా దుఃఖపడిపోయాను, అనవసరంగా నన్ను నేను హింస పెట్టుకున్నాను, ఇంట్లో వాళ్ళందరినీ హింస పెట్టాను, తెలియకుండా నన్ను నేను హింస పెట్టుకున్నాను, ఇతరులను హింస పెట్టేసుకున్నాను అని నీకు అనిపిస్తుంది. ఎప్పుడు జ్ఞానం వచ్చాక. జ్ఞానం రాకముందు అలా అనిపించదు. తర్వాత మనకు భూకంపాల వల్ల వచ్చే దుఃఖం కంటే, గాలివాన్ల వల్ల వచ్చే దుఃఖం కంటే, ఇంట్లో తేచీల వల్ల దుఃఖం వచ్చే దుఃఖం కంటే, తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే దుఃఖం కంటే, ఈ పరిసరాల వల్ల వచ్చే దుఃఖం కంటే, మన మనసు తీసుకొచ్చే మన అహంభావన, మన దురహంకారం తీసుకొచ్చే దుఃఖం ఎక్కువ ఉంటుంది. మన మనసు కల్పించిన దుఃఖం మనకి ఎక్కువ ఉంటుంది బాహ్యంగా వచ్చే దుఃఖం కంటే. లోకం ఏదో రకంగా ప్రయాణం చేస్తుంది, నేను కూడా ఏదో వెళ్ళిపోతా అంటే నీకు జ్ఞానం. స్విమ్ లైక్ ఏ ఫిష్ అగ్నెస్ట్ ది మెంటల్ కరెంట్. లోకం ఏదో, లోకం అంటే కుక్క చోకలాంటిది, ఏదో పత్రం వెళ్ళిపోతుంది, నేను కూడా అదే వెళ్ళిపోతానంటే నీకు జ్ఞానం అంటే. వాళ్ళు అలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటున్నారు, అలా ఉంటే నీకు జ్ఞానం ఏంటి? నువ్వులా ఉంటే నీకు జ్ఞానం వస్తుంది, కానీ ఎవరిలో లాగా ఉంటే నీకు జ్ఞానమే వస్తుంది. ఇప్పుడు డాక్టర్ గారు మనకు మందు ఇస్తారు, డాక్టర్ గారు మనకు మందు ఇస్తారు, ఆ మందు మనం వాడాలి, మందు మనం వాడాలి, దానికి సంబంధించిన పరిచయం చేయాలి. మందులు ఇంటి దగ్గర ఇందులో ఇంట్లో పెట్టుకుంటే తగ్గదు, మందులు వాడాలని దాని తాలూకు పరిచయం చేయాలి. అలాగే శాస్త్రం కూడా పద్ధతులు చెప్తుంది మనకి, శాస్త్రమైనా గురువైనా పద్ధతులు చెప్తారు, ఆ పద్ధతులు మనం ప్రాక్టీస్ చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. కాశీ ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాక, కాశీ ఎలా వెళ్ళాలో రోజు చదవక్కర్లేదు, తెలుసుకున్నాక ప్రయాణం చేయటమే. ఏ బిళ్ళలు వాడాలో తెలుసుకున్నాక ఆ బిళ్ళలు కండతపట్టక్కర్లేదు, బిళ్ళలు వాడటమే. అలాగే జ్ఞానం ఎలా సంపాదించాలో, ఆ విధానం వాసనాక్షణ ఎలా చేయాలో, ఆ టెండెన్సీస్ ఎలా పోగొట్టుకోవాలో అది తెలుసుకున్నాక అదే లోకంగా మనం అధ్యయనం అక్కర్లేదు, దాన్ని ప్రాక్టీస్ చేయటమే. మీకు రోగ నిర్ధారణ అయిపోయింది, రోగ నిర్ధారణ అయిన తర్వాత మీకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అవి నువ్వు ఆ ట్యాబ్లెట్స్ వాడితే నీకు రోగం తగ్గుతుంది. అలాగే శాస్త్రం చెప్తాను నీకు ఎందుకు దుఃఖం వస్తుందో, ఏ ప్రక్రియ ద్వారా దుఃఖం వస్తుందో, ఆ కారణాలు కారణం పోకుండా దుఃఖం, దుఃఖ కారణం పోకుండా దుఃఖం నశించదు. దుఃఖ కారణం రోగ కారణం పోకుండా రోగం నశించదు, దుఃఖ కారణం పోకుండా దుఃఖం నశించదు. ఆ కారణం కత్తిరించబడాలి, ఆ కారణం కత్తిరించబడకుండా దుఃఖం నశించదు. అది ఎలా కత్తిరించబడాలో నీకు శాస్త్రం చెబుతుంది, దాన్ని ప్రాక్టీస్ చేయటం నువ్వు చేసింది, నువ్వు చేయగలిగినది చేయటమే. ఇప్పుడు ఆ తాడు తాడి మీద మనకు పాము బుద్ధి కలగటం ఎన్ని గొడవలు వస్తున్నాయి చూడండి. తాడి మీద ఆ పాము బుద్ధి కలగటం లేదు ఎన్ని వస్తున్నాయో. ఆత్మ కాని ఆత్మ మీద ఆత్మ కాని బుద్ధి, ఆత్మని దేహం అనుకోవటం, ఆత్మని మనస్సు అనుకోవటం, ఆత్మని లోకం అనుకోవటం, ఇలా అనుకోవటం వల్లే మనకి ఇంత దుఃఖం వస్తుంది, ఇంత భయం వస్తుంది. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. ఈ భగవాన్ చెప్తారు అక్షర మణమాలలో, నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచలం. నీవు నేను అనగా అంటే నీ వేరు నేను వేరు, నేను వేరు లోకం వేరు, నేను వేరు దేవుడు వేరు, నేను నువ్వు ఈ లోకం దేవుడు ఒక ముద్ద అయ్యే వరకు ఏ మనిషిని దుఃఖం విడిచిపెట్టదు. నీ వేరు నేను వేరు ఈ లోకం వేరు దేవుడు వేరు, దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం కదా. ఇది ఉంది, ఇదంతా ఒక ముద్ద అయితేనే కానీ మనిషిని దుఃఖం విడిచిపెట్టదు. నీవు నేను అనగా నిత్యానందమయముగా నిలిచి స్థితి కరుణమై, నేను సబ్జెక్టు నువ్వు ఆబ్జెక్టు, నేను సబ్జెక్టు నువ్వు ఆబ్జెక్టు, ఈ వేరు బుద్ధి ఉన్నంతకాలం, ఈ సెపరేట్నెస్ ఉన్నంతకాలం, భేదభావం ఉన్నంతకాలం, నేను లోపల నేను శరీరం లోపల ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, నువ్వు ప్రపంచంలో ఉన్నావు అని వేరు బుద్ధి, నువ్వు వేరు నేను వేరు అనే భేద బుద్ధి ఉన్నంతకాలం, ఆ సెపరేట్నెస్ ఉన్నంతకాలం ఏ మనిషి దుఃఖం విడిచిపెట్టదు, వాడికి ఆనందాన్ని అందుకోలేదు. అంటే రెండు సబ్జెక్ట్లెస్ ఆబ్జెక్ట్లెస్, నేనుంటే నువ్వు ఉన్నావు, నేను లేకపోతే నువ్వు లేను, నేనుంటే నువ్వు ఉన్నావు, నువ్వున్నావు లోకం ఉంది, నేను లేకపోతే నువ్వు లేవు లోకం లేదు, నేనుంటే ఈ రెండు వచ్చేస్తున్నాయి, నువ్వు వచ్చేస్తున్నావు లోకం వచ్చేస్తుంది, నేనున్నది కారణం, నేను లేదని నాకు తెలిసినప్పుడు నువ్వు లేవు లోకం లేదు, సబ్జెక్ట్ లేని సబ్జెక్టు లేనప్పుడు ఆబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే సబ్జెక్ట్లెస్ ఆబ్జెక్ట్లెస్ అయ్యే వరకు నీకు ఆనంద స్థితిని అందుకోలేవు, పునర్జన్మ లేని స్థితిని అందుకోలేవు. మీరు 100% అశాంతి నుంచి బయటకు వచ్చారా, బయటకు వచ్చారనుకుంటున్నారు అనుకోండి, ఆ వేరు బుద్ధి, ఆ వేరు బుద్ధి నశించే వరకు మీకు ఆనంద స్థితిలోకి రాలేరు. ఆ సెపరేట్నెస్ ప్రతి మనిషికి మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే ఆ ఈశ్వరుని కాదని కూడా మనం గొప్పలు తెచ్చుకోవాలి. ఇదేంటండి, మీకు మీకు ఏదైనా గౌరవం వచ్చిందనుకోండి, ఈశ్వరుడు ఇస్తే వచ్చింది, వాడు కాదని కూడా మీరు ఏదో చెయ్యాలండి, అంటే వాడికి ఎంతసేపు ఏర్పాటు కాపురం ఉండాలి, ఇంక ఎంతసేపు ఏర్పాటు కాపురం ఎవరితోటి, ఈశ్వరుడితో. మీకు ఇంక ఏర్పాటు కాపురం అంటే వాడితోటి ఇష్టం లేదు కాదు, మీకు ఈశ్వరుడితో ఇష్టం లేదు, మీకు ఈశ్వర సాక్షాత్కారం ఎలా కలుగుతుంది. వాడిని కాదని ఏదో చేసేయటం, ఎవరిని కాదని, ఆ ఈశ్వరుని కాదని కూడా మనం ఏదో చేసేయాలి, మనం ఏదో సాధించేయాలి, వాడు కాదని మనం ఏం సాధించగలం. ఉన్నదాయన అక్కడే, ఒకవేళ ఈశ్వరుడే ఈశ్వరుడు ఉన్నది ఒక్కడే ఈశ్వరుడు అంటే, మనం ఏదైనా చిన్న మంచి పని చేస్తే అది ఈశ్వరుడికి వెళ్ళిపోతుందేమో, మనకే రావాలని కోరుకోవటం మనకు జ్ఞానం అవుతుంది. మీ చెంచే గౌరవాన్ని కూడా ఈశ్వరుడికి ఇవ్వలేనప్పుడు, మీకు నిజంగా చెంచే గౌరవం ఉందనుకోండి, అది కూడా ఈశ్వరుడికి ఆఫర్ చేయలేనప్పుడు, మీకు సాక్షాత్కారం ఏంటి, మీకు జ్ఞానం ఏంటి, ఎవరి అనుగ్రహం వల్ల, ఎవరి దయ వల్ల, ఎవరు ఉండటం వల్ల మనకి జ్ఞానం వస్తుందో, ఆయనకు అస్తిత్వం లేకుండా చేసేదే మనం ఉండాలి, ఆయన ఊరి పేరు లేకుండా ఆయన చేసేదే మనం ఉండాలి, ఇది జ్ఞానమా? నా అహంకారం మీకు జ్ఞానం ఇస్తుందా, నా అజ్ఞానం మీకు జ్ఞానం ఇస్తుందా, నా అవిద్య మీకు జ్ఞానం ఇస్తుందా? జ్ఞానం ఇచ్చేవాడు ఈశ్వరుడు, వాడే లేడు అనుకుంటా ఉంటే దెర్ ఈజ్ ఈశ్వర. ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మనిషి మీ ఇంటికి ఎవడైనా సహకారం చేయమని వస్తాడనుకోండి, ఊరికి మాట వచ్చి అనుకోండి, మీరు ఎప్పుడు నువ్వు దునపోతులా ఉన్నావు అలా అనుకోడు. ఇంకేంటే కొంతమంది మనుషులు అనేక రకాలుగా పాడైపోతారు. కొంతమంది మనుషులు పాడైపోవడానికి అనేక కారణాలు ఉంటాయి పాప. అది పెరిగిన వాతావరణం మడగటో మడగటో, లేకపోతే డ్రగ్స్కి దేనికైనా అలవాటు పడిపోయి, సారాకి దానికి అలవాటుపోయి పాడైపోయిన వాళ్ళు రకరకాలుగా పాడైపోతారు. పాడే మనుషులు మీకు ఏదైనా తోస్తే సహకారం చేస్తే చేయండి, లేకపోతే మానేయండి, కానీ దొనపోతులా ఉన్నాయి ఇటువంటి మాటలు అనకండి. అనవసరమైనటువంటి మాట. అడుగు పాడైపోయిన మాట నిజం. ఎలా పాడైపోయాడో మనకు తెలియదు. మనం చేస్తే సహకారం చేయటం రాసి ఊరుకోవటం, నువ్వు దొనపోయి పైగా సహకారం చేయటం మానేసి నువ్వు దొనపోతులా ఉన్నావు అంటే అర్థం ఏంటి? ఒక మనిషి పాడైపోయాడంటే దానికి అది 90 కారణాలు ఉంటాయి. పాపం ఆడు ఏ రకంగానే అశాంతి వచ్చింది పాడైపోయాడు. మీ చేతనైతే సహాయం చేయండి, అది వదిలేని చిట్టడానికి. ఇంకా మీ ఇంటికి వస్తే సహాయం చేయండి, మీకు ఇష్టం అది పంపేయండి, తిట్టి పంపడం ఎందుకు? ఆ పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఎలా ఉండం అది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. మనం ఎవరినైతే తిడుతున్నామో ఆ పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఎలా ఉండం అని కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు, ఇది బాగా ఫండమెంటల్ చెప్తున్నాను. ఇక్కడ ఇక భగవాన్ ఉంటే సమాధానం చెప్పటం లేదు. ఈ అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను, తర్వాత భగవాన్ చెప్తాను. అంటే లోపల ఉన్నది, లోపల ఏదో ఉందని తెలుస్తాను కానీ చేతికి అందటాలి. అది లోపల ఏదో ఉందని తెలుస్తుంది కానీ చేతికి అందటండి. ఆ చేతికి ఎలా అందాలని తర్వాత భగవాన్ సమాధానం చెప్దాం. అది ఇంక వెళ్ళినాక నేను మళ్ళీ నేను దగ్గరికి వస్తాడని నేను పోగొట్టుకోమని మనం ఏదో సంసార పక్షంలో కొన్ని మాటలు చెబుదాం. మనకు గుణాలు ఉన్నాయి, రజోగుణం తమోగుణం సత్వగుణం అన్నది, మూడు గుణాలు ఉన్నాయి. ఈ రజోగుణం తమోగుణం మనకి అసలు హృదయానికి దారి కనపడినవి. మనకు సత్వగుణం గుణమైనా దారి చూపిస్తుంది చైతన్యం, దారి చూపించి ఇటు వెళ్ళి అబ్బాయిని పక్క తప్పుకుంటుంది. అసలు గుమ్ములు వచ్చి దారి చూపిస్తుంది సత్వగుణం, మిగతా రెండు గుణాలు దారి చూపించు. సాత్విక కర్మ, సాత్విక బుద్ధి, సాత్విక వాక్కు లోపల హృదయం వైపుకి మనం దారి కనిపించాలంటే సాత్విక కర్మ, సాత్విక బుద్ధి, సాత్విక వాక్కు. మనం ఏదైనా మాట చెప్తున్నాం అనుకోండి, అది నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, వాళ్ళు హితవు కోరి చెప్పాలి, వాళ్ళు బాగుపడాలని కాంక్షలు చెప్పాలి. అదే తిండర్తనంగా చెప్పకూడదు, సాత్వికంగా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, వాళ్ళకి ఆచరించాలని బుద్ధి కలగాలి. మనం చెప్పే ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్, వే ఆఫ్ టాకింగ్. కొంతమంది ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో మనం ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఊటే గుర్తుపెట్టుకోండి, ఇతరులు కూడా మీకు అనవసరం, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు పోగొట్టుకోవద్దు. వాడి పేరు ఏదో వస్తుందని మద్రాసు హైకోర్టులో లాయర్ ఉండేవాడు, అదే మన రాజ్యాంగ నిర్మాతలు అతను అక్కడ. కానీ మనిషి బాగుండదు, మనిషి ముఖం అది బాగుండదు, కోతి ముఖం. కానీ బ్రహ్మాండమే భగవంతుడు కోతి ముఖం ఇచ్చినా బ్రహ్మాండమైన తెలివితేటలు ఇచ్చేసాడు వాడు. ఆడి పేరు ఏం పేరు, ఆడి పేరు ఏదో వస్తుంది. ఆడికి చాలా మేధ వాడు మద్రాసు హైకోర్టులో. అయితే వాడు స్పిట్టింగ్ లాయర్ అని పేరు అడుగు, మనం వెళ్తే ఉమ్ములేసేస్తాడు మన మీద. మనమే ఉమ్ములేంటి, ఉమ్ములెయ్యాలని లేడు. ఆ నోటంటే ఇది లాలాజలం ఎక్కువ పడుతుంది. మనం కొంచెం పాత బట్టలు కట్టుకుని వెళ్ళి ఆయన సలహా పుచ్చుకున్నాక ఇంటికి వచ్చి బట్టలు మార్చేసుకోవాలి, మన ముఖం తడిపేస్తాడు. అతను స్వగ్రామం నెల్లూరు, అది పేరు గుర్తుకొస్తూ చెప్తాను, మద్రాసు హైకోర్టులో లాగరేనా. మన భారతదేశ రాజ్యాంగం రాసిన మనిషి బాగుండడు, అది ఉమ్ములేసేస్తాడు. ఉమ్ములేయటంటే మన మీద ఉమ్ములు వెయ్యాలి లేడు, తుంపట్లు వచ్చేస్తున్నట్టు తడిపేస్తూ ఉంటాడు. ఒకసారి అన్నాడు, ఒకసారి ఒక క్లయింట్ ఏదో కేసు తీసుకొచ్చాడు, కేసులు అని పొద్దున కేసులు ఎక్కువ వస్తాయి, క్రిమినల్ కేసులు సివిల్ కేసులు అలా ఉండాలి కాన్ఫిడెన్స్. వచ్చిన వాడు వాడు కేసు ఏదో చెప్తున్నాడు, వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ఈ ప్లేడర్ గారి మొఖం ఎలా ఉందంటే అనుకుంటున్నాడు లోపల. అది కనిపెట్టించాడు ప్లేడర్ గారు. అప్పుడు వెంటనే ప్లేడర్ గారు మనం కంగారు పడతాం, ఏంటి మన ముఖం బాగోలేదంటే. ప్లేడర్ గారు కంగారు పడలేదు, ఒక ముద్దబ్బాయి నా హృదయంలోని అందం చూడు, నా తెలివి చేతల్లోని అందం చూడు, నేను మాట్లాడే పద్ధతిలో అందం చూడు, ఉన్న చూడవలసిన అందాలన్నీ చూడటం మానేసి నా ముఖం చూసి ఏడుస్తాయి నువ్వు. షీ డ్యూటీస్ ఇన్ మై టాకింగ్, నేను మాట్లాడి నేను నా మాటలో ఉన్న సౌందర్యం చూడు, నా హృదయంలో ఉన్న సౌందర్యం చూడు, నాకున్న తెలివితేటలోను సౌందర్యం చూడు, నా మేధస్సులోను సౌందర్యం చూడు, నాలో ఉన్న పాజిటివ్స్ అన్నీ వదిలేసి నాలో ఉన్న మంచి అంతా చూడటం వదిలేసి నా ముఖం బాగాలేదని ముఖం చూసి ఏడుస్తావు నీకు నువ్వు. ఇది నెగిటివ్ బుద్ధి, నీకు సాత్విక బుద్ధి లేదా పాజిటివ్ బుద్ధి లేదా? అలా ఏడుస్తాడంటారా? ఆ ఏడిపేంటి? నా మాటలో ఉన్న సౌందర్యం డ్యూటీ చూడు, నా వాక్కులోని అందాన్ని చూడు, నా హృదయంలోని అందాన్ని చూడు, తర్వాత నా మేధస్సులోని అందాన్ని చూడు, నా ముక్కు బాలేదని ఏడుస్తాడంటే ఈయన ఏడిపోపారా నీకు? నువ్వు మంచి చూడటం చేత కదా నీకు. నా టాకింగ్లోనే డ్యూటీ చూడు, నా ఫేస్లో నా అగ్లీనెస్ ఎందుకు నువ్వు చూస్తావు? వాడికి 100% ఆత్మవిశ్వాసం. అతను మాట్లాడుతుంటే నోట్లో తుంపట్లో పడతా ఉంటాడు. వాళ్ళ అబ్బాయి హైకోర్టు మనకు హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చేశాడు. అది నోటితో తుంపట్లు పడతాయంటే ఒక పెద్ద మనిషి అన్నాడు, ఏమంటే మీరు జేబురుమాల ఏదన్నా కొంచెం నోటికి అడ్డు పెట్టుకొచ్చాను కదా అన్నాడు. నాకు సలహా చెప్పారు, దాని జేబురుమాల నీ ముఖానికి నువ్వే అడ్డు పెట్టుకో. నాకు జేబురుమాల అడ్డు పెట్టుకోమంటున్నావు నా ముఖానికి, ఆ జేబురుమాల నువ్వే, నీకు జేబురుమాల ఇంకా జేబులో తీసుకురా, అడ్డు పెట్టుకో, ఖర్చు చెప్పు, ఆ పని నువ్వే చేయొచ్చు కదా అన్నాడు. అంటే కొంతమంది మంచిని చూడరు, చెడ్డను చూ మంచిని వస్తే చెడ్డను చూస్తారు. ఏం చేయదు వాళ్ళు, వాళ్ళలోని చెడ్డ తప్పించేం లేదు వాళ్ళని. ఇప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సాత్విక కర్మ, సాత్విక బుద్ధి, సాత్విక వాక్యం. ఆయన చేతిలో ఎవడైనా ఆయన ఇంకో ప్రేరణ చేతిలో ఓడిపోయాడు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పినాను, మనం అయితే ఓడిపోయాం ఆయన ఓడిపోయాం అనుకోడు, ఆ ప్లేడర్ని కేకేసాడు అంటాడంట, ఆయన పేరు చెప్తాడు, ఆయన పేరు పేరు చెప్పి ఫలానా వాడు నీ చేతిలో ఓడిపోయాడు అనుకుంటా, ఓడిపోయాడు అనుకుంటారు, అది నీకు గౌరవం, నన్ను ఓడించడం అని నీకు గౌరవం అన్నాడు. నాకేం అగౌరవం కాదు, నీకు గౌరవం వస్తుంది. అంటే ఏనుగు బతుకున్నా ఒకటి విలువ, చనిపోయినా ఒకటి విలువ. నేను నా ముఖం చూస్తా ఉంటే ముఖం బాగోలేదని కోతి ముఖంలా ఉందని నా మాట అందా నీకు కనికి తెలియటం లేదా? నా జీనియస్ నా మెదడులో ఉన్న సౌందర్యం నీకు తెలియటం లేదా? ముఖం చూసి ఏడుస్తామండి. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. అంటే ఆ టెండెన్సీస్ తగ్గటానికి ఒకటి సాత్విక వాక్యం. ఏంటది? మన మాట సాత్వికంగా ఉండాలి. మనం సబ్జెక్ట్ చెబుతున్న తిండర్తనంగా చెప్పకూడదు. ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ వాళ్ళకి అర్థం ఇలా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, చిన్న చిన్న వాక్యాలతో చెప్పగలగాలి. నీకున్న పాండిత్యం వాడికి అక్కర్లేదు, వాడికి అర్థం అవడం సబ్జెక్ట్ ముఖ్యం. అవసరమైతే రిపీట్ చేస్తూ ఉండాలి. వాక్యం సాత్వికంగా ఉండాలి. నువ్వు చేతితో పని చేస్తావు అనుకో, అది సాత్వికంగా ఉండాలి. ఇప్పుడు మన దేశం ఎలా ఉందంటే తల్లి కూతుర్లు కూడా గుర్తింపు కావాలి. అమ్మ నువ్వు నాకు బాగానే పెట్టావంటే బాగానే పెట్టావని అనకపోతే తల్లికి సంతోషం లేదు, అది సాత్వికం కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు దేశంలో ఉన్న ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే అందరూ గుర్తింపులు కోరుతున్నారు. గుర్తింపులు కోరియగలది సత్వగుణం పెరగదు, రజగుణం పెరిగిపోతుంది, తమగుణం పెరిగిపోతుంది, చనిపోయిన తర్వాత లోకాలు చీకటి లోకాలు. మీరు ఏదైనా మంచి పని చేస్తే చేయాలంటే చేయండి, గుర్తింపులు కోరద్దు. ఎందుకు గుర్తింపు? గుర్తింపులు ఎక్కువ అవుతున్నాయని కూడా మీకు అహంకారం పెరుగుతుంది, దేహాభిమానం పెరుగుతుంది, శవబుద్ధి పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది. సాధారణ దేహాభిమానం తగ్గించుకోవడానికి మీకు గుర్తింపులు కావాలంటే దేహబుద్ధి పెరుగుతుంది. నువ్వు చేసి నువ్వు గుర్తింపు కోసం పని చేస్తున్నావు సాత్విక కర్మ కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. కర్మ ఎలా ఉండాలి? సాత్విక కర్మ అంటే నువ్వు గుర్తింపులు కోరుతా అంటే అది సాత్విక కర్మ కాదు. నువ్వు సాత్విక కర్మ చేస్తే నీకు దేహాభిమానం తగ్గుతుంది కానీ లేకపోతే తగ్గదు. కొంతమంది ఇంట్లో వాళ్ళకి గుర్తింపులు కోరుకుంటారు. నీ సబ్జెక్ట్ ఫాలో అవ్వండి. నువ్వు చేసే కర్మ సాత్వికంగా ఉంటేనే నీకు సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం నువ్వు సత్యాన్ని హృదయంలో ఉన్న నిజానికి దారి చూపిస్తుంది. మాట ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి, అంటే సింపుల్గా ఉండాలి, కాంప్లికేటెడ్గా ఉండకూడదు. అది కూడా హితవుగా ఉండాలి. ఎదుటి వాడికి క్షేమం కోరి చెప్పాలి, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి, సరే వాడు బాగుపడాలని చెప్పాలి. నేను చెప్పేది నీకు ఎవరికి అర్థం అవుతారో అనుకోండి, నాన్నగారు బాగానే చెప్తున్నారు అనుకుంటారు అనుకోండి, ఇంటికి ఆ మాట వల్ల ప్రయోజనం లేదు. నేను చెప్పేది నీకు అర్థం కానప్పుడు నాన్నగారు బాగా చెప్పారంటే ఆ మాటకు అర్థం లేదు. సాత్విక కర్మ సాత్విక వాక్యం అంటే వర్డ్ మాట సాత్వికంగా ఉండాలి. అందులో ఇరిటేషన్ ఉండకూడదు, ఇరిటేషన్ ఉండకూడదు. నువ్వు మాట్లాడుతుంటే ఇరిటేషన్ ఉండకూడదు, ఎమోషన్ ఉండకూడదు. ఎమోషన్ ఇస్ నాట్ డివోషన్, ఇరిటేషన్ ఇస్ నాట్ డివోషన్. ఈ ఉద్రేకాలు కొంచెం, ఈ ఫోన్ కాదు, ఇవన్నీ డివోషన్ కాదు. డివోషన్ అనేది ఈశ్వరుడితో అనుసంధానం చేసేది, ఈశ్వరుడికి మనకి ఉన్న డిస్టెన్స్ని తగ్గించేది డివోషన్. మాట సాత్వికంగా ఉండాలి, పని సాత్వికంగా ఉండాలి, నీకు వచ్చే ఆలోచన నిర్మలంగా ఉండాలి, నీకు వచ్చే ఆలోచన నిర్మలంగా ఉండాలి. సరే, ఇంకోటి ఏం చెప్పుకున్నాం? సాత్విక కర్మ, సాత్విక వాక్యం, సాత్విక బుద్ధి. నీ మాట సాత్వికంగా ఉంటే, నీ వ్యవహారం సాత్వికంగా ఉంటే నీకు సాత్విక బుద్ధి, నిశ్చలమైన బుద్ధి, నిర్మలమైన బుద్ధి, ఏకాగ్రమైన బుద్ధి నీకు వస్తుంది. అది వస్తే అంతా సాధించినట్టు. మన హృదయంలో బంగారం ఉంది, బంగారం ఉంది, హృదయంలో ఉన్న బంగారం మనం తీసుకోలేకపోతున్నాం. ఆ సాత్విక బుద్ధి మనకు తాళం చెవి కింద ఉపయోగపడుతుంది, అది ఓపెన్ చేసుకోవచ్చు. పెట్టి దగ్గర ఉన్న పనులు తాళం చేయలేనప్పుడు, అలాగే నీ సాత్విక బుద్ధి ఉంటేనే హృదయంలో ఉన్న బంగారాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సాత్విక బుద్ధి కూడా బుద్ధి, కానీ నీ హృదయంలో ఉన్న సత్య సాక్షాత్కారం కాదు సహాయకరం. సత్య సాక్షాత్కారం లేకుండా అజ్ఞానంలోంచి కానీ, అవిద్యలోంచి కానీ, దుఃఖంలోంచి కానీ, టెన్షన్లోంచి కానీ విడుదల పొందలేదు. అది బైబిల్లో చెప్తాడు, ఈ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ. నీ హృదయంలో నిజం నీకు తెలియకుండా బంధంలోంచి నువ్వు బయటకు రాలేవు, ప్రకృతిలోంచి బయటకు రాలేవు. మీరు ఏ మార్గాన్ని అవలంబించినా ప్రకృతి నుంచి బయటికి రాకుండా, జీవ లక్షణాల నుంచి బయటికి రాకుండా, జీవగుణాల నుంచి బయటికి రాకుండా, ప్రకృతి గుణాల నుంచి బయటికి రాకుండా సత్య సాక్షాత్కారం కలదు. గీతలు చెప్పి మనకున్నదంతా మనమే తినేస్తున్నాం అనుకోండి, మనకున్నదంతా మనకే తినేస్తున్నాం అనుకోండి, ఎవ్వళ్ళకి ఏది పెట్టామనుకోండి, మీరు నెంబర్ వన్ దొంగలు అన్నారు. గీతలో 3 అధ్యాయంలో చెప్తాడు, మీరందరూ దొంగలు అన్నాడు. ఇప్పుడు మనకున్నదంతా అంటే మీరే దొంగలు అన్నాడు. అప్పుడు మీరు అనవసరం, లేదు మేము కష్టపడుతున్నాడు అని చెప్పి మీరు తినేస్తున్నారు. అప్పుడు కూలివాళ్ళు అన్నాడు, కూలివాడు కష్టపడుతున్నాడు తింటున్నాడు, అలా మీరు కూలివాళ్ళు, మీరు ముందు నెంబర్ వన్ దొంగలు అన్నాడు. మీరు ఇంకో ప్రశ్న అడగవచ్చు, మేము కష్టపడుతున్నామని తింటున్నామని, నువ్వు కష్టపెట్టండి కూలివాడు కూడా కష్టపడుతున్నాడు తింటున్నాడు అంటే మీరు కూలివాడితో సమానం. నువ్వు కష్టపెట్టండి కూలివాడు కష్టపడుతున్నాడు ఆడు తింటున్నాడు అది వాడితో సమానం. నువ్వు కష్టపడండి కూలివాడు కష్టపడుతున్నారు. మనమే దొంగలా ఉన్నాడు. అది అన్ని హృదయంలో నీకు ఉన్నదేదో ఉంది, నీకు తెలుసున్నా ఉంది, తెలియకపోయినా ఉంది. తెలుసుంటే తెలిస్తే సుఖపడతావు, తెలియకపోతే నీ దుఃఖం వెంటాడుతుంది. నీ హృదయంలో ఉన్నదేదో ఉంది, తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే దుఃఖం వెంటాడుతుంది, నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. అదే ఒకటి నువ్వు చేయవలసింది ఒకటే, అది ఎప్పుడు ఎరుకు అది ఎప్పుడు ఎరుకులోకి రావాలో అది ఎప్పుడు ఎరుకులోకి వస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఇప్పుడు ఓ గంటలో జరిగింది, ఇప్పుడు ఓ గంటలో జరిగింది, ఇప్పుడు జరగదు. ఇప్పుడు ఎంత అయింది, 4:20 అయింది అనుకోండి, ఐదింటికి జరిగింది, ఐదింటికి అవుతుంది, కానీ ఇప్పుడు జరగదు. మన కంగారు పడ్డామని బిఫోర్ టైం ట్రైన్ రాదు. అలాగే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు ఎప్పుడు ఎరుకులోకి రావాలో అప్పుడు ఎరుకులోకి వస్తుంది. అయితే నువ్వు ఈ లోపల నీకు ప్రిపరేషన్ ఏంటంటే, పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా నీ బుద్ధి నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, పూలుగా ఉండాలి. అది ఆ ఎరుకులోకి రావడానికి కొన్ని క్షణాల్లో ఎరుకులోకి వస్తుంది. ఈరోజు నీకు ప్రిపరేషన్కి టైం పడుతుంది, నీ మైండ్కి నువ్వు ట్రైనింగ్ అవటం వల్ల కొంత టైం పడుతుంది, కానీ అది ఎరుకులోకి రావడానికి పెద్ద టైం పట్టదు. నీ మనస్సు నిర్మలంగా ఉంటే, నీ మనస్సు నిశ్చలంగా ఉంటే, దానికున్న వాండరింగ్ తగ్గిపోతే, దానికున్న వేవరింగ్ తగ్గిపోతే, ఆ లోపల వస్తువు తాలూకు నీకు ఎరుక వస్తుంది. అంటే ముఖంలో అద్దంలో ఉన్నటువంటి అద్దాన్ని శుభ్రంగా తుడిచేశారనుకోండి, మీ ముఖం ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అద్దంలో, మనసు ఎప్పుడైతే స్వచ్ఛమైందో అందులో లోపల వస్తువు ప్రతిబింబిస్తుంది నీకు. అది ఆ స్వచ్ఛత కావాలి నీకు, ఆ ప్యూరిటీ కావాలి. ఎక్కడైతే ఏకాగ్రత ఉందో, ఎక్కడైతే పవిత్రత ఉందో, ఎక్కడైతే వినీతత ఉందో, ఎక్కడైతే నిర్మలత ఉందో, అక్కడ వస్తువు ఎరుకులోకి వస్తుంది. లేకపోతే సాధ్యం కాదు. నీకు ఎరుకులోకి రాకపోయినా అక్కడ ఉంది. నువ్వు మైండ్ సమాయత్తం చేసేటప్పటికి అది ఎరుకులోకి వస్తుంది. ఉన్నదంతా మనస్సులోనే ఉంది, బయట ఏమి లేదు, ఉన్నదంతా మనస్సులోనే ఉంది. మనం ఈ భూమి మీదకి రావటానికి కూడా మన మైండ్కి ట్రైనింగ్ అవ్వటానికి వచ్చాం. బయట అంటే ఏమి లేదు, అంత లోపల ఉంది. అది నీకు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, అది నీకు తలంపులు ఎందుకు వస్తున్నాయి, దుఃఖాలు ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది, ఆ గొడవలు ఎందుకు వస్తున్నాయి, ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి. మనిషికి గొడవ తలకాయకో మతం కదా, తలకాయకో మతం, తలకాయకో గొడవ కదా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి. నిజం ఎక్కడైతే నిజము కాని దాంట్లో, ఏదైతే నిజము కాని దాంట్లో నిజాన్ని చూడటం వల్ల, ఏదైతే ఉందో, ఏదైతే ఉందో అది లేదనుకోవటం, లేనిది ఉందనుకోవటం, ఏదైతే ఉందో అది లేదనుకోవటం, ఏదైతే లేదో అది ఉందనుకోవటం. నువ్వు ఉందనుకోవటం అంటే ఉన్న వస్తువును ఉన్నట్టుగా నువ్వు సాక్షాత్కారం చేసుకోలేకపోవటం వల్ల, నీకు గోచరం కాకపోవటం వల్లే అశాంతి వస్తుంది నీకు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. ఆ ఉన్నది ఒక్కటంటే ఒక్కటే నీకు గోచరించడం లేదు. ఆ ఒక్కదాన్ని నువ్వు శరీరం కింద చూస్తున్నావు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అది శరీరం కాదు. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్. అది ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. కొంతమంది శరీరంగా చూస్తున్నారు, కొంతమంది ప్రపంచంగా చూస్తున్నారు, కొంతమంది మనస్సుగా చూస్తున్నారు, కొంతమంది అహంకారంగా చూస్తున్నారు. ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం లేదు. అయితే నీ తలంపులకు కారణం, నీ ఆవేశానికి కారణం, నీ ఉద్రేకాలకు కారణం, నీ దుఃఖానికి కారణం, నీ పునర్జన్మలకు కారణం, కారణం ఒకటంటే ఒక్కటే. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. దాన్ని కొంతమంది దేహంగా చూస్తున్నారు, కొంతమంది మనస్సుగా చూస్తున్నారు, కొంతమంది ప్రపంచంగా చూస్తున్నారు, రకరకాలుగా దాన్ని చూస్తున్నారు. కానీ అది ఎలా ఉందో అలా ఎవరు దర్శించలేకపోతున్నాడు. అంతే నీ అశాంతి కారణం. నీకు దొంగ దొంగగా కనిపిస్తే నీకు అశాంతి రాదు, భయం రాదు. దొంగ దొంగగా కాకుండా దొంగ దొంగలా కనిపిస్తే నీకు భయం కలుగుతుంది. ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు దర్శనమైతే భయం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిందంటే అందరూ మనో లక్షణానికి కృషి చేసుకోవాలి. మీ మనస్సును పెంచుకోవాలి, మీ మనస్సుని పెంచుకోవాలి. భగవాన్ చెప్పారు, మనస్సు ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. మనస్సు ఉంటే పుణ్యం ఉంది, పాపం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, అన్నీ ఉన్నాయి. మనస్సు ఉంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అన్నీ ఉన్నాయి. దాన్ని ఛేదించుకుంటే ఏది లేదు. కర్మ వాసన కూడా మనస్సులో ఉన్నాయి. అంటే మనస్సును ఛేదించుకోవడం, మనస్సు పరచబెట్టి తీసుకో. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, నీ జీవించే వ్యవహారం నీ మనోనాశనానికి సహకరించాలి. మా ఎంత బలహీనంగా ఉంటుందంటే, నేను అది పాలకులో ఒకరిని అడిగాను, మీ అమ్మగారితో మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు. ఆయన అడిగాను, మీ అమ్మగారితో మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు, మామూలుగా అడిగాను. అంటే ప్రస్తుతానికి మాట్లాడటం లేదండి, వాళ్ళకి బుద్ధి వచ్చాక మాట్లాడతాను అంటున్నారు. వాళ్ళకి బుద్ధి వచ్చాకండి, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడటం లేదు. బాగానే చెప్పాడు, ప్రస్తుతానికి మాట్లాడటం లేదండి. మా అమ్మగారికి మా నాన్నగారికి బుద్ధి వచ్చాక మాట, వీడికి బుద్ధి లేదా వాళ్ళకి బుద్ధి లేదా? మా ఏంటి, వీడికి బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి లేదు అనుకుంటున్నాడు. అది విషయం ఏంటంటే, అప్పుడు నేనన్నాను, నీకు బుద్ధి లేదంటే బాగుండదు కదా, నీకు బుద్ధి లేదంటే బాగుండదు కదా. అప్పుడు నేనేం చెప్పానంటే, పోనీ వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి లేదు, నీ బుద్ధిని ఉపయోగించి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేయొచ్చు కదా. పోనీ వాళ్ళకి డబ్బు లేదు, నీ దగ్గర డబ్బు ఉంటే 10 రూపాయలు ఇవ్వచ్చు కదా. అలా ఉదాహరణ చెప్పాను. పోనీ వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి చదువు చెప్పొచ్చు కదా నువ్వు. పోనీ నిజంగా వాళ్ళకి బుద్ధి లేదు, నీకు బుద్ధి అన్నమాట నిజమే. వాడికి బుద్ధి లేదు, ఉందనా ఉందని అన్నాం, పోనీ బుద్ధి లేదంటే అసలు కోపం ఇంకా రెచ్చిపోతాడు వాడు. అసలు మొత్తానికి నీకు బుద్ధి లేదు అనకూడదు మనం. ఇప్పుడు నీ తల్లిదండ్రులకు బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉంది కదా. నీ బుద్ధితో వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయొచ్చు కదా. వాళ్ళకి బుద్ధి వచ్చేటప్పుడు వాళ్ళు చచ్చిపోతే ఇంక నువ్వేం చూస్తావు కాదు. వాళ్ళు బతుకుండగా వాళ్ళకి బుద్ధి రాదనుకో, ఈ లోపల చచ్చిపోతారనుక, తర్వాత నీకు చూడాలనిపిస్తున్నానుక, ఎవరు చూస్తాను నువ్వు. అంచేది నువ్వు పని చేయి, వాళ్ళకి బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉంది, నీ బుద్ధితో వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయిపోని. మా ఇలాగ ఉంటుంది, వాళ్ళకి బుద్ధి వచ్చాక ఇది మాట్లాడతారు. ఇది మాది అంటే ఇవన్నీ మనస్సు లక్షణాలు. ఇప్పుడు నీకు అర్థమవుతున్నాయి, ఇదంతా అహంభావం లక్షణాలు, ఇవన్నీ మనస్సు లక్షణాలు. అది ఇంకోటి, వాడు అహం ఒక మనిషి అహంభావరహిత స్థితి పొందాడనుకోండి, వ్యక్తిభావంలోంచి విడుదల పొందాడనుకోండి, దేహాభిమానంలోంచి విడుదల పొందాడనుకోండి, మొత్తం వాడి ఇంద్రియాల ద్వారా బయటికి కాంతి వస్తుంది. ఈ గదిలో ఉన్న వెలుతురు కిటికీలోంచి, గుమ్మలోంచి, బొర్రుల్లోంచి, హోల్స్లోంచి వెలుతురు బయటకు ఎలా వచ్చేస్తుందో, ఈ హోల్స్లోంచి ఇంద్రియాలంటే రంధ్రాలు, ఆ రంధ్రాలలోంచి వచ్చేస్తుంది లోపల వెలుతురు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఒకటి నేర్చుకోండి, పని పని కోసం చేయండి, పని పని కోసం చేసి వదిలేండి, అప్పుడు గుర్తింపులు కోరరు. పని పని కోసం నేర్చుకునేవాడు, పని పని కోసం చేసేవాడు, ఆడికి బుద్ధి లేదండవు. ఈడిగా ఇది అంటున్నాడు కదా, ఆడికి బుద్ధి ప్రేమించడం కోసం ప్రేమిస్తే, పని పని కోసం చేస్తే, ప్రేమ ప్రేమ కోసం ప్రేమిస్తే బుద్ధి లేని గొడవలు ఉండవు ఇంకా. భగవాన్ అండి వారు ఎక్కడికి వెళ్ళామండి, పలానా సత్తర్లోకి వెళ్ళామండి, అది దేవుడు లేడు, దెయ్యం లేదన్నారండి, ఎవడు లేడంటున్నారు, దేవుడు లేడంటున్నారు, రాముడు లేడంటున్నారు, కృష్ణుడు లేడని అక్కడికి వెళ్ళారండి, అది అక్కడికి వెళ్ళి ఎన్నో ఇచ్చామండి భగవంతుడు చెప్తే. భగవాన్ ఏం వారంటే, వాళ్ళు దేవుడు లేడని చెప్పడం వాళ్ళ పొరపాటు కాదు, మీరు అక్కడికి వెళ్ళటం మీది పొరపాటు. వాడు దేవుడు లేడని చెప్పటం వాళ్ళది పొరపాటు కాదు, అటువంటి ప్లేస్కి వెళ్ళటం మీదే పొరపాటు. ఇప్పుడు చెడ్డ స్నేహాలు మనకి ఎందుకు చేయాలని ఉంటుందంటే, మనలో కూడా ఎంతో కొంత చెడ్డ ఉంటేనే చెడ్డ స్నేహాలు చేయాలనిపిస్తుంది. మనలో కూడా ఎంతో కొంత చెడ్డ ఉంటేనే చెడ్డ స్నేహాలు చేయాలనిపిస్తుంది. అయితే హోలీ కంపెనీ కృష్ణుడు చెప్పాడు, నీకు నువ్వు చేయగలిగిన సాధన ఏదో నువ్వు చేసుకో, హోలీ కంపెనీకి మించిన సాధన లేదు, సజ్జన సాంగత్యానికి మించిన సాధన లేదు. వ్యక్తిగతంగా నువ్వు చేసుకుని ధ్యానం చేసుకుంటావు, జపం చేసుకుంటావు, ఈశ్వరుని స్మరించుకోవడం అవి చేసుకో, కానీ నువ్వు సజ్జ ఎన్ని చేసుకున్నప్పటికీ సజ్జన సాంగత్యానికి ఓనీ కంపెనీకి మించిన సాధన లేనే లేదు. అంచేత నువ్వేదిగా ఉన్నావో, నువ్వేదిగా ఉన్నావో దాని మీద దాని దేహం అనుకోవటం వల్ల, దాని మనసు అనుకోవటం వల్ల నీకు అశాంతి వస్తుంది, పునర్జన్మలు వస్తున్నాయి. భగవాన్ది అజాతవాదం, భగవాన్ది అజాత, ఎక్స్టెన్షన్ లేదు భగవానికి, భగవానికి ఎక్స్టెన్షన్ లేదు, ఎక్స్టెన్షన్ లేదు అజాతవాదం. అజాతవాదం అంటే పుట్టినవాడు చనిపోతాడు, పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయేది పుడుతుంది, నువ్వు అసలు పుడితే కదా అంటాడు. శరీరం పుట్టింది, శరీరం పెరుగుతుంది, శరీరం చనిపోతుంది, ఏదైతే పుడుతుంది, ఏదైతే పుడుతుందో అది చనిపోతుంది, నువ్వు అసలు పుడితే కదా. నువ్వేదిగా ఉన్నావో దానికి పుట్టుక లేదు, పుట్టుకలే పుట్టింది చనిపోతుంది, పుట్టుక లేనిది చనిపోదు, ఏదైతే పుట్టింది అది చనిపోతుంది, సహజం అది, పుట్టింది చనిపోతుంది సహజం. దేనికైతే పుట్టుక లేదు దానికి చావు లేదు, అంటే నువ్వు ఏదై ఉన్నావు, పుట్టుక లేనిదని అది ఉన్నావు, పుట్టుక లేనిదికి చావు లేదు. దుఃఖం కూడా తలంపు, కోపం కూడా తలంపు, అశాంతి కూడా తలంపు, అన్నీ తలంపులే. శరీరం చనిపోతుంది ఏదో రోజున అది కూడా తలంపే. నేను ధనవంతుని అనుకోవడం తలంపు, నేను దరిద్రుని అనుకోవడం తలంపు, నేను మంచివాడిని అనుకోవడం కూడా తలంపే, ఇవన్నీ తలంపులే. అంటే ఎక్కడైతే ట్యాగూర్ అంటాడు గీతాంజలిలో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ ఆలోచనలు లేవో, ఎక్కడ సంకల్పాలు లేవో, ఎక్కడ ఊహలు లేవో, ఎక్కడ ఊహలు లేవో, ఓ తండ్రి అక్కడికి నన్ను మేలుకొలుపు, ఎక్కడ చావు పుట్టుకులు లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ సంకల్పాలు లేవో, ఎక్కడ ఆలోచనలు లేవో, ఎక్కడ దుఃఖ స్పర్శ కూడా ఎక్కడైతే లేదో, ఓ తండ్రి నన్ను అక్కడికి మేల్కొలుపు. నేను ఇలా కళ్ళు మూసుకుని ఉండను, ఇలా చెవులు మూసేసుకుని ఉండను, ఇలాగ ఒంటెత్తిగా ఎక్కడో చోట పడి ఉండను నేను, ఇలా కళ్ళు గట్టిగా మూసేసుకుని ఉండను, చెవులు గట్టిగా మూసేసుకుని ఉండను, కాళ్ళు గుళ్ళోకి వెళ్లకుండా, ఏ గుళ్ళోకి వెళ్లకుండా, ఎక్కడికి వెళ్లకుండా, హోలీ కంపెనీకి వెళ్లకుండా, కాళ్ళు ఇలా బిగబెట్టేసి కూర్చుని ఉండను. నా కాళ్ళు, నా చేతులు, నా కళ్ళు, నా చెవులు, నా నోరు ఇవన్నీ మూసుకోవటం నాకు ఇష్టం లేదు. కొంతమంది దెయ్యాల్లాగా ఇంటికాడ ఎలా మూసేసుకుని ఉంటారు, జ్ఞానం ఎప్పుడు వచ్చేస్తున్నారు, ఎప్పుడు వచ్చేస్తున్నారు, అలా కొరిన దెయ్యాల్లాగా ఎలా పడి ఉండదు, అలా ఉండను. నా కళ్ళు తెరిచే ఉంచుతాను, నా చెవులు ఓపెన్ చేసి ఉంచుతాను, ఇలా మూసేసుకోను, మంచి మాటలు వినటానికి ట్రైనింగ్ ఇస్తాను, చెవులకి మంచి విషయాలు చూడటానికి కళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను, ఏదో హోలీ ప్లేసెస్కి పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళటానికి కాళ్ళతో నడుస్తాను, మంచి పనులు చేయటానికి చేతిని ఉపయోగిస్తాను. నా భగవంతుడు నాకు ఏ ఇంద్రియాలు ఇచ్చాడో ఆ ఇంద్రియాలను అన్నింటినీ మ్యాక్సిమం ఉపయోగించుకుని ఆ ఈశ్వరుని పొందుతాను. ఇవన్నీ ఈశ్వరుడు ఎవడు, ఏ ఈశ్వరుడు అయితే ఇచ్చాడో, ఇచ్చిన వాటిని అన్నింటినీ, నాకు ఒకవేళ కవిత్వం ఇస్తే, నాకు ఒకవేళ సంపదను ఇస్తే, నాకు ఇంద్రియాలు ఇస్తే, నాకు బుద్ధినిస్తే, నాకు ఒకవేళ మంచి స్నేహితుల్ని ఇస్తే, అందరూ మంచివాళ్ళ మధ్య నేను ఉంటే, నేను మిమ్మల్ని చూడను అనే కళ్ళు బిగబెట్టేసుకుని కూర్చోను, ఈ అన్ని పరిస్థితుల్ని అన్ని ఉపయోగించుకుంటూ, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, కళ్ళు ఉండగా గుడ్డి లేని వాళ్ళగా నేనెందుకు ప్రవర్తిస్తాను, చెవులు ఉండగా చెవులు లేని వాడు చెవిటి వాడికి నేను ప్రవర్తిస్తాను, నా ఇంద్రియాలను ఉపయోగించుకుంటాను, నా బుద్ధిని ఉపయోగించుకుంటాను, నా వివేకం ఉపయోగించుకుంటాను. నువ్వు నాకు ప్రజెంట్ ఈజ్ ది గిఫ్ట్, పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ది మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ది గిఫ్ట్. నువ్వు ఏదైతే ప్రజెంట్ వర్తమాన కాలాన్ని సజీవంగా ఈ గిఫ్ట్ని, ఈ కాలం అనే గిఫ్ట్ నువ్వు నాకు ఇచ్చావు, ఈ గిఫ్ట్ని నేను స్వయంగా ఉపయోగించుకుని, ఇవన్నీ ఎవరైతే ఈ అవకాశాలన్నీ ఎవరైతే ఇచ్చారో అట్టి ఈ అవకాశాలను ఉపయోగించుకుని నీ పాదాల దగ్గరికి చేరిపోతాను ప్రభు. అందుకని నాలుగు గాళ్ళ మధ్యన కూర్చొని ఇలా బిగిసిపోను, శవం అయిపోయే వరకు. ఆ తాళకొల్లు వెళ్ళి లోపల చచ్చిపోతానికి వాడికి ఇంకా సాధన ఏంటండి? కళ్ళు తెరిస్తే మాయలో పడిపోతాము, చెబుతో దగ్గర మంచి విషయాలు ఉంటే మాయలో పడిపోతాము, గుమ్మం దాటి రోడ్డు మీదకి వెళ్తే మాయలో పడిపోతాము, ఇలా అనుకుంటే నువ్వెందుకు పనికి వస్తావు? ఇంకా భగవంతుడు నీకు ఏ అవకాశాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, అవయవాలు ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు, అందుకని మ్యాక్సిమం ఉపయోగించుకున్నావు. మ్యాక్సిమం ఇవన్నీ ఎవడైతే ఇచ్చాడో వాడిని పొందటానికి ఉపయోగించి వాడి పాదాల దగ్గరికి చేరు. నువ్వు విడిసిపోతాడంటే ఇలా శవం కింద, ఈ శరీరం ఏదో రోజున శవం అవుతుంది, ఈ లోపల చచ్చిపోతానంటావంటే కొంతమంది సాధన పేరు చెప్పు ఉసూ ఉమంటూ ఉంటారు. ఇలాగే మన 27 వయసు ఉన్నవాడు కూడా మీరు బాగున్నారేంటి అంటాడు, ఏంటాడు ముసలోడి కింద, అడికి వయసు 27, ఆ వయసు తగ్గట్టు ఉండాలి కదా, మీరు బాగున్నారండి, ఏంటి అది చచ్చాడా, ముసలోడు అయిపోయాడా, అదేంటండి 27 వయసు ఉన్నవాడు కూడా మీరు బాగున్నారంటాడు, ఏంటి ముసలోడి కింద. అది సాధన 7-10. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టు మీకు గోచరించే వరకు అశాంతి తీర్చిపెట్టదు. ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా మీ గోచరంలోకి రావడానికి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను మ్యాక్సిమం ఉపయోగించుకోండి, వేస్ట్ చేసుకోవద్దు. డోంట్ వేస్ట్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ టైం, don't waste your faculties, don't waste your discipline. ఇప్పుడు క్రమశిక్షణకి మీకు ధనం ఉందనుకోండి, అనుకోండి ధనం ఉందనుకోండి, చదువు ఉందనుకోండి, అధికారం ఉందనుకోండి, ఇంకా ఏ కొన్ని అవకాశాలు ఉన్నాయనుకోండి, బంధు బలం ఉందనుకోండి, అర్థ బలం ఉందనుకోండి, ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు, మన క్రమశిక్షణ లేకపోతుంది. మనకి భాష్యంగా ఎన్ని అవకాశం, మనకు క్రమశిక్షణ లేనప్పుడు ఎన్నున్న పర్వాలేదు. అసలు జీవి మన భూమి మీదకి వచ్చింది మనసుకి క్రమశిక్షణ నేర్పడానికి, మైండ్కి ట్రైనింగ్ ఇవ్వటానికి. ఇలా కళ్ళు తెలిస్తే నువ్వు మాయలో పడిపోతావు అనుకుంటా అంటే మరి ఎంతకాలం కళ్ళు మూసుకుని ఉంటావు నువ్వు? నీకు మాయ కనిపిస్తూ ఉండాలి, మాయలో పడకూడదు. జిలేబీ కనిపిస్తూ ఉండాలి, జిలేబీ మీద నీకు ఆకర్షణ కనపడటం లేదు, కనుక ఆకర్షణ కలగకూడదు. ఇప్పుడు కాళిదాస్ చెప్పాడు, ఇది కాళిదాస్ చెప్పాడు, నీకు భోగాలన్నీ నీకు కనిపిస్తూ ఉండాలి, భోగాలన్నీ నీకు కనిపిస్తూ ఉండాలి, భోగాలన్నీ నీకు ఎదురుకుండా ఉండాలి, నీకు ఆకర్షణ కలగకూడదు. ఇట్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్, ఇట్ ఈజ్ ఎ ట్రూ స్టేట్, ఇట్ ఈజ్ ఎ లాయల్ స్టేట్, కాళిదాస్ చెప్తాడు రఘువంశంలో. మీకు అర్థమవుతుంది? అంటే మనకు అన్ని అందుబాటులో ఉండాలి, మనకి అన్ని అందుబాటులో, అన్ని అందుబాటులో ఉన్నా మనకి ఏ రకమైన వికారం రావటం, ఏ విధమైన వికారం రాకూడదు. అన్ని అందుబాటులో ఉండాలి, అన్ని భోగాలు అందుబాటులో ఉండాలి, మనకి ఏది వికారం రాకూడదు, అది కరెక్ట్ స్టేట్. అందుకని ద్రాక్ష పుల్ల అందటం లేదు కాబట్టి పుల్లగా ఉంటాయి అనుకోకూడదు. అన్ని అందుబాటులో ఉండాలి, మనకి వికారం రాకూడదు. ఇట్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్, ఇట్ ఈజ్ ఎ ట్రూ స్టేట్. అప్పుడు నీకు మనసుకు లోచూపు కలుగుతుంది, అప్పుడు నీకు అంతర్దృష్టి కలుగుతుంది, అప్పుడు ఈశ్వరానుగ్రహానికి ఈశ్వరుడు దైకి పాత్రుడు అవుతావు. మనస్సును వేరుతో సహా శ్రద్ధించాలి, మనస్సుని వేరుతో సహా. మనసులో అనేక తలంపులు, మనస్సు అంటే మైండ్కి బండి లెఫ్ట్స్, మనస్సు అంటే తలంపులే. ద్వేషం ఒక తలంపు, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు. మీరు ఇంకోటి చూసుకోండి, ఇష్టాయిష్టం లేకుండా చూసుకోండి, టైం వేస్ట్. మనకి ఈ రాగద్వేషాలు బాగా టైం వేస్ట్ మనకి. అంటే ఇష్టం ఉన్నా మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, అయిష్టం ఉన్నా మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. అంటే ఇష్టం ఎంత ప్రమాదం, అయిష్టం ప్రమాదం. మీకు రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ మీద ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. రోడ్డు మీద అలా జనం వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళ మీద మీకు ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. మీకు ఎక్కడైనా అయిష్టం ఉందంటే మీకు తెలియకుండా అక్కడ ఇష్టం ఉంది. మీకు ఎక్కడైనా ఇష్టం ఉందంటే అక్కడ మీకు తెలియ రేపొద్దున ఆ ఇష్టం అయిష్ట కింద మారదు. ఈ రెండు జంటలు, ఈ రెండు జంటలు దారిపోయేవాడి మీద మనకు ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. మనం అలా ఉండగలగాలి. ఇవాళ మీరు ఎక్కడైనా ఇష్టంగా ఉన్నారనుకోండి రేపు అయిష్టం రావచ్చు, ఇవాళ ఎక్కడైనా అయిష్టంగా ఉన్నారనుకోండి రేపు మళ్ళీ ఇష్టం రావచ్చు. అవన్నీ చలి జ్వరాలు లాంటి అరుంటుంది. అసలు మీకు ఎక్కడ ఇష్టాలు అయిష్టాలు లేవనుకోండి మీరు పాపం కూడా వచ్చేది. ఇది ఒక్కటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. మీకు ఇష్టాలు లేవు అయిష్టాలు లేవనుకోండి, అసలు మీరు పాపం కూడా చేయవలసిన అవసరం లేదు మీకు, అది చెడ్డ చేయవలసిన పనే లేదు మీకు. ఇష్టమైన వాడికి ఇష్టం, మనకి అయిష్టం ఎక్కడా లేదనుకోండి, ఇష్టం ఎక్కడా లేదనుకోండి, ఇంకా పాపం ఏం చేస్తాం? పాపం ఆ పాపం చేయాలనే సంకల్పం కూడా మనకు రాదు. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సిన్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సారో. అటాచ్మెంట్ ఎక్కడ లేదు అక్కడ సిన్ కూడా లేదు. మీకు ఎక్కడ ఇష్టం లేదనుకోండి మీకేమవుతుందంటే ఎక్కడైనా ఇష్టం ఉంటే అక్కడ ఉపకారం చేయాలంటుంది. మామూలుగా ఉపకారం చేయటం, ఉపకారం కోసం ఉపకారం చేస్తే వేరు, ఇష్టం ఇష్టం ఉంది కాబట్టి ఉపకారం చేయటం, అయిష్టం ఉంది కాబట్టి అపకారం ఇలా చేస్తున్నారనుకోండి, దానివల్ల సిన్ని పెరిగిపోతుంది. ఉపకారం కోసం మీరు ఉపకారం చేయొచ్చు, కానీ ఇష్టం ఉంది కాబట్టి ఉపకారం చేస్తే అక్కడ కూడా సిన్ వస్తుంది. మనస్సుని వేరుతూ సహా ఛేదించాలి. మనస్సుకి అనేక తరంపులు ఉన్నాయి, ఇది బాగా అర్థం చేసుకోండి. మనస్సుకి అనేక తరంపులు ఉన్నాయి, అందులో మొదటి తరంపు ఏంటి? నేను అనే తరంపులు. మనస్సుకి అనేక తరంపులు ఉన్నాయి, అన్ని తరంపులే. శరీరం చనిపోతుంది అది నిజం కాదు, అది తరంపు. మన శరీరం ఏదో రోజు చనిపోతుంది అది నిజం కాదు, అది కూడా తరంపు. నిజం కాదు శరీరం చావు కూడా నిజం కాదు, తలంతే. అన్ని తలంతులే. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటున్నారనుకోండి, అనుకోండి ఇప్పుడు బండిడి దుఃఖం ఉంది అనుకోండి, మీకు ఈ బండిడి సుఖం కింద మారిపోతుంది ఇంటికి వెళ్ళేటప్పుడు, మీరు రేపుడు కాదు ఇంటికి వెళ్ళేటప్పుడు మారిపోతుంది. సరిగ్గా మీ రోగానికి తగ్గ మందు లోపల పడింది అనుకోండి, రెండు రోజుల్లో మార్పు వచ్చేస్తుంది, మీకు రోగం తగ్గిపోతుంది. సబ్జెక్ట్ మీకు ప్రాపర్గా అర్థమవుతుంది, ఒక బండిడి దుఃఖం బండిడి సుఖంగా మారిపోతుంది, బండిడి అశాంతి బండిడి శాంతిగా మారిపోతుంది. రేపు దాకా అక్కర్లేదు, ఈ రోజునే మార్పు వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు భగవాన్ దగ్గరికి ఎవరైనా వచ్చి వారు ఎలా అనుకుంటున్నారని వీరు ఎలా అనుకుంటున్నారంటే, భగవాన్ అనుకోరు వారంటూ ఒకరు ఉన్నారా అనేవారు. వాడంటూ అంటే అనుకునేది ఎవరు? అహంకారం అనుకుంటాను, అది నిజమా? అహంకారం వాడా లేకపోతే వాడు అది నిజమా? వాడు ఎలా అనుకుంటున్నాడంటే, వాడు అహంకారం అనుకుంటాను అది నిజమా? వాడంటూ ఒకడు ఉన్నాడు, అహంకారం వాడా? తర్వాత ఇంకోటి మనం కోటి నేర్చుకోవడం, మనం తొందరగా బాగుపడాలంటే తీర్పులు చెప్పడం మానేయాలి, మనం జడ్జిమెంట్లు రాయటం మానేయాలి. వాళ్ళు అటువంటి వాళ్ళు, ఇది ఇటువంటి వాళ్ళు అని జడ్జిమెంట్లు రాయటం మానేయాలి. ఈ మధ్యన రాజమండ్రిలో నేను మొన్న ఆ మధ్య ఎప్పుడైనప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను. ఆవిడ అన్నారు, మా ఆయనే నాకు గురువు అండి అన్నారు. నేను మామూలుగా రామకృష్ణ మఠకి ఏదో ఎప్పుడు వెళ్ళినారు, కార్యక్రమం ఉండేటప్పుడు ఏదో ఒక ఇంటికి వెళ్ళాను. ఆవిడ అన్నారు, మా ఆయనే మా హస్బెండే నాకు గురువు అన్నారు. ఇంట్లో విషయాలు తప్పించి ఎందుకు అడిగాను నేను? ఇంట్లో విషయాలు తప్పించి ఊళ్ళో గొడవ కానీ, లేకపోతే థర్డ్ పర్సన్ గొడవ కానీ, ఈ చుట్టాల గొడవ కానీ, ఇంకెవరెవరు ఉంటారు కదా, మనిషి అయితే చుట్టం పట్టం ఉంటారు కదా, ఈ గొడవలు కానీ ఇస్తే వెంటనే ఆయన అంటాడంటే, నీకు పని పోతలేదు అంటాడంట. ఇది లోకం, 90 మంది 90 రకాలుగా ఉంటారు. నువ్వు మోస్తానంటావంట, నీ ఇంట్లో పని ఏమి లేదా? నీకు ఇంట్లో పని పాటు లేదా? నేను పెళ్ళి అయిన తర్వాత కొత్తలో ఉన్నప్పుడు ఎల్లమ్మ గొడవలో పొల్లమ్మ గొడవలు చెప్తే వచ్చానండి. చెప్తే నేను కనిపెట్టాడు ఈయనకి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, అమ్మాయి పుట్టింది కదా అలా ట్రైనింగ్ అయిందేమో అనుకున్నాడు, కనిపెట్టేశాడు మా ఆయన. కనిపెట్టేసి ఏమంటే ఊరికి నెమ్మదిగా కంగారు పడకుండా, నీ తర్వాత ఏమో నీకు పని, నీకేం పని లేదా? వాళ్ళు వాళ్ళ రకంగా బతుకుతున్నారు, వాళ్ళు వాళ్ళు పత్రిక అలా నువ్వు బతుకుతానంటే ఏంటి? వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బతుకుతున్నారు, నీ పద్ధతిలో నువ్వు బతుకు అలా బతుకుతానంటావేంటి నువ్వు? అలా ఒక సంవత్సరానికి మా ఆయన పద్ధతి అంతా నాకు వచ్చేసిందని థర్డ్ పర్సన్ గొడవ నాకు లేదన్న, నీ గురించి చెప్పి ఏదైనా చెప్తే, ఇంట్లో ఏదైనా సరుకులు అవసరమైతే చెప్పి, కానీ బజార్ జ్ఞానం గురించి వేసుకొస్తావేంటి? వాళ్ళ పద్ధతి వాళ్ళు బదులుతున్నారు, వాళ్ళు కూడా నీకెందుకు, నీకు సంబంధం ఏంటి అసలు? ఇలా ఒక సంవత్సరం చెప్పే నా మెదడులో మార్పు వచ్చేసిందని మా ఆయనే నాకు గురువు అన్నారు. నీకు ఒక సాధన లేదు, లేదా ఆ బజార్లో దుమ్మంతా పూజిస్తే పూజ చేసుకోవడం నీకు సాధన? నీకు ఇంటికాడి పని లేదా? ఇంటికాడ కాలక్షేపం అవుతుంది చెప్పు, నీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను, ఆ బిఎస్సీ ఏదో చదివింది అమ్మాయి, నీకు ఇంటికాడ కాలక్షేపం అవుతుంది చెప్పు, నేను ఏ మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తాను, అకౌంటెంట్ రాజ్యాలు అందుకని రోడ్డు మీద దుమ్ము పోయేసుకుని మొఖానికి రాసుకుంటారంట ఏంటి? ఎంత దుమ్ము అని పోసుకుంటావు, ఎంత మొఖానికి రాసుకుంటావు దుమ్ము? నీ పని అయితే నువ్వు చూసుకో, తర్వాత నువ్వు ఏదైనా ధ్యానం చేసుకుంటే చేసుకో. నీకు చేసి నీకు చేయగలిగితే ఏదైనా సత్కర్మ చెయ్యి, హోలీ సత్కర్మ ఏదైనా చేయగలిగితే చెయ్యి. సమాజానికి ఏదైనా మనుష్య యజ్ఞం అంటారు, అంటే నీవు ఎవరికైనా ఉపయోగపడగలిగితే నీకు ఇష్టమైతే ఉపయోగపడు, అది అది అయినా ఆడంబరం లేకుండా, దాన్ని మనుష్య యజ్ఞం అంటారు. నువ్వు అన్నం తింటంటే ఎవరికైనా అన్నం లేకుండా ఉంటే అన్నం పెట్టు, వాడికి నీకు పెట్టాలంటే పెట్టు, అన్నానికి పెట్టు, పెట్టడం కోసమే పెట్టు, మళ్ళీ అక్కడ గుర్తింపులు వద్దు, దాన్ని మనుష్య యజ్ఞం అంటారు. అందుకని ఇది పాజిటివ్ థింకింగ్ మానేసి ఎల్లమ్మ పుల్లమ్మ గురించి అంకేం చెబుతావు నువ్వు? నీ బుర్ర ఒకటి పాడైనా పర్లేదు, నా బుర్ర పాడు చేసేస్తున్నావు. నీ తలకాయ పాడైనా పర్లేదు, నా తలకాయ పాడు చేసేస్తున్నావు ఏంటి నువ్వు? ఆ తల్లి పరిశ్రమ కూడా మనకి ఎంచుకని, దానివల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. నీ ఇంటికాడ పని చూసుకొని సాధన నువ్వు చేసుకో. మాట్లాడుతుంటే మన మనసు మసి అయిపోతుంది, మనసు బంగారం అవుతుంది, మసి అయిపోతుంది చివరికి. మనకు భౌతికంగా నష్టం, ఆధ్యాత్మికంగా నష్టం. భౌతికంగా నష్టపోతాం, దేవుడి దగ్గరికి ఎలాగ చేరుకోలేం. అంచే చెప్పింది ఆవిడ, మా హస్బెండే మా గురువు అని. స్వాధ్యాయ యజ్ఞం నీకేం కాలక్షేపం చదవటాలి అనుకో, ఏదో మంచి గ్రంథం చదువుకో, నీ కాలక్షేపం అవ్వబోతానే. అందుకని దుమ్ము రాసుకుంటు, రోడ్డు మీద దుమ్ము రాసుకుంటానంటావేంటి? రోడ్డు మీద దుమ్ము ముఖానికి రాసుకుంటానంటావేంటి? ఛేదించవలే ఏది? మనస్సుని ఛేదించవలే. మనసులో అనేక తలంపులు ఉంటాయి, మనసులో అలాగే తలంపు. కానీ దేహము నేననేది మొదటి తలంపు, దేహము నేననేది ఈ మొదటి తలంపు అనుకోండి. అంటే మొత్తం దుఃఖం అంతా ఈ మూల తలంపులో ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ దేహము నేననే తలంపు, దాన్ని మూల తలంపు అంటారు, మొదటి తలంపు అంటారు. ప్రపంచంలో ఎంతైతే దుఃఖం ఉందో అంత దుఃఖం ఈ మూల తలంపులో ఉంది. ఈ మూల తలంపును మనం ఛేదించామనుకోండి, దేహము నేను అనే మూల తలంపును మనం ఛేదించామనుకోండి, వాడు దుఃఖం లేని స్థితికి ఎదుగుతాడు. వాడిది అదే నిర్వాణ స్థితి, గౌతమ బుద్ధుడు చెప్పిన నిర్వాణ స్థితి అది. ఆ సుఖం, నిర్వాణ సుఖం నువ్వు పొందటానికి నీ శరీరం చనిపోక్కర్లేదు. ఆ నిర్వాణ సుఖం నువ్వు పొందటానికి నీ శరీరం చనిపోయే వరకు నువ్వు ఆగక్కర్లేదు. ఇప్పుడే పొందొచ్చు, ఇక్కడే పొందొచ్చు. దేహంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో, ఈ దేహం కాల్చబడకముందే, ఈ దేహం బరియల గ్రౌండ్కి వెళ్ళకముందే ఏ తలంపు అయితే దేహంతో తాదాత్యం పొందుతుందో, అది జ్ఞానాగ్ని వల్ల నశింపబడితే నీకు దుఃఖంతో సంబంధం లేదు. హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనెస్, 100% పీస్, 100% బ్లిస్. చివరి మాట ఒకటి చెప్తున్నాను మీకు, మన శరీరం చనిపోతుంది అనుకోండి, ఈరోజునే చనిపోతుంది అనుకోండి, నూటికి 100 పాయలు సుఖంగా ఉన్నాం అనుకోండి, నూటికి 100 పాయలు శాంతిగా ఉన్నాం అనుకోండి, నూటికి 100 పాయలు ఆనందంగా ఉన్నాం అనుకోండి, అది మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఉన్నాం లేదో, ఆ దేహం ఆ జీవుడి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మీరు శాంతిగా ఉన్నారని మీకు తెలుస్తుంది. 100% హ్యాపీనెస్, 99% కాదు, 100% హ్యాపీనెస్, 100% పీస్, 100% బ్లిస్. 100 రూపాయలు సుఖంగా ఉన్నారనుకో, మీరు ఉన్నారనుకోండి, మీకు ఇంకా పనులు జరగరాదు, మీకు ఇంకా శవాలు మోయక్కర్లేదు, శవాలు మోయక్కర్లేదు, మళ్ళీ పంచభూతాల ద్వారా మళ్ళీ భూమి మీదకి రావు, భూమి మీదకి రావక్కర్లేదు. ప్రాణంలోంచి ప్రాణం వస్తుంది, ప్రాణంలోంచి ప్రాణం వస్తుంది, ప్రాణంలోంచి ప్రాణం వస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే 100% హ్యాపీనెస్ దొరికిందో మీకు, ఇంకా ప్రాణంలో మీ ప్రాణం అంతా లయం అవుతుంది, మీ ప్రాణం అంతా మీ హృదయంలో లయం అయిపోతుంది, మీ ప్రాణం ప్రయాణం చేయదు. అర్థం చేసుకోండి, సరాసరంగా మనం చనిపోయే రోజుకి 100కి 100 పాటు శాంతిగా ఉంటే మన ప్రాణం ప్రయాణం చేయదు, మన హృదయంలో లయం అయిపోతుంది. 100కి 100 పాళ్ళు శాంతిగా లేవనుకోండి, మన ప్రాణం ప్రయాణం చేస్తుంది, మళ్ళీ ఏదో ప్రాణంలో ప్రవేశిస్తుంది, మళ్ళీ శరీరం వస్తుంది. జడంలోంచి ప్రాణం రాదు, జడంలోంచి ప్రాణంలోంచి ప్రాణం వస్తుంది. సంథింగ్లోంచి ఏదైనా వస్తుంది, కానీ నథింగ్లోంచి ఏమి రాదు. అది నేను మనస్సులున్న తలంపులోకి అడుగులున్న తలంపు ఏంటి? నేను నేననే తలంపు. అది దేనితో తాదాత్యం పొందుతుంది? దేహంతో తాదాత్యం. మీకు అర్థమవుతుంది? అది ఉంటే నువ్వు ఉన్నావు, ఇది సబ్జెక్టు. ఇది ఉంటే ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఉంటే నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటే దేవుడు ఉన్నాడు, లోకం ఉంది. ఇది ఉంటే అది ఉంది, ఏది ఆ లోక ఇతర లోకాలు కూడా ఉన్నాయి. ఇది ఉంటే నేనుంటే నువ్వు ఉన్నావు, నువ్వుంటే ప్రపంచం, నువ్వుంటే వాడు ఉన్నాడు, ఎవడు ఈశ్వరుడు ఉన్నాడు. ఈ కళ్యాణ మండపం కట్టారు, ఈ కళ్యాణ మండపం ఎవరెవరు కడితే వచ్చిందా కట్టకుండా వచ్చిందా? ఈ కళ్యాణ మండపం ఇక్కడ కట్టారు, ఎవరైనా కడితే వచ్చిందా కట్టకుండా వచ్చిందే? ఎవరో కడితే వచ్చింది అంతే కదా. అలాగే నేనుంటే లోకం ఉంది, నేనుంటే లోకం. ఈ లోకాన్ని ఎవరు నిర్మించారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ లోకం? ఈ లోకానికి ఎవడో కర్త ఉండాలి, ఈ లోకానికి ఎవడో యజమాని ఉండాలి. ఈ దేహగతిలో నేను వచ్చేప్పటికి లోకం వస్తుంది, లోకం వస్తే ఎవడు వస్తాడు? దేవుడు వస్తాడు. ఇక్కడ ఈ కళ్యాణ మండపం ఉంది కాబట్టి ఇది ఎవరు కట్టించారనే ప్రశ్న వస్తుంది. మనకు సృష్టి కనిపిస్తుంది కాబట్టి సృష్టిని ఎవరు తయారు చేశారనే ప్రశ్న వస్తుంది. ఈ దేహగతిలో నేనున్నప్పుడు సృష్టి వస్తుంది, సృష్టి అంటే దేవుడు వస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అని ఇది ఉంటే ఈ దేహగతమైన నేను ఉన్నంతకాలం మీకు అర్థమవుతుందా? నువ్వు ఉన్నావు, దేవుడు ఉన్నాడు, ప్రపంచం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, పుణ్యం ఉంది, పాపం ఉంది, పునర్జన్మలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి. ఈ దేహగతమైన నేనులోంచి, ఈ గ్రంథిలోంచి, ఈ స్వార్థంలోంచి, ఈ చిజ్జడ గ్రంథిలోంచి, ఈ అహంభావంలోంచి విడుదల పొందాడు అనుకోండి, దేహం విడిచిపెట్టకముంది విడుదల పొందాడు అనుకోండి, వాడి మూల తలంపులోంచి విడుదల పొందాడు అనుకోండి, అతను అంతటా ఉంటాడు. వాడికి గోయింగ్ లేదు, కమింగ్ లేదు. వాడికి గోయింగ్ లేదు, కమింగ్ లేదు. మనం 100కి 100 పాలు స్వార్థం తగ్గించుకోకర్లేదు, స్వార్థం తగ్గించుకోలేకపోవచ్చు, కనీసం కొంచెమైనా తగ్గించుకోవాలి. మన ఇంట్లో 4 మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ఎవరికైనా పండు ఇవ్వాలనుకోండి, మన బుద్ధే పాడు బుద్ధి, ఎవరికైనా ఆ 4 చెడ్డది ఏదో చూస్తాం. మనం ఎవరికైనా అసలు మామిడి పండు ఇతరులకు పెట్టుకోవాలి బుద్ధే కలగలేండి మనకి. ఒకవేళ కలిగింది అనుకోండి, అంత మంచి బుద్ధి కలిగిపోయింది అనుకోండి, ఈ 4 మంచి మామిడి పళ్ళు ఏది చెడ్డదో చూస్తాం, ఈ 4 వంకాయల్లో ఏది పుచ్చిపోయిందో బాగా చూస్తాం, ఆ పుచ్చిపోయిన వంకాయలకు పంపుతాం. మనకు ఆత్మజ్ఞానమా, మోక్షమా, శాంతే, ఏంటి? భగవంతుని నా మాటను చూడదు, నేను చేతితో చేసే పని కూడా చూడదు, లోకం చూడవచ్చు, కానీ ఆ ఇంటెన్షన్, లోపల ఇంటెన్షన్ అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకు పని చేస్తున్నాను, అలా మాటలు లోపల అసలు పర్పస్ ఏంటి? ఈ మాట మాట్లాడుతుంటే నా లోపల ఇంటెన్షన్ ఏముంది? ఆ ఇంటెన్షన్ బట్టి నాకు స్పిరిచువల్ స్టేటస్ వస్తుంది, అయితే రాదు. నా లోపల ఇంటెన్షన్ బట్టి నాకు స్టేటస్ వస్తుంది, కానీ బాహ్యంగా మాట్లాడే మాటల వల్ల రాదు. భగవంతుడు ఎలా ప్రతిదీ ఎలా చూస్తాడంటే మైక్రోస్కోప్లో చూస్తాడు. నేను మీ ఇంటికి వచ్చి నిమ్మ పండు ఇస్తాను అనుకోండి, అనుకోండి మీ ఇంటికి వచ్చి నిమ్మ పండు ఇస్తాను, వీళ్ళకి నిమ్మ పండు ఇస్తే భవిష్యత్తులో మనకు ఏదైనా ఉపకారం ఉంటుందని ఇస్తాను అనుకోండి, లోకం ఏమనుకుంటుంది నాన్నగారి ఇంటిని పెట్టుకుని నిమ్మ పండు ఇచ్చారు. దేవుడు అలా అనుకోడు, దేవుడు అలా అనుకోడు. దేవుడు ఎవడు? సర్వసాక్షి. నేను నిమ్మ పండు ఎందుకు ఇస్తున్నానో చూస్తాడు వాడు. ఎవడు? దేవుడు. ఆ నిమ్మ పండు వీళ్ళ వల్ల నిమ్మ పండు మీకు ఇవ్వటం కోసం ఇచ్చాననుకోండి, దేవుడు సంతోషిస్తాడు. కానీ ఈ నిమ్మ పండు ఇవ్వటం వల్ల భవిష్యత్తులో మీ వల్ల నాకు ఏదైనా ఉపకారం ఉంటుందని ఇస్తాను అనుకోండి, అనుకోండి ఆ లోకం ఈ గొడవలు ఏం చూడదు. తన లోపల ఇంటెన్స్ దేవుడు చూస్తాడు. దేవుడు సర్వసాక్షి, దేవుడు సర్వసాక్షి. దాన్ని బట్టి నాకు మార్కులు వేస్తాడు. కానీ మీరు అనుకునే దాన్ని బట్టి నాకు మార్కు లేదు. నాకు మోక్షం ఇచ్చాడు ఈశ్వరుడు, కానీ లోకం కాదు. నాకు మోక్షం ఇస్తే ఒక ఈశ్వరుడు ఇస్తాడు, కానీ లోకం ఇవ్వదు. అది మీరు కూడా అంటే ఇంటెన్షన్ ముఖ్యం. ఇప్పుడు మామిడి పండు రోజులు కదా, మీరు ఎవరికైనా మామిడి పండు పెట్టేప్పుడు చూసుకుంటున్నారు కదా ఏది కుళ్ళిపోయిందో అని. కొన్ని కుళ్ళిపోయినా అందులో చెడ్డ తీస్తారు. ఒక నిజంగా కుళ్ళిపోయినా ఆ మామిడి నాలుగు మామిడి పండులో చెడ్డది సెలక్షన్ చెడ్డదాన్ని ఇవ్వటానికి. వాళ్ళు మీరైన సంగతి మీకు తెలియదు. అక్కడ కూడా ఈశ్వరుడు ఉన్నాడని మీకు తెలియదు. ఈ చెడ్డ పండు మీరు ఇచ్చే చెడ్డ పండు చేతులు అందుకునే చేతులు కూడా అక్కడ ఈశ్వరుడు ఉన్నాడని మీకు తెలియదు. మీరు ఎవరికైతే చెడ్డ పండు ఇస్తున్నారో అక్కడ కూడా ఈ అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడని మీకు తెలియదు. పైగా దానికి సెలక్షన్ పైగా ముగిస్తున్నాం. అంటే ఈ దొంగ నేను. ఎవరు? దొంగ నేను. ఈ దేహగతమైన దొంగ నేను, దేహగతమైన నేను. అది అందులోంచి నువ్వు బయటకు వచ్చే వరకు, అందులోంచి నీకు బయటకు వచ్చే వరకు ఆ దొంగని దేహంలోంచి బయటకు రావడానికి మనం సాధన చేయక్కర్లేదు. ఎదురుని చచ్చిపోతాం కాల్ చేస్తారు. ఆ దేహంతో తాదాత్యం పొంది ఆ తలంపులోంచి ఐ థాట్లోంచి ఆ దేహంతో తాదాత్యం పొంది తలంపులోంచి బయటకు వచ్చే వరకు విషయాలు పీడిస్తాయి. లోకం పీడిస్తుంది. మరణానంతరం లోకాలకు వెళతాం. శరీరం మరణించాక లోకాలకు వెళతాం. మంచి లోకాలకు వెళ్ళొచ్చు, పౌరు లోకాలకు వెళ్ళొచ్చు. అంటే ఆ దేహగతమైన దేహంతో తాదాత్యం పొందే ఆ మొదటి తలంపు, ఆ ప్రథమ తలంపు, ఆ ప్రధాన తలంపు ఉన్నంతకాలం నువ్వున్నావు, నేనున్నాను, లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, పుణ్యం ఉంది, పాపం ఉంది, పూర్వజన్మలు ఉన్నాయి, రాబోయే జన్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది లేకపోతే ఏది లేదు, నువ్వు మిగులుతావు. అదే నిర్వాణ సుఖం. సరిగ్గా లోపల వస్తువు మనం గోచరించిందనుకోండి, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందం. మీరు భాస్కర గణితం లెక్కల పుస్తకం రాశాడు పూర్వం. భాస్కర గణితమని మనం ఆళ్ళు మాయ చేసాం, ఏళ్ళ మాయ చేసాం అనుకుంటాం. మనం ఈశ్వరుడు మాయ చేస్తాడు. మాయలుగాడికి మాయలుగాడాడు. మీరు భాస్కర గణితం అని మీరు హై స్కూల్లో 10th క్లాస్ అట్లా వస్తుంది. అంటే భాస్కరాచార్యుడని ఆయన పూర్వం గణిత శాస్త్రంలో పెద్దవాడు. ఆల్జబ్రా, ఆర్థమెటిక్, జామెట్రీ, భాస్కర గణితం అని మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో వస్తుంది. ఆ భాస్కర్ ఆయన పేరు భాస్కరాచార్య. ముందు 1500 సంవత్సరాల పూర్వం వాడు. ఆయనకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు లీలావతి. ఆ అమ్మాయి పేరు లీలా గణితం. గణితం రాశాడు. వాళ్ళ అమ్మాయి పేరు పెట్టి రాశాడు లీలా గణితం అంటే వాళ్ళ అమ్మాయి పేరు. ఆయనకు లెక్కలు బాగోవచ్చు, జ్యోతిష్యులు బాగోవచ్చు. ఆయన టైంలో ఈ గడియారాలు లేవు. వాళ్ళ అమ్మాయి జాతకం ప్రకారం ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళ అమ్మాయి జాతకం ప్రకారం పెళ్ళి అయిన తర్వాత సంవత్సరంలో 2 సంవత్సరాలు భర్త చనిపోతాడని ఉంది. ఆ అమ్మాయి పేరు లీలావతి. ఆ భాస్కరాచార్యుడు గొప్ప ఎస్ట్రాలజీలో, ఎస్ట్రానమీలో, మ్యాథమెటిక్స్లో చాలా పెద్దవాడు. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఆయన లెక్కలే చెప్తారు. భాస్కర గణితం పేరే ఉంది, టెక్స్ట్ బుక్ పేరే ఇది. వాళ్ళ అమ్మాయి లీలావతి. ఆ లీలావతి పేరు మీద కూడా మ్యాథమెటిక్స్ బుక్ రాశాడు. ఆడికి ఎస్ట్రాలజీ బాగా తెలుసు. ఈ సూర్యుడు చంద్రుడు ఖగోళం ఎక్కడ నడకంత. ఆ అమ్మాయి పుట్టిన నక్షత్రాన్ని బట్టి అది ఓ సంవత్సరంలో 2 సంవత్సరంలో భర్త పోతాడని అది ఉంది అలాగా. అది మార్చేయాలనుకున్నాడు. అది మార్చేయాలనుకునే లగ్నం అంటే భర్తని చనిపోకుండా ఉండే లగ్నం కోసం పెళ్లి ముహూర్తాలు బాగా పెట్టగలను. పెద్దవాడు, మ్యాథమెటిక్స్లో పెద్దవాడు. ఈ పంచాంగం రాసేవాళ్ళు కూడా ఎంతో కొంత మ్యాథమెటిక్స్ తెలియకపోతే, ఆ గణితం తెలియకపోతే పంచాంగాలు రాగలేరు. అందులో ఆయన చాలా పెద్దవాడు. అప్పుడు ఈ గడియారాలు లేవు. ఈ నేడ బట్టి ఏదో ఉంది, టైం తెలుసుకునే పద్ధతి ఉంది. అప్పుడు ఆ టైం ప్రకారం అతను తెలుసుకునే ప్రక్రియ చేశాడు. అది ప్రక్రియ చేశాడు. అంటే ఈశ్వరుడు ఎంత మాయో చెప్తున్నాను. వాట్ ఈజ్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. నీ ప్రారంభంలో ఏది జరగవలసినది జరిగే తీరుతుంది. అయితే దాంతో తాదాత్వ్యం పొందకుండా ఉంటే ఫ్రీడమ్ పెడితే నీకు ఇచ్చాడు అది సాధన. నీ దేహ ప్రారంభంలో మంచి ఉంటే మంచి జరుగుతుంది, చెడ్డది దాని మీద నీ సాధన యొక్క బలం ఏంటంటే రియాక్షన్ లేకుండా నువ్వు చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ మటుకు నీకుంది. లెక్కలు కట్టాడు. లెక్కలు కట్టి ఆ నీడ అప్పుడు తెలుసుకుని గడియారా లేవు. అప్పుడు అలా కాలం టైం తెలుసుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. ఆ పద్ధతులు వాడు లెక్కలు కట్టాడు, లెక్కలు కట్టాడు. వాడు లెక్క కరెక్ట్ అయితే ఆ లగ్నం ప్రకారం ఆ భర్తకు చావు రాదు. కానీ ఈశ్వరుడు నియమంలో ఉంది. మీరు తెలివితేటలు తెలివితేటలు మేధస్సంతా ఉపయోగం చేశాడు భాస్కరాచార్యుడు. అంటే వాళ్ళ అమ్మాయికి వైద్యం రాకుండా చూడాలని లెక్కలు కట్టేశాడు, లెక్కలు కట్టేశాడు. ఆ లెక్కలు కట్టడంలో ఈ టైం అప్పుడు గడియారా లేదు. అలా మన గడియారాలే ఒక రకంగా లేవు. అసలు మన గడియారాలు ఒక రకంగా లేవు. ఒకటి 5 నిమిషాలు తక్కువ 5 అవుతుంది, ఒకటి 5 5 అవుతుంది, ఇంకోటి ఒకటి రేడియో టైం అంటాడు, ఒకడు ఇంకో రైల్వే టైం అని ఒకడు అంటాడు. 5 అంటూ ఉంటారు. నీ టైం ఎంత అయింది, ఆ టైం ఒకటి, ఈ టైం ఒకటి. ఈ గడియారాలు ఉన్నప్పుడు ఎంత నీ టైం ఎంత అంటాడు. నా చేతిలో గడియారాలు, నీ టైం ఇన్ని రకాల టైంలు ఉన్నాయా. ఈ గడియారాలు వచ్చాక ఇన్ని టైంలు ఉంటే అప్పుడు కొలతలో ఎంత తేడా ఉందో చూడండి. కొలిచాడు కొలిచాడు, ఏదో కొలతలు కొలిచాడు. కానీ వాడు ఏంటి, వాడు అనుకున్న ప్రకారం టైం కరెక్ట్గా వస్తే అమ్మాయికి వైద్యం రాదు. అది కూడా శాస్త్రం చూశాడు. కానీ ఈశ్వర సంకల్పం బలి ఏమని వాట్ ఈజ్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. ఈ భాస్కరాచార్యుడికి గణితంలో తెలివితేటలు ఇచ్చింది కూడా ఈశ్వరుడు. వాడు ఏం చేశాడు ఈ లెక్కలు కట్టడంలో? ఆ టైం చెప్పాడు కదా, మీది రేడియో టైము, నాదేమో రైల్వే టైము, ఇలా ఉన్నాయి కదా టైంలు. ఆ లెక్కలు కట్టడం ఏమైంది, ముహూర్తం వెళ్ళిపోయింది, 3 నిమిషాలకు పెట్టాడు. ఆ కరెక్ట్గా అది కరెక్ట్గా తేడా, ఆ టైం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయక 3 నిమిషాలకు ఆలస్యంగా పెట్టాడు. అంటే 3 నిమిషాలకు లేటుగా పెట్టాడు. ఆ టైం 3 నిమిషాలు ముందెవరు వస్తుందే, పెళ్లి కూడా 3 నిమిషాలు ఆలస్యంగా చేశాడు. సంవత్సరంలో 5 అమ్మాయికి లీలావతికి వచ్చేసింది. సరే ఏంటి, ఎక్కడ చెప్తారు ఈ వైదవి ఎందుకు రావాలి మన లెక్కల ప్రకారం అంటే, మళ్ళీ కూడికి తీసి అది కూడి టైం అంటే 3 నిమిషాలు లేటుగా పెట్టాను వాడికి తెలుస్తుంది. అప్పుడు ఏం చేద్దాం, మాయా ఎవడో ఈశ్వరుడు మా ఆడి చేత తప్పులు కూడికి ఇచ్చాడు. ఆడి క్యాలిక్యులేషన్ అక్కడ తెలియలేదు. అంటే టైం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోయాడు అది. మాది వాట్ ఈజ్ బౌండ్ టు హ్యాపన్ విల్ హ్యాపన్, వాట్ ఈజ్ నాట్ బౌండ్ టు హ్యాపన్ విల్ నాట్ హ్యాపన్. భాస్కరాచార్యుడు అంటారు వాడు అనుకున్నాడు మా అమ్మాయికి వైధవ్యం లేకుండా చూస్తాను, లెక్కల కట్టేసి కరెక్ట్ ముహూర్తంలో పెళ్లి చేసేస్తాడు, 3 నిమిషాలు లేటుగా చేసేదాడు, అంతే ఫెయిల్ అయిపోయాడు. ఈశ్వరుడు మాయావులకి మాయావి, ఈశ్వరుడు మాయావులకి మాయావి. ఆ కూతురి మీద ఉండే మమకారం కొద్ది లీలాగణితం అని ఓ టెక్స్ట్ బుక్ రాసి లెక్కల్లో, మీరు 10th క్లాస్లో చాలామంది చదువుకుని పిల్లలు తెలుస్తున్నది లీలాగణితం అని, అది భాస్కర గణితం లీలాగణితం అని అంటే ఆయన చాలా టెక్స్ట్ బుక్లు రాశాడు మ్యాథమెటిక్స్లో, ఎప్పుడో 1500 సంవత్సరాల పూర్వం వాడు. అటువంటి మేధావుని అటువంటి మేధావుని మాయ ఆ మాయావి మాయ చేయిస్తాడు. అంటే ఈశ్వరుడు కంటే మేధావి ఎవడంటాడు? ఈశ్వరుడు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? మీరు చేతితోటి ఇసుగు తీయండి, రోడ్డు మీదకి వెళ్ళండి, చేతితోటి ఇసుగు తీయండి, ఇందులో ఎంత ఎన్ని అణువులు ఉంటాయట, ఎన్ని అణువులు ఉన్నాయని అడిగితే చెప్తాడు వాడికి ఈశ్వరుడు అంటే. ఎన్ని అణువులు ఉన్నాయని ఇలా మీరు ఏం లెక్క పెట్టకుండా తండి అలా చూపించారు వాడు ఈస్టర్ సర్వజ్ఞుడు అంటే వాడు చెప్తాడు మీ ఎన్ని అణువులు ఉన్నాయో చెప్తే వాడు ఈస్టర్ అంటే సర్వజ్ఞుడు. అది ఒక ఈశ్వ ఈ సృష్టిలో సర్వజ్ఞుడు ఒక్కడే ఈశ్వరుడు, ఈశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు, ఎవడో సర్వజ్ఞుడు కాదు. భాస్కరాచార్యుడు అంత వాడు కూడా మాయలో పడిపోయాడు క్యాలిక్యులేషన్లో. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, అనేక కారణాల వల్ల అశాంతి వస్తుంది మనుషులకి. ఈ కారణాలన్నింటికీ ఒక కారణం ఉంది, ఈ కారణాలన్నింటికీ ఒక కారణం ఉంది. వాడెవడు? ఆ కారణమే ఈశ్వరుడు, ఆ కారణమే ఈశ్వరుడు. అయ్యా ఆళ్ళ పట్టుకుని ఏళ్ళ పట్టుకుని చెట్టుకండి, కారణాలకు కారణం వాడు. మీరు రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళని తిట్టిపోయి కానీ మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుంటాయి, ఆ దుఃఖ కారణం తెలుసుకుని ఆ దుఃఖ కారణాన్ని కత్తిరించేయండి. మీకు ఏ కారణం వల్ల దుఃఖం వస్తుందో ఆ దుఃఖ కారణాన్ని కత్తిరించండి, అది పోతుంది. అంతేకాని రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరినీ తిట్టకండి. ఈశ్వరుడి మీద మనకు గౌరవం ఉండాలి, ఈశ్వరుడి మీద భక్తి ఉండాలి, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే సజీవైన విశ్వాసం ఉండాలి. ఈ కర్మ వాసనలు విడిచిపెట్టం. ఇప్పుడు మీకు కొంతమందికి మాట్లాడితే ఉద్రేకం వచ్చేస్తుంది, మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, కారణం తెలియదు, మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, ఓ ఇలా పోలేరం పట్టుకున్నట్టు ఆవేశం వచ్చేస్తుంది. కొంతమంది పదమందికి పోలేరం పట్టుకున్నట్టు ఇలా మీకు దానికి ఏంటి అనుకుంటున్నారు కారణం ఏమి చెప్పండి? మీ ఇంట్లో ఎవరికైనా అలా రాదేమండి, పోలేరం పట్టుకున్నంత కోపం ఎవరికి రాదేమండి? మీ కారణం చెప్పండి మీరు. ఆ జీవుడు ఎక్కడి నుంచో వస్తాడు, పూర్వజన్మలో ఏదో చెడ్డ కర్మలు చేసి వస్తాడు, వచ్చి మన మీద పోనక మాట్లాడతాడు. ఆ జీవుడు ఏం చేస్తాడు, ఎక్కడెక్కడో చెడ్డ కర్మలు చేసి వస్తాడు, ఆ చెడ్డ కర్మ కోసం బాగా ఉండిపోతాయి. మనకేదో పడి యోగం ఉంది, మనకేదో పడి యోగం ఉంది, ఆ కర్మ కోసం అని మనమే విడిచిపెడతాం. కొన్ని సందర్భాల్లో వర్డ్స్ విడియం వర్డ్స్ చెప్తాడు నేచర్ పోయేట్టు. కొన్ని సందర్భాల్లో విమర్శించటం కంటే విమర్శించబట్టడం మంచిదేమో నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి, విలియం వాడ్స్వర్త్ చెప్తాడు. కొన్ని సందర్భాల్లో ఇతరులను విమర్శించడం కంటే ఇతరుల చేతను విమర్శించబట్టడం నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి మంచిదేమో, నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి మంచిదేమో. అన్నవాళ్ళు అభివృద్ధిలోకి రారు, పడ్డవాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. అది అన్నిటికంటే మీకు శంకరాచార్యుల వారు చెప్పారు, ప్రథమ ఆచార్యుడు, ది గ్రేట్ ఆచార్య, మీకు మీరెవర మీలో ఎవరైనా అదృష్టవంతులు ఉంటే, ఒకవేళ ఉంటే అదేనేమో రానివ్వకండి, గర్వం రానివ్వకండి. మీలో ఎవరైనా మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయని అనుకుంటున్నారనుకోండి, వెళ్ళిపోదాం మంచిది. కానీ రోజును చూసి ఈ తాత్కాలికమైన కాలం తీసుకొచ్చి అదృష్టం చూసి గర్వపడకండి. మీ ముఖంలోకి అవినయం రాకండి, రానివ్వకండి. ఈగో సెన్స్ రానివ్వకండి. పరిస్థితులు బాగున్నాయని ఈగో సెన్స్ రానివ్వకండి. ఈగో సెన్స్ పెరిగిపోతుంటే కామన్ సెన్స్ తగ్గిపోతుంది. మీకు ఈగో సెన్స్ పెరిగిపోతుంది అనుకోండి, కామన్ సెన్స్ తగ్గిపోతుంది. మీకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియటల్లా అనుకోండి, మీకు ఈగో సెన్స్ పెరిగిపోయే కొద్ది కామన్ సెన్స్ తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీకు అర్థం కావు. అయితే మన బుద్ధిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటుండాలి, మన బుద్ధిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటుండాలి. ఈ హృదయంలో ఒక నిజం ఉంది, ముగిస్తున్నారు ఇంకా. ఈ హృదయంలో ఒక నిజం ఉంది, ఈ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజానికి చావు లేదు, ఆ నిజానికి పుట్టుక లేదు, ఆ నిజానికి రోగం లేదు, ఆ నిజానికి చావు లేదు, ఆ నిజానికి దేహం కూడా అక్కర్లేదు. వండర్ఫుల్. ఈ హృదయంలో నిజానికి దేహం అక్కర్లేదు. అంటే నిజం తెలుసుకుని వాడు కూడా పునర్జన్మ అక్కర్లేదు. జ్ఞానానికి దేహం అక్కర్లేదు, అజ్ఞానానికి దేహం కావాలి. మీ హృదయంలోని నిజానికి దేహం అక్కర్లేదు. కానీ ఆ నిజం మీకు తెలియబడదు, ఆ నిజం మీకు తెలియబడదు. ఏదో కులంతో, ఒక మతంతో, లేకపోతే ఒక సాంప్రదాయంతో, లేకపోతే గొప్పలని తక్కువలని ఇటువంటి బాహ్య గొడవలతో సంబంధం లేకుండా ఒకటే చూపు, ఒకటే చూపు. ఆ నిజమైందే. నీవేదో బాహ్యంలో సాంప్రదాయాలకి, మతాలకి, కులాలకి, అప్స్కి, డౌన్స్కి, నీ అదృష్టాలకి, నీ దురదృష్టాలకి, ఈ గొడవలకి ఏమి సంబంధం లేకుండా నీ చూపు అంతా, నీ బుద్ధి అంతా నిజం మీద కనుక ఉంటే, నీ ప్రాణం అంతా నిజం మీదకి కనుక ఉంటే, మిగతా గొడవలు పట్టించుకోకుండా ఆ నిజం మీద కనుక నువ్వు నీ మనస్సు ఉంటే, నీ బుద్ధి అక్కడే నిలబడతావు అంటే, వాడికి మాత్రమే ఆ నిజం ఎరుకులోకి వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. అది మన నోటితో చెప్పుకున్నంత తేలిక తనకు చాలా ధైర్యంగా ఉండాలి. అందరికి ఫియర్లెస్నెస్ కావాలి. వాళ్ళేమనుకుంటారు, ఈ వీళ్ళు ఏమనుకుంటారంటే నీ హృదయ గుహలకు వెళ్ళలేవు. నీ నిజం హృదయ గుహ అంటే నీ నిజమైన ఇల్లు, నీ నిజమైన ఇంటికి నువ్వు వెళ్ళలేవు. మోక్షం అంటే ఏం లేదు, మోక్షం అంటే మన నిజమైన ఇల్లు. భయపడతామంటే మనకి ధైర్యం బాగా తక్కువ అనుకోండి, మన నిజమైన ఇంటికి మనం వెళ్ళలేము. అది ఇట్ ఈస్ అవర్ ట్రూ హోమ్. మోక్షం మోక్షం అంటే ఏం లేదు, మన ట్రూ హోమ్కి మనం వెళ్ళటమే, మన నిజమైన ఇంటికి మనం వెళ్ళటమే. అంటే నీ మైండ్ స్ప్లిట్ అవ్వకుండా, నీ బుద్ధి స్ప్లిట్ అవ్వకుండా సరిగ్గా నీ మొత్తం నీకు ఉన్న శక్తి అంతా ఆ నిజం, ఆ నిజాన్ని తెలుసుకోవాలనేటువంటి కాంక్ష కనుక ఉంటే అది తెలియబడదు, అది తెలియబడదు. మైండ్ స్ప్లిట్ అవ్వడానికి లేదు. ఏదో కులం అని, మతం అని, సాంప్రదాయం అని ఏదో స్ప్లిట్ అవ్వడానికి లేదు. కొంతమంది ఆడంబరాలకు విలువిస్తారు, ఆడంబరాలను గౌరవిస్తారు, హృదయంలో నిజాన్ని గౌరవించరు. ఈ హృదయంలోని నిజాన్ని గౌరవించరు, ఈ హృదయంలో నిజానికి విలువ ఇవ్వరు, ఆడంబరాలకి, వేషభాషలకి గౌరవిస్తారు. అది నీ హృదయం నిజం అంత అమాయకురాలా నీకు తెలియపడటానికి, అది తెలివి తక్కువదా నీకు తెలియపడటానికి. ట్రూత్ కెనాట్ బి డిస్ట్రిబ్యూట్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. ఒకడవ్వావు, ఇంకా ముగిస్తున్నాను, ఒకడవ్వావు, నిన్ను మాయమనరించి వచ్చి వారు ఎవరు ఇది నీ జాలం అరుణాచల, ఒకడవవు నిన్ను మాయమనరించి వచ్చివారు ఎవరు ఇది నీ జాలము అరుణాచల. ఉన్నది ఒకటంటే ఒకటి, ఈ గోళ అంతే ఏంటి, ఈ ప్రపంచం ఇష్టాలు అయిష్టాలు యుద్ధాలు శాంతి గొడవ ఎంత స్ట్రగుల్, ఎవరు చూసినా మేము సుఖంగా లేమని చెబుతుంది. ఎంత గొడవ, ఎల్లరు చావులు పుట్టుకులు అల్లర్లు కోలాటాలు సినిమాలు డ్రామాలు మ్యారేజెస్ వెడ్డింగ్లు డైవోర్సులు ఎంత ప్రకృతులు ఎంత గొడవ ఉందో చూడండి. ఈ మధ్యనే ప్లేడర్ గారు విశాఖపట్నంలో మొన్న ఒక ప్లేడర్ గారు చెప్తున్నారు, ఆ భర్తతోటి భార్య ఏదైనా దెబ్బలాడి పెట్టుకుంది అనుకోండి, పూర్వం అనవరట్లే కంగారు పడకమ్మా ఏదైనా మాట అంటే పడు అనవరట్లు, ఇప్పుడు అంటున్నారట్లే నువ్వు పుట్టింటికి వచ్చా అని నా దగ్గర తీసుకునే చెప్పించి కొడతానంటున్నారు. మన విశాఖపట్నం ప్లేడర్ గారు ఇలా ఉందని సమాజం, పూర్వం మాట అంటే పడమ్మా నీకు ఇప్పుడు నష్టం లేదు మాట అంటామని నీకు పోయి చేయలేదని చెప్పారు. మీ పిల్ల తండ్రి ఏమంటున్నాడంటే నేను ఇలా మాట అన్నాడా ఆడ సంగతి అయితే చూస్తాను ఇక్కడ తీసుకురా అని చెప్పించి కొడతానంటున్నాను. ఇంకా ఇంకా డైవర్స్ ఎక్కువ ఏమైపోతాడు. మీ తల్లిదండ్రులు ఒప్పుకోవటం లేదు మాట పట్టడానికి, ఎందుకు ఈ గొడవ వదిలేయండి. ఇదంతా డైవర్సులు పెళ్ళిళ్ళు చావులు పుట్టుకులు ఏంత ఏంత గొడవ చూడండి. ఒకడవో నిన్ను మాయమడించి వచ్చేవారు ఎవరు ఇది నీ జాలము హరినాచలంటే మనం సుఖపడాలంటే ఓ మార్గం చెప్తున్నాను, మీరు మళ్ళీ ఎక్కడికి మోసుకెళ్ళక. మనం సుఖపడాలంటే ఆ ఒకడవో నిన్ను మాయమడించి వచ్చేవారు వీళ్ళందరూ ఎవరని ఆడే ఈ రూపంలో వచ్చాడంటే మనం శుభ్రం. ఎవడైతే ఈ మాయ కల్పించాడో ఆడు కూడా ఈ మాయ రూపంలో ఉన్నాడు అని కంగారు పట్టం మానేసి ఆడు పాదాలు పట్టుకుని ఇందులోంచి బయటికి వెళ్తాం నేర్చుకోవాలి. ఏం చేయాలంటే ఆడు మాయ చేతిలో ఉన్నాడు, ఆడు మాయ చేతిలో ఆడు చిక్కుకోడు, ఆడు మాయ చేతిలో మనం చిక్కుకుంటాం. అంచేత ఈ మాయ చేతిలో నువ్వేరా బాబు ఈ మాయ రూపంలో వచ్చావు, ఈ మాయ నీ చేతిలో లేదు, ఈ మాయ చేతులే మేము పడ్డాం, అంచేత నీ పాదాలు పట్టుకుంటే ఈ మాయలోంచి మమ్మల్ని బయటికి లాగే నాడు పాదాలు పట్టుకుని ఈ మాయలోంచి బయటికి రావటం మంచిది కానీ తిట్టినా ప్రయోజనం లేదు, ఎవడు తిడతాం ఎవడు పడతాడు. మళ్ళీ చెప్తున్నాను కదండి, ఒక నీకు దుఃఖం పోతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళే లోపల పోవాలి, ఇది ట్యాబ్లెట్స్ కాదు సర్జరీ, ఇది ట్యాబ్లెట్స్ వల్ల రోగం తగ్గడానికి లేట్ అవుతుంది, ఇప్పుడు సర్జరీ చేసేస్తాం మనం. ఒకడవో ఇది నీ జాలము అరుణాచల అంటే ఈ రూపంలో వచ్చిన వాడు ఎవరు, నువ్వే ఈ రూపంలో నువ్వు ఒక్కడవే, ఒక్కడు అంటే నువ్వు ఒక్కడవే కానీ ఇన్ని రూపాలుగా నువ్వు కనిపిస్తున్నావు. ఈ జాలంలో మేము పడ్డాం, ఈ జాలం పన్నినవాడు ఎవడు, నువ్వే ఈ జాలం నీకు తెలియకుండా కాలేదు, నీకు పన్నినవాడు నువ్వే. అంచే ఈ జాలంలో నువ్వు పడలేదు కానీ మేము పడ్డాం, అంచే నీ పాదాలను ఆశ్రయిస్తాం, నువ్వు చెప్పిన మాట వింటాం, మాకు బుద్ధి వస్తుంది అని భగవంతుని ఆశ్రయిస్తే ఈ మాయలోంచి ఆడు బయటకు తీసేస్తాడు. ఏం చేయడు మాయకి బయట ఉన్నాడు, మాయ ఆడు చెప్పినట్టు ఉంటుంది, మనం చెప్పినట్టు ఉంటుంది, మాయ చెప్పినట్టు మనం వినాలి, మాయము ఈశ్వరుడు చెప్పినట్టు ఉంటుంది. ఈ మాయలోంచి మనం బయటపడాలంటే ఏం చేస్తాడు ఈశ్వరుడు, మన మీద ఆయనకి దయం కలిగింది అంటూ మాయతో చెప్తాడు వారికి దారి ఇవ్వాలి. మాయతోడు ఏం చెప్తాడంటే పలానా సుబ్బమ్మ గారు వచ్చారు, ఆ సుబ్బమ్మ గారు కొన్ని దారి ఇమ్మని చెప్తాడు. మాయని ఆ మాయకాయని ఆజ్ఞాపించడం అనుకోండి, మాయ దారి ఇవ్వదు మనం తరించదు. ఒకడవో నిన్ను మాయమనవించి వచ్చివారు ఎవరు? ఇది నీ దారం అరుణాచలం. ఇది దీని దారణం అంటే ఈ జీవకోటి రూపంలో ఉన్నాడు కూడా ఆయనే. ఈ జీవకోటి రూపంలో ఉన్నాడు కూడా ఆయనే. ఆయన ఎటువంటి వాడంటే ఆయన లేకుండా ఇలా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఆయనలాగా ఉంటాడు, ఇలాగ మనకి కనిపిస్తూ ఉంటాడు, కానీ ఇలా ఉండడు. ఇలా ఉడికే కనిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ షాడోస్, నీడలు. ఇందులోంచి మనం బయటపడాలంటే ఆయన పాదాలను ఆశ్రయిస్తే బయటపడగలం. ఏం చేసి మాయ ఆయన చేతిలో ఉంది కాబట్టి మనకి దారి ఇమ్మంటే మాయ ఆయన దారి ఇమ్మని చెబితే మనకు మాయ దారి ఇస్తుంది. అంచేత ఆయన పట్ల భక్తిగా ఉండి ఆయన చెప్పిన మాట వింటూ ఆయన బోధ అర్థం చేసుకుంటూ ఆయన బోధ అర్థం చేసుకోవడానికి కూడా ఆయన మనకు బుద్ధి ఇవ్వాలి. భగవంతుడు చెప్పిన మాట మనకు అర్థం అవడం కూడా బుద్ధి కూడా ఆయన ఇవ్వాలి. ఆ మంచి బుద్ధి మనకి ఇవ్వడానికి రోజు పుస్తకం చదివిన అర్థం అవ్వాలి. ఆడు కొబ్బరి చెట్టు గురించి చెబుతుంటే మనం తాడి చెట్టు గురించి రాసేస్తాం. భగవంతుడు కొబ్బరి చెట్టు గురించి చెప్తే మనం తాడి చెట్టు గురించి చెప్తున్నాడు అనుకుంటాం. మన బుద్ధి అసలు పాడైపోయింది కదా. అయితే ఆ సమస్య అర్థం చేసుకోవడానికి కూడా మనకు భగవంతుడు ఆయన చెప్పిన మాట, ఆయనకి భగవంతుడు చెప్పిన మాట మనకు అర్థం అవడానికి కూడా ఆయన మనకు బుద్ధి ఇవ్వాలి. ఆ బుద్ధి లేకపోతే మనకు అర్థం కాదు. రోజు చదివినా అర్థం కాదు. అధ్యయనం రోజు ఆ భగవద్గీత చదివినా మనకు అర్థం కాదు. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. ఇప్పుడు మనం చాలామంది ఏమనుకుంటారంటే భౌతికం వేరు ఆధ్యాత్మికం వేరు అనుకుంటారు. కాదు, భౌతికం వేరు ఆధ్యాత్మికం వేరు కాదు. ఇప్పుడు దేవుడు గుళ్ళో నేను దేవుడి దగ్గర పండు పెడతాను, ఒక అచ్చిపండు దేవుడి దగ్గర ఒక అచ్చిపండు పెడుతున్నాను. ఆ దేవుడి దగ్గర నేను అట్టిపండు పెట్టేటప్పుడు ఏ భావంతో పెడుతున్నాను అదే భావంతో మీకు కూడా ఇవ్వాలి. మీకు అర్థమవుతుంది? అప్పుడు ఉన్నదంతా ఆధ్యాత్మిక, ఇంకా భౌతికం లేదు. అలా భౌతికం అనేది లేనే లేదు. భౌతికం ఆధ్యాత్మికం, భౌతికం అధ్యయనం విడదీయకండి. అసలు ఉన్నదంతా ఆధ్యాత్మికం, అసలు భౌతికం లేదు. నేను దేవుడికి గుళ్ళో దేవుడికి ఆ పళ్ళులో అట్టిపండు ఎలా వేస్తున్నాను అదే భావంతో మీకు నేను అర్థపండి ఇవ్వాలి. అప్పుడు అది ఆధ్యాత్మిక భౌతికం లేదు, అంత ఆధ్యాత్మిక. ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి. అప్పుడు అలా చేస్తే ప్రతిదీ పూజే. అలా కనుక మనం అర్థం చేసుకుని చేస్తే ఇంకా అంత పూజే. అప్పుడు నువ్వు తరిస్తావు. అప్పుడు నీ మారు నీకు మారు మనస్సు కలుగుతుంది. మారు మనసు కలుగుతుంది. ఈశ్వరుని దయకు పాత్రలు అవుతారు. మీరు తరిస్తారు. ఈ నెల 21వ తేదీ అంటే వచ్చే ఆదివారం పాలకులు క్షత్రియ కళ్యాణ మండపంలో వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సత్సంగ సమావేశం ఉంది. భక్తులైన మీరు అందరూ ఆహ్వానితులు. దాన్ని బ్రహ్మయజ్ఞం అంటారు. నేనే మాట్లాడక్కర్లేదు, మీరు మాట్లాడవచ్చు. అంటే మనకు తెలుసున్న ఒక మంచి విషయాన్ని, భగవంతుని సంబంధించిన చెప్పిన విషయాన్ని ఇతరులకు బోధిస్తే దాన్ని బ్రహ్మయజ్ఞం అంటారు. మీకు 10 పైసలుంటే ఎవరికైనా పైసిస్తే దాన్ని ద్రవ్యయజ్ఞం అంటారు. మీ పూర్వీకుల్ని కొంచెం జ్ఞాపకం పెట్టుకుంటే దాన్ని పితృయజ్ఞం అంటారు. అంచేది మనకి ఎంతో కొంత స్వార్థం తగ్గించుకుని పనిచేయటం నేర్చుకుంటే సత్పురుషులం అవుతాం, సహృదయం కలుగుతుంది, సత్య సాక్షాత్కారం కలుగుతుంది. మన దేహం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటావు. నువ్వు చనిపోవు, ఆత్మను దేహం అనుకుంటున్నావు. నువ్వు చావులేని వస్తువు, ఆ చావులేని వస్తువు నువ్వు దేహం అనుకుంటున్నావు. అంటే నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటావు. కొంతమంది అంటారు, కొంతమంది ఈ మధ్యన బెంగ పెట్టుకున్నావు అని. అంటే నువ్వు ఆత్మని మనస్సు అనుకుంటున్నావు, నువ్వు చావులేని సత్పదార్థం, నువ్వు దాన్ని మనస్సు అనుకుంటున్నావు. దాన్ని మనస్సు అనుకుని నేను బెంగ పెట్టుకున్నాను, బెంగ పెట్టుకున్నాను, అశాంతిగా ఉంటున్నాను, అశాంతిగా ఉంటున్నాను. 1,000 కోట్లు డబ్బున్న వాళ్ళు చూశాను, నేను వెంచిన చేత అశాంతిగా ఉంటుందని అంటాడు. అంటే వాడు ఏ సత్య వస్తువు, ఆ సత్య వస్తువుని మనస్సు అనుకుంటాడు, అంచేది అశాంతిగా ఉంటాడు. వాడు ఏ పదార్థం దాని శరీరం అనుకుంటాడు, అంచేది నేను చనిపోతున్నాను, దానికి చావు లేదు, దాని శరీరం అనుకుంటాడు. కాబట్టి శరీరం చనిపోతుంది కాబట్టి నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు. ఇవన్నీ నూటికి నూరిపాడు అబద్ధాలు, ఇవన్నీ తలంపులు, ఇవన్నీ ఒకటి లేని సున్నలు. ఇదంతా డ్రీమ్ స్టెప్, ఇదంతా డ్రీమ్ స్టెప్పే. నువ్వు చావులేని సత్పదార్థం అయినప్పటికీ అది శరీరం అనుకుంటున్నావు, కాబట్టి నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటావు. ఇది ప్రాపర్గా అర్థం చేసుకోండి మీరు, ఇది ప్రాపర్గా మీకు అర్థమైంది. ఇప్పుడే దుఃఖం నశిస్తుంది, ఇంటికి వెళ్ళక్కర్లేదు. శాంతి. మీకు ఆ నిర్వాణ స్థితి కలుగుతుంది అనుకోండి, నిర్వాణ సుఖం, ఎడి చూసిన శాంతి, ఎడి చూసిన సుఖమే, ఎడి చూసిన ఆనందమే. దేహం బతుకుంటే ఆనందం, దేహం చనిపోతే ఆనందం. అంటే మీకు అప్పుడు తెలుస్తుంది, దేహం ఉండటం లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు. ఆ సుఖం మీకు, ఆ సుఖ సముద్రం, ఆ శాంతి సముద్రం పొంగి మీ మెదడుకు అందుతుంది అనుకోండి, మీ మెదడుకి అప్పుడు అనిపిస్తుంది మీకు, దేహం ఉండటం వల్ల మనకు ఉపకారం లేదు, దేహం పోవటం వల్ల అపకారం లేదు. దేహం ఉండటం వల్ల లాభం లేదు, దేహం పోవటం వల్ల వచ్చే నష్టం లేదు. ఆ స్థితికి ఈ జన్మలో మీరు ఎదిగి రావాలి.